ధన్యవాదాలు మీకు. తిరిగి రాత్రి ఇక్కడ ఉండుట ఉన్నది, అది ఒక మంచి విషయం. నేను రోగుల కొరకు ప్రార్థన చేయబోచున్నది. వారు ఎలాగో తెలుసుకున్నారో నాకు తెలియదు. ప్రార్థన చేయించుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చారు. తెలుసా, ఆత్మ నడిపింపును మీరు అనుసరించినట్లయితే అది సరిపోతుందని నేను నమ్ముతున్నాను. అది శ్రేష్టమైన విషయం, ఎన్నడూ విఫలము కాని వర్తమానము అది. ఈరోజు గదిలో నేను కూర్చొని ఉన్నాను. నా హృదయానికి ఎంతో ప్రియమైన ఒక దైవ సేవకుడు, వారు ముగ్గురు నిజమైన నా ముగ్గురు స్నేహితులు. నాతో కలిసి మధ్యాహ్న భోజనం చేయుటకు వారు వస్తారని నాతో చెప్పారు. భలే, అది మంచిది అని నేను అనుకున్నాను. తెలుసా, కనుక నేను కొద్దిగా ప్రాతకాల పలహారం భుజించాను, ఎందుకంటే వారు దానికి చెల్లించబోతున్నారని నేను తీర్మానించుకున్నాను. నాకు నిండైన మంచి మధ్యాహ్న భోజనం ఉంది. కనుక 12 అయింది, 1 అయినది, 2 అయినది, ఇంకా ఎవ్వరు రాలేదు. కనుక పోలీస్ అతను ఒకరిని ఆవరణంలో తరుముతూ వెంటాడుతున్నాడు. కనుక ఆ కథాభాగం ఏంటో చూచుటకు నేను క్రిందకు వెళ్లాను. నేను జాక్ ను అక్కడ చూడలేదు. కాబట్టి నేను తెలుసుకున్నదేమనగా, భోజనశాల అతడు అతనికి తప్పుడు సంఖ్యను ఇచ్చి ఉంటాడని నేను తెలుసుకున్నాను. కాబట్టి అతడు తప్పుడు తలుపును నేను ఎక్కడైతే లేనో అక్కడ తడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కొన్నిసార్లు అతను నాకై చెల్లింపు అనుమతిస్తాను. అతన్ని మరియు సహోదరుడు ట్రేసీ నిజంగా వారిని చూడటము నాకెంతో ఆనందం. ఇంకా ఈ రాత్రి సహోదరు బ్రౌన్ కూడా. అది తిరిగి ఆరిజోనాకు మనము తిరిగి వెళ్లవలసి ఉన్నట్లుంది. నిన్నటి రోజు ఎడారి దాటి వస్తున్నప్పుడు నేను దెప్పించుకున్నాను. వెనుకను నా భార్యతో చెప్పాను, ఇక్కడే సహోదరు జాక్ తన చిన్న చావలెట్ లో వెనుక కూర్చుని ఉన్నాడు అని చెప్పాను. సహోదరు బ్రౌన్ మరియు అతడు ఆరంభ సృష్టిని గురించి, ఎక్కడైతే స్వల్ప 6 దినాలలో చేయబడినదో, ఎక్కడైతే సృష్టి 6 దినములలో చేయబడినదో, లేక అది 6 మిలియన్ల సంవత్సరాల్లో నిర్మాణం చేయబడినదో వారు వాదించుకుంటున్నారు. అది ఒక మంచి విషయం. వారమంతా చాలా ఎక్కువగా వాదించుకుంటున్నారు. వారు బయటికి వచ్చి పిడికిలిండా రాళ్లు తీసుకుని ఒకరు ఒక స్తంభం వెనుకను మరొకరు ఒక స్తంభం వెనుకకు వెళ్లిపోయి ఒకరిపైన ఒకరు గట్టిగా రాళ్లు విసురుకుంటున్నారు. ఆ విధంగా వారు అది సరిచేసుకోలేకపోయారు. నేను నిన్ను పారదోలుతున్నాను అని అంటున్నారు. రహదారిపైనే వారు వెళ్తున్నారు. సహోదరు జాక్ కొద్దిగా పొట్టి మనిషి, ఎంతో మెలికిదిరగాల్లో అలా తిరుగుతున్నాడు. సహోదరి యంగ్ ఆ పొడగటి కాళ్ళు, అవును, నా బ్రతుకులో నేనెన్నడూ ఆ విధంగా నవ్వలేదు. ఆ తర్వాత సహోదరుడు జాక్ కారులో వెనక్కు వెళ్లిపోయి తన చెప్పులు తీశాడు. సహోదరు షరిట్ మాకు ఒక పెద్ద సంచి నారింజకాయలు ఇచ్చాడు, మరియు మేము శ్రీపోర్టుకు చేరకముందే వాటిని సగం కాలు చేశాడు. ఇలాగైనా అవి బంగారు దినాలు, తెలుసా? అవునండి, అవి బంగారు దినములు. అవి తమాషాగా వింతగా ఒగపించవచ్చును, అయితే అది సత్యము. నువ్వు పెద్దవాడవై పోయే కొలది నీ మనసులో అది తలంచుకొలది దాన్ని గుర్చి ఒకటి ఉంటుంది. నీవు తిరిగి జీవించాలని ఆ దినాలు గుర్చి ఆలోచించేయి. మన చిన్ననాటి దినాలు తలంచు. నువ్వు పెద్దవాడైపోతున్న కొలది అవన్నీ చిత్రాలుగా మారిపోతవి. అవి నిర్మలమైన వానిగా, పరిశుద్ధమైన వానిగాను, ప్రేమలో సహోదర సహవాసం గల దానిగాను అది ఉన్నందుకు దాని గురించి నేనెంతగానో ఆనందిస్తాను. మనం ఎక్కడైతే ముసలివారము కామో ఆ దేశానికి మనము వెలుచున్నామని ఎరిగి ఉండి దూరాననున్న ఆ ఘనమైన దేశము, ఎక్కడైతే మనం ఎన్నడూ వృద్ధులము కాము లేక ఎన్నడూ చనిపోము ఆ దేశము, మనలో ఒక ప్రశస్త సహోదరుడు మనందరకు ఎంతో ప్రియమైన వాడు ఆ దేశములకు దాటిపోయాడు. ఈ వేదిక ఎదుగు నేను వచ్చిన ప్రతిసారి నేను సహోదరు లాయల్ ను అనుకుంటూ అంటున్నాను. గతించిన రాత్రి నేను అటు చూశాను. చిన్న జోడీ అక్కడ కూర్చుని ఉంటున్నా నేను చూశాను. నా గుండె అలాగే ఆలోచన చేస్తుంది, ఆమె ఎలాగూ భావించినదో అది యోచిస్తున్నాను. నాన్న చనిపోయినప్పుడు ఎలాగో అది నాకు తెలుసు. అయితే ఏ విధంగా ఇంకొకరి భావాలు ఎరగవల్లంటే ఆ శ్రమలని పాఠశాల గుండా, ఆ శ్రమలు అనే పాఠశాల గుండా మనం వెళ్లవలసి ఉన్నది. నా పాతకాలపు ఒక మిత్రుడు ఇక్కడ కూర్చుని ఉంటా నేను చూస్తున్నాను. నేనిప్పుడు అతన్ని పిలవలేకున్నాను. ఇక్కడ రోగుల కొరకై నేను ప్రార్థిస్తుండేవాడిని. అవునా? కొద్ది సంవత్సరాల క్రితము జెర్హోలజర్ ఒక జర్మనీ పేరు. నేనిప్పుడే దాన్ని ఖచ్చితమైనదిగా దాన్ని తేలేను. సహోదరుడు ట్రేసీ బయట అతన్ని కలుసుకున్నాడు. సుమారు 10 సంవత్సరాల నుండి నే అతన్ని ఎరుగుదును. ఆ 10 సంవత్సరాల్లో నీకు 6 మాసాల వయసు కూడా లేదు అని నేను అనుకున్నాను. అని నేను అన్నాను. ఓవర్ నాకు ఒకనొక దినమ నిలిచిపోయి లోకంలో మనము జీవిస్తున్నాము. సరే, ఈ రాత్రి, గత రాత్రి మిమ్మలను ఎంతో ఆలస్యంగా ఉంచాను. ఈ రాత్రి అది చేయకుండా ఉండటకు నేను ప్రయత్నిస్తున్నాను. నా యొక్క కథ ముగించుట, ఈ రాత్రి సంఘానికి ఎత్తబడుట అను పాఠమును గుర్చి బోధించడానికి ఆలోచన చేస్తున్నాను. లేఖనములో అది నేను చూస్తున్నప్పుడు పరిస్థితులు ఎలాగున్నవి, ఎత్తబడుటకు సంఘము ఏ పరిస్థితిలో ఉండవలసి ఉన్నది, అది ఎలాగూ జరుగుతుంది, వాటిని గుర్చి. ఎత్తబడుట మనమంతా నమ్ముతున్నామది, మనము కదా దాన్ని నమ్ముతున్నాము. ఆ తరువాత తటాలున ఈ రాత్రి రోగులకు ప్రార్థించు అని ఒకటి చెప్పినది. అక్కడ ఉన్న ఒక చిన్న మెక్సికో సహోదరునితో నేను రాత్రి భోజనం చేస్తున్నాను. నేను క్రిందకు వెళ్లిపోయి పైకి వీధిలోకి తీసుకొచ్చాను. ఈ రాత్రి ఇక్కడ అతడు అతని భార్య ఉంటారని నేను ఊహిస్తున్నాను. ఆ తరువాత ఒకరు వచ్చి నాకు సాక్ష్యం చెప్పారు. అన్నారు, సంఘం యొక్క ఆధారములపైన ఆమె చెప్పినది 1 సంవత్సరం క్రితము అనుకుంటాను. అక్కడొక మనుష్యుడు ఉన్నాడు, ఆత్మ వివేచన వరుసలోకి వచ్చాడు అని ఆమె చెప్పింది. ఈ రాత్రి నేను ఆలోచన చేస్తున్నాను. ప్రాతకాలపు ప్రార్థనా వరుసను ఉదయంగా సహోదరుడు జాక్ మరియు సహోదరుడు యంగ్ బ్రౌన్ ప్రార్థనా కార్డులు నాకివ్వడము నేను తలస్తున్నాను. అతనెంతో నమ్మకస్తుడని, కార్డులు అమ్ముటుగాని మరేదో తప్పు చేయటముగాని నేను చూడలేదు. ఎంతో యథార్థవంతుడని నేననుకున్నాను. అది చేయుటకు ప్రయత్నించిన వారిని మేం పట్టుకున్నాము. అవునా? కనుక సహోదరు యంగ్ నేరుగా ఎప్పుడు ఆ విధిపైనే ఉంటాడు, నమ్మకస్తుడు. అతను నిలబడి కార్డులు తీసుకుని వారిని వరుసలోకి తెచ్చుట నాకు జ్ఞాపకమున్నది. నేను ప్రార్థిస్తూ ముందుకు వెళ్తాను. వారిలో ఉన్న కలంకము లేని విశ్వాసము, వారు నీకు దగ్గరగా రాగలిగితే వారు స్వస్థత పొందుతారు. ఇప్పుడు మనకి ఏది ఉన్నదో దానికి, ఆ ఒక్కదానికి 20 స్వస్థతలు ఉన్నవని నేననుకుంటున్నాను. సరే, ఇప్పుడు తరువాత ఈ మధ్యాహ్న వేళ ఒక మనిషిని గుర్చి ఈ కథ ఇలాగున్నది. బహుశా అతడు ఇక్కడే ఉండి ఉండవచ్చును. 1 సంవత్సరం క్రితము ఒక చోట ప్రార్థనా వరుసలో ఇతడు ఉన్నాడు. అతడు చెంపవాపు జబ్బు కలిగి ఉన్నాడని ఆత్మ వివేచనలో చెప్పబడ్డాడు. చెంపవాపులు వచ్చిన తర్వాత వైద్యులు అతనితో చెప్పారు, అతనికి ఆడపిల్ల పుట్టదు అని చెప్పారు. అయితే అతడు ఎల్లప్పుడూ కావాలనుకునేవాడు. అతనికి మగబిడ్డలున్నారు అనుకుంటాను. అయితే ప్రభునొద్దు నుండి వచ్చిన దర్శనంలో ఆ ఆడపిల్ల నీకు పుట్టబోతుంది అని అది చెప్పబడినది. ఈ రాత్రి అతనికి చిన్న ఆడపిల్ల ఉన్నదని అతడు చెప్పాడు. అతడు సభలోని వారితో, అతడు ఉంటున్నాడేమో నాకు తెలియదు, నేను మాట్లాడుతున్న వ్యక్తి ఒక చోట ఉన్నాడా నాకు తెలియదు, బయట ఒకరు దాన్ని గుర్చి నాకు చెప్పారు. ఓ, నేరుగా ఇక్కడే ఆ బిడ్డ ఊగుతూ ఉన్నది, బయట కూర్చుని ఉన్నది, అది మంచిది. ఆహా, ఎంత బావున్నది చిన్న బిడ్డ. ప్రతి ఒక్కరూ నడిచి వెళ్ళుటకు అదేం దూరము కాదు. నిజంగా అందంగా ఉన్న చిన్న బిడ్డ. ఆమె ఇక్కడికి వచ్చి సాక్ష్యమివ్వాలని నేను కోరుతున్నాను. బహుశా రేపు లేదా మన కూటములున్నప్పుడు ఒకసారి. రేపు ఉదయం బిజినెస్ మ్యాన్ యొక్క ఉదయ అల్పహార సమయం మీరు ప్రకటన చేశారా? నేను అనుకుంటున్నాను. మంచిది. అది ఇప్పుడు మనకు దైవిక స్వస్థతను గురించి చిన్న పాఠం ఉన్నది. దాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? ఓహో, ఆ విధమైన విశ్వాసం మీకున్నట్లయితే అది ఒక గంభీరమైన రాత్రి కాబోతుంది. అది ఎవరు నమ్ముతారో అట్టి వారి ద్వారా అది జరుగుతుంది. అది విశ్వాసులకు. ఆ తర్వాత నేను ఒక పెన్సిల్ తీసుకుని నేను ఒక పాఠము వ్రాసుకున్న మొదలుపెట్టాను. తర్వాత బెల్లి తలుపు తట్టి, డాడీ నానా అని పిలిచాడు. నేను చెప్పాను, కొద్దిసేపు వేచియుండు, నేను ఇంకా అది పూర్తి చేయలేదు అని చెప్పాను. అయితే సహోదరు జాక్ నీ కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి నేను బయటకు రావాల్సి ఉండెను. నేను తట్టబడ్డాను. వత్తి పట్టుకుంటానికి ఎలాంటిది లేదు నా యొక్క మేడది. జానీ పిన్స్, జానీ పిన్నులు మాత్రమే ఉన్నవి, లేదా ఒక రకమైన పిన్నులు. వారది బాబీ పిన్ అని అంటారు. అది అదే బాబీ పిన్నులు, ఒక విధమైన సూదులు. వాటి విషయం నాకు ఎక్కువగా తెలియదు. అవును, అది ఎక్కడ పెట్టబడి ఉండటం చూశాను. కాబట్టి ఉదయం కొరకై స్థిరపరిచిన వివరణ పట్టిని వేరు చేయుటకు, ఒకదానికొకటి వ్యత్యాసపరచుటకు. మీరు పెద్దవారైపోయే కొలది ఎంతో సులభంగా ఆ లేఖనాలు అవన్నీ నాకు జ్ఞాపకం ఉండేవి. అయితే అది చేయుట కొద్దిగా కష్టంగా ఉండి, సహోదర జాక్ ఆ ఇబ్బంది నీకున్నదా? ఇంకా మంచిది. అవును, కొంచెం కాలం క్రితమే ఇక్కడ సహోదర జాక్ తో నేను చెప్పాను, సహోదర జాక్ ఇది నీకు తెలుసా అని అడిగాను. నేను జ్ఞాపకముంచుకోలేనంతగా నేనవుతున్నాను అని అన్నాను. నేను ఒకటి చెప్పుటకు ప్రారంభించి నేను ఆగవలసి ఉంటుంది అని చెప్పాను. అతడు చెప్పాడు, అదంతా కూడా అంతేనా, చాలదా నీకు అని అడిగాడు. నేను చెప్పాను, అదంతా సరిపోదా అని. కాదు అని అతడు అన్నాడు. ఫోన్లో నేను ఒకరిని పిలిచి నీకేం కావాలి అని అంటే, అలాగినట్లయితే నీవు నన్ను తమాషా చేస్తున్నావు సహోదర్ జాక్ అని అనుకుంటాను. అది నిజంగా సత్యమే అని తెలుసుకున్నాను. అవునండి, నీవు ఎలా మర్చిపోతావు? అయితే మన యొక్క అన్ని కార్యములు మంచిగా చేద్దాము, ఎందుకనగా ఈ గ్రంథములో ఉన్నవి. తీర్పు దినాన ప్రవచింపబడు ఒక వివరణ పట్టి సవరణ అది. ఇప్పుడు మనమంతా ఒక పెద్ద కుటుంబం వలె ఉన్నాము. గత రాత్రి నా వర్తమానము నేను బోధించినట్లుగా దేశమంతటికి ఈ రాత్రి తగిలించబడి ఇండలేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న స్థానిక సమాజమునకి ఇది ఉండవచ్చునని నేను తలస్తున్నాను. ఇక్కడికి గడిచిన రాత్రి మీరు నిలబడి ఉన్న మీ సానుభూతిని బట్టి మిమ్మల్ని హర్షిస్తున్నాను. సహోదరు జాక్ ను మించిపోవటకు నేను ప్రయత్నించలేదు. అయితే ఎప్పుడు అతడు నాతో చెప్తాడు, నీవు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పు అని అంటాడు.
కాబట్టి నేను వేదికపైకి వచ్చి ఒక చిన్న సిద్ధాంతాన్ని బోధించాను. అయితే నా యొక్క సంఘ శాఖల సహోదరులు, నిన్నటి రోజు నాకు ఒక కల వచ్చినది. నాకు తరచుగా కలలు రావు, నేను కలలు కనువాడను కాను. అయితే నేను ఒక మనిషిని చూచినట్లుగా కల వచ్చినది. సంఖ్యలు వేయబడిన ఒక యవనస్తుడు అతడు, అతను విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరు నాతో చెప్పారు, వారు భయంకరమైన మనుషులు, వారు జోలికి పోవద్దు అని. ఈ చిన్న యవనస్తుడు తన యొక్క సంఖ్యలు విడిపించుకున్నట్లుగా, తద్వారా అతడు ఒంటరిగా ఉన్నట్లుగా ఉండాలి, ఆ విధంగా ఉండాలనుకున్నట్లుగా అతన్ని నేను చూశాను. అతడు ఏమి చేయను, నేను చూస్తాను అని నేను అనుకున్నాను. కాబట్టి అతడు బయటికి వచ్చాడు. అతడు ఒక మంచి వ్యక్తి. ఇతరులు బయటికి వచ్చుటకై ప్రయత్నము చేయుట నేను చూశాను. ఇది కల మాత్రమే. నేను ఈ విధంగా నడిచి వెళ్లాను. కాలిఫోర్నియాలో ఉంటున్న నా యొక్క మంచి స్నేహితుడైన సహోదరు రాయ్ బోర్డర్స్ ను నేను చూశాను. ఏదో ఒకటి పొరపాటునట్లుగా అకుపించినది. అతనికి కళ్ళు సగం మూసుకున్నట్లుగా ఉన్నాడు. బహుశా క్యాన్సర్ లేక ఏదో ఒకటి అతని కళ్ళపైన ఉన్నది. అతని యొద్దు నుండి ఒకరు నన్ను దూరంగా లాగుటకు ప్రయత్నిస్తున్నారు. సహోదర బోర్డర్స్, ప్రభువైన యేసు నామమున దాని నుండి పైకెత్తు అని నేను అరచాను. అతడు మాట్లాడలేకపోతున్నాడు. సహోదర అబ్రహాం, దీనికంటే బలమైనది ఒకటి, ఇది తీసుకోవలసి ఉన్నది. నేను గట్టి పట్టు పట్టలేకున్నాను. సహోదర అబ్రహాం, నేను గట్టి పట్టు పట్టలేకున్నాను. ఓ సహోదర బోర్డర్స్ అని నేను అన్నాను, నే అతన్ని ప్రేమిస్తున్నాను. నన్ను ఒకరు దూరంగా లాగుతున్నారు. నేను చూశాను, అది ఒక స్త్రీ అక్కడ నిలబడి ఉన్నది. నేను చిన్నవాణిగా ఉన్నప్పుడు సరుకులను సరుకులు కొట్టు యొద్ద నుండి ప్రజల యొద్దకు చేరవేసేవాడను. ఆమె పేరు శ్రీమతి ఫ్యాంటోన్. ఆమె ఇంకా జెఫర్సన్విల్ లో నివాసముంటున్నారు. నా భార్యకు నాకు ఆమె వ్యక్తిగత స్నేహితురాలు. ఆమె అన్నది, సహోదర అబ్రహాం, దీని నుండి మమ్మల్ని విముక్తి చేయి అన్నదామె. ఇది పాతాళపు ఇల్లు అన్నదామె. నీవు అపార్థం చేసుకున్నావు అన్నది. నీవు ఈ ప్రజలను అపార్థం చేసుకున్నావు కూడా అన్నది. మీరు మంచి ప్రజలు. నేనెక్కడకు చూశాను, ఒక పెద్ద పాత్ర వంటిది లేక పెద్ద గోడలు, దాని క్రింద పెద్ద గుహ, ఇంకా పెద్ద ఇనుప అడుగ గడియలు, 8-10 అంగుళాలు లాగున్నవి. ప్రజలు మానసిక స్థితిలో లేరు. కాళ్లు కొట్టుకుంటూ ఇలా తలలు ఊపుతున్నారు. ఆమె కేకలు పెడుతూ ఇలా గరుస్తుంది, సహోదర బ్రహాం, ప్రజలను విముక్తులుగా చేయి, మాకు సహాయం చేయి, మేము ఇబ్బందులో ఉన్నాము అని అంటుంది ఆమె. ఆమె నాకు తెలుసు, ఆమె క్రీస్తు సంఘమునకో లేక సహోదరుల సంఘమునకో అనే క్రైస్తవ సంఘానికి చెందినది. నేను చుట్టూ చూశాను. నేను చేస్తానని నేను కోరిక కలిగి ఉన్నాను. ముందుకు వెళ్తున్నాను, చుట్టూరా చూస్తూ ఉన్నాను. నా యొక్క చిన్న శరీరము, మరి వారు బలమైన పెద్ద ఇనుప కడ్డీలు. ఆ ప్రజలు అక్కడ లోపల ఉన్నారు. నీవు వారి యొద్దకు చేరలేవు. ఆ ఇనుప కడ్డీలు దగ్గరగా పెట్టబడి ఉన్నవి. నేను చూశాను, వారు మతి తప్పిపోయిన వారి వలె వారు వారి తలలు కొట్టుకుంటున్నారు. అక్కడ చుట్టూరా కొన్ని వెలుతురు దీపాలు మెనుక్కు మెనుక్కుమంటున్నవి. నేను పైకి చూశాను. అక్కడ ప్రభుని యేసు నిలబడి ఉన్నాడు. ఆయన చుట్టూ ఇంద్రధనస్సు వెలుగు కాంతులున్నవి. ఆయన నేరుగా నావైపే చూస్తూ, ఆ ప్రజలను విడిపించు అని చెప్పాడు. ఆయన వెళ్లిపోయాడు. నేననుకున్నాను, నేను ఇలాగున వారిని విడిపించగలను? ఆ కడ్డీలు పగలగొట్టుటకు చాలినంత బలము నా చేతుల్లో లేదు అని అనుకున్నాను. కాబట్టి నేను చెప్పాను, పాతాళపు నిలయమా, యేసుక్రీస్తు నామమునకు ఇచ్చివేయ్ అని చెప్పాను. అంతా కిర్రుమను శబ్దములు, దూకుడులు, బండలు దొల్లిపోవుట, కడ్డీలు పడిపోవుట, ప్రజలు పరుగులు దీయుట, విముక్తి చెందాము అను కేకలు. పెద్దగా గొంతెత్తి కేకలు పెడుతున్నారు. అందరూ విడుదల పొందుకున్నారు. తరువాత నేను కేక పెడుతున్నాను, సహోదరు రాయ్ బోర్డర్స్, ఎక్కడున్నావు నీవు, ఎక్కడున్నావు నీవు? దేవుడు ఆయన ప్రజలను విమోచిస్తున్నాడు. ఎక్కడ ఉన్నావు సహోదరు బోర్డర్స్? దాని గురించి నేను ఆశ్చర్యపోయాను. మీకు తెలుసు కదా, సహోదరు బోర్డర్స్ చాలా భయస్థుడని ప్రవచనము మీకు తెలుసు. మీలో చాలా మందికి తెలుసు. పశ్చిమ ప్రాంతాన్ని గుర్చి మీరు టేపులు మొదలగు తీసుకున్న వారికి తెలుసు. అక్కడ జరిగినప్పుడు ఈ రాత్రి ఇక్కడ కొందరు మనుషులు కూర్చున్నారు. వేట యాత్రప్పుడు మనం అక్కడ నిలబడి ఉన్నప్పుడు గత రాత్రి ఒక దైవ సేవకుడు వింటున్నాడు. గుడ్డి కన్నులతో ఉండి వింటున్నాడు. అతడప్పుడే అక్కడికి వచ్చాడు. తనకు తాను పరిచయం చేసుకున్నాడు. అతడు రంగు అద్దాలు పెట్టుకుని పర్వతం పైన ఉన్నాడు. అతడు అన్నాడు, సహోదరు అబ్రహాం, నేను సహోదరు మ్యాక్ హోగర్సన్, కాలిఫోర్నియాలోని కూటమికి నేను పూచికత్వం తీసుకున్నాను, సహాయం చేశాను. సహోదరుడా మ్యాక్ హోస్, నిన్ను తెలుసుకుంటూ నేను సంతోషంగా ఉన్నాను. కనుక సుమారు 20 మంది మనుషులము అక్కడ నిలబడి ఉన్నారు. 20 మంది మేమక్కడ జవలైన పందుల వెటలో ఉన్నాము. పర్వతానికి వెళ్లక ముందు రోజు సహోదరు బ్యాంక్స్ విడుతో నేను చెప్పాను, మీ అందరికీ అతను తెలుసు, ఒక వ్యక్తిగత స్నేహితుడు. నేను చెప్పాను, సహోదర వుడ్ రాయి తీసుకుని గాల్లో విసిరవేయి, అది క్రిందకి వచ్చినది, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని నేను అన్నాను. ఒకటి జరగబోతున్నది. ఏంటది సహోదర అబ్రహాం అని అతను అడిగాడు. నాకు తెలియదు, అయితే 24 గంటలలోపు నీవు చూస్తావు, ఒకటి జరగబోతున్నది, అది ఒక గొప్ప సూచన అని నేను చెప్పాను. ఆ తర్వాత రోజు మధ్యాహ్నము ఎంతో దాటిపోయినది. ఆ తర్వాత రోజు సుమారు 10 గంటలు మేము లాగుటకు సంసిద్ధమయ్యాం. ప్రతి ఒక్కరూ వారి యొక్క జవలిన పందులు వేటలో నిమగ్గులైపోయారు, మరియు మేము అక్కడే నిలబడి ఉన్నాము. సహోదరు మ్యాక్ నిల్లీ మీకు తెలుసు, మరియు వారందరూ వాటిని వారు శుభ్రం చేస్తున్నారు. మరియు సహోదరు బోర్డర్స్, నేను కుంటివాడైన మాజీ సైనికుడు, నా యొక్క ప్రశస్తమైన స్నేహితుడైన సహోదరు రాయ్ రాబర్సన్, అతడు అక్కడ నిలబడి ఉన్నాడు. నేను పైకి చూశాను. సహోదరు మ్యాక్హూస్ చెప్పాడు, సహోదరు బ్రహాం, ఇలాంటి వేటయాత్రలో నీ ఉన్నప్పుడు ప్రభుదూత నీకెప్పుడైనా కనిపించాడా అని అడిగాడు. అవును సహోదరుడా మ్యాక్హూస్, అవునది నిజం, అయితే ఇక్కడికి నేను కొంచెం విశ్రాంతికి వచ్చాను. సరే సహోదరు బ్రహాం అని అన్నాడు, నేను నీకు కలవరము కలుగు చేయట్లేదు అనుకుంటున్నాను అని అన్నాడు. నీవు నన్ను కలవరము కలిగించట్లేదు అని నేను చెప్పాను. నేను చుట్టూ చూశాను, ఒక వైద్యుడు అతని కన్నులు చుట్టం నేను చూశాను. అతను నాకు తెలియదు. అతడు నల్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు, అవి అత్యంత స్వచ్ఛంగా ఉన్నవి, ఆరిజోనాలోని సన్నీ అయ్యున్నవి. నేను దాన్ని చూశాను. వైద్యుడు ఈ విధంగా చెప్పుడు నేను విన్నాను, అయ్యా, సంవత్సరాల తరబడిగా ఆ కంటిని, 2 సంవత్సరాల నుండి ఆ కంటిని నేను వైద్యం చేస్తున్నాను. నీ కంటిలో ఉన్న జల వలన నీ కంటిని పొగొట్టుకోబోతున్నావు. దృష్టికి అది తినివేస్తుంది, దృష్టిని అది తింటుంది, తినివేస్తుంది. నేను ఇంకో విధంగా దాన్ని నిలుపు చేయలేను. నేను చెప్పాను, అందుకొరకు నన్నేమి అడిగావో అది నీ కంటిని బట్టి, అవునది నిజమే అని అతడు చెప్పాడు. నేను చెప్పాను, నీ యొక్క వైద్యుడు అతనికి వివరించాడు, కొద్ది రోజుల తర్వాత నీవు ఆ కంటిని పొగుటుకుంటావు, ఎందుకంటే జిల్ల కన్నులోని దృష్టిని తినివేస్తుంది అని అతడు చెప్పాడు. అతడు 2 సంవత్సరాల నుండి వైద్య పరీక్షలు చేస్తున్నాడు, దానిని అతడు నిలుపు చేయలేకపోయాడు. సోహర్ అబ్రహాం, అది నిజమే అని అతడు అన్నాడు. నేను ప్రక్కకు తిరుగుతూ చూశాను. అతనికంటే పెద్దదైన స్త్రీని నేను చూశాను, ఒక విధంగా నల్లగా నల్లని రంగుతో నిండియున్నది. వాస్తవంగా వారు ఇక్కడ అర్కన్సాస్ చోటు నుండి ఒక చోటు నుండి వచ్చిన వారు కాబట్టి ఆమె తన యొక్క లంగా పైకి తీసి ఆమె మోకాలను తన కుమారునికి చూపించినది. ఆమె చెప్పింది, కుమారుడా, నీవు సహోదరు బ్రహాంను చూచినట్లయితే నా పాదము కొరకు ప్రార్థించమని ఆమె చెప్పినది. పొడవాటి కణితులు ఆమె బొటన వ్రిల్ల యొద్ద వ్రిలాడుతున్నవి. మీ అమ్మ తల నెరిసిన స్త్రీ, ఆమె తన లంగా పైకి తీసి మేజోళ్లు లాగి ఆమె పాదము నీకు చూపించినది, మరియు నీవు నన్ను చూచినట్లయితే ఆమెకే ప్రార్థించమని నిన్ను చెప్పమన్నది అని నేను చెప్పాను. ఓ ఎంత జాలి అని అతడన్నాడు. దర్శనములు కంటి అద్దాలు పెట్టుకోకుండా అక్కడ అతను నిలబడి ఉండి నేను చూశాను. నేను చెప్పాను, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, దేవుడు నీ కంటిని స్వస్థపరిచాడు, మీ అమ్మను కూడా స్వస్థపరచును అని చెప్పాను. అదే సమయంలో నేను వెనుకకు తిరిగాను. ఒక మనుషుడు ఇక్కడే కూర్చుని ఉన్నాడు, అక్కడే నిలబడి ఉన్నాడు. నేను సహోదరు రాయ్ బోర్డర్స్ తో లేక సహోదరు రాయ్ రాబర్సన్, అతని భుజం పైన నా చేయి పెట్టాను. అతడు ఒక సైనికుడు. నేను చెప్పాను, సహోదరు రాయ్, ఒక దాని క్రిందకు వచ్చేసేయి, త్వరగా, ఒకటి జరగబోతున్నది. అతను అడిగాడు, సహోదరు బ్రహాం, ఏంటి నీ అర్థం అని. నేను చెప్పాను, మాట్లాడవద్దు, త్వరగా ఒక దాని క్రిందకి వచ్చేసేయి. నేను ప్రక్కకు తిరిగి ఒక చిలకపార తీసుకుని అక్కడే ఒక ప్రక్క స్థలంలో వారి యొద్ద నుండి ప్రక్కకు వచ్చేసాను. ఎందుకనగా నేను ఎక్కడ ఉన్నానో అక్కడే అది వస్తుందని నాకు తెలుసు. ప్రక్కనే ఉన్న పెద్ద లోయ వాగున్నది. ఈ భవనం కంటే 8-10 అంతులు ఎత్తున్నది. అది ఒక పెట్టే లోయ వాగు. అది ఆకాశం నుండి అగ్ని వల్లే సుడిగాలి వల్లే నేను ఎక్కడ నిలబడి ఉన్నానో కొద్ది అడుగులు పై ఉన్నది. పర్వతంలో నుండి నేరుగా బండలు చుట్టుకుంటూ కాయ ధాన్యముల వంటి ఆ చెట్లు చివరలు కత్తిరించుకుంటూ 100 గజాలు వెళ్లిపోయినది. ప్రతి ఒక్కరూ పరుగులు తీశారు. అక్కడ బండ్ల కిందకు మొదలుగు వాటి క్రిందకు వెళ్లేటకు ప్రయత్నం చేశారు. అది వెనక్కి వెళ్లిపోయి పెద్ద ఊరు వలె శబ్దం చేసినది. తిరిగి మేఘాల్లోకి వెళ్లిపోయి తిరిగి వచ్చినది. అది 3 సార్లు అలా చేసినది. అదంతా అయిన తర్వాత వారు తిరిగి వచ్చి అడిగారు, ఏంటి విషయము అని. నేను చెప్పాను, నేను మీకు చెప్పదలుచుకోలేదు, ఇది తీర్పు సూచన అని చెప్పాను. కొద్ది దినాలలోగా పడమరన ఒక గొప్ప భూకంపము తాకనయ్యున్నది. అది ఆగిపోదు. కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ మునిగిపోతుంది. అది కృంగిపోతుంది. అది మహాసముద్రంలోకి కృంగిపోతుంది. 2 రోజుల తర్వాత అలాస్కా భూకంపము అలాస్కాను కదిలించి వేసినది. ఆ తర్వాత కాలిఫోర్నియాలో ఉన్న చివరి కూటము మాట్లాడుతూ, వీధిలోకి నేను వచ్చే వరకు నాకు తెలియదు, కాలిఫోర్నియాలో అది చెప్పబడుతుంది. కపెర్నహూమా, కపెర్నహూమా దేవదూతల పేరుతో పిలువబడిన పట్టణము, అదే లాస్ ఏంజిల్స్. నీవు ఖచ్చితంగా ఆకాశ మట్టుకు హెచ్చింపబడిన దానవు, అయితే పాతాల మట్టుకు నీవు త్రోయబడదవు. ఎందుకనగా సదుమలో ఘనమైన కార్యములు జరిగినట్లయితే అవి నీలో జరిగినవి, అది ఈ దినం వరకు నిలిచిండును. చివరి కొద్ది దినాలు పెద్ద అరుపులు కేకలు, తరువాత విజ్ఞాన పత్రిక వచ్చినది, అది ఇలా చెప్పినది, అదంతా తేనెపట్టు వలె అల్లుకుని పోయిందని. అది లోపలికి పోవలసినది, అది వారు తెలుసుకున్నారు. మీరు గమనించండి, సాల్టన్ సముద్రంలోకి నీళ్లు నేరుగా వస్తవి. లాస్ ఏంజిల్స్ తీర్పులోకి కూర్చుకొని పోతుంది. అది జరగక ముందు నేను మీకు చెప్తున్నాను, అది జరిగినప్పుడు మీరు తెలుసుకుంటూ కొరకై. నా స్వంతగా నేనిప్పుడు చెప్పలేదు, జరగకుండా ఏ ఒక్కటి ఆయన నాకు చెప్పలేదు. దాన్ని గుర్చిన వివరణ మీకు మీరు వినవచ్చును. అవునది నిజం. ఇప్పుడు నాకు తెలియదు, నేను బయటికి వెళ్లిపోయాను. నేను చెప్పినది వారు నాకు చెప్పారు. నేను ఆలోకించాను, తిరిగి వెళ్లిపోయి లేఖనాలు పరిశోధించాను. అదే మాటలతో యేసు చెప్పాడు కపెర్నహూమును గుర్చి. మీకు తెలుసా, సదమ గుమరాలు మృత సముద్రము అడుగు భాగాలకు వెళ్లిపోయినవి. అవి అలాగునని నేను తలస్తున్నాను. తరువాత 100 సంవత్సరాల తర్వాత కపెర్నహూము సముద్రంలోకి కూర్చుకుని పోయినది, అది సముద్రములో ఉండిపోయినది. ఏ దేవుడైతే సుధమను దాని పాపం నిమిత్తము సముద్రములో ఉంచి ఉన్నాడో అదే దేవుడు కపెర్నహూమును దాని పాపం నిమిత్తము సముద్రములో ఉంచి ఉండెను. అదే దేవుడు లాస్ ఏంజల్స్ ను దాని పాపం నిమిత్తము సముద్రములో ముంచివేస్తాడు, ఆ యొక్క భ్రష్టత్వము నిమిత్తము ఉంచుతాడు. సహోదరు రాయ్ రాబర్ట్స్ మరణమంతగా భయపడిపోయాడు. అదేంటో నాకు తెలియదు, నాకు తెలియదు. ప్రార్థించుకుందాము. ప్రభువా, నిజముగా ఆలకించు వారికి సాక్ష్యమిచ్చుట అదెంతో మంచిదయ్యున్నది. ప్రభువా, మేము నమ్ముతున్నాము, మా యొక్క అవిశ్వాసానికి సహాయము చేయము. లోకము యొక్క అంతమున నుండి రహదారిపైనే మేము ఉన్నామని మేము గ్రహిస్తున్నాము. ఏ సమయమో మాకు తెలియదు, అయితే పెళ్లి కుమార్తె ఎత్తబడు ఆ రహస్యము ప్రభువా ఈ యొక్క దినాలలో ఎత్తబడుతుంది, ఆయనతో కొనిపోబడుతుంది. దాని కొరకు మేము వేచి ఉన్నాము. ప్రభువా, మా హృదయాలను సిద్ధపరచము. అనేకులను అటు చూడగా ఈ మంచముల మీదను తోపుడు బండ్ల మీదను ఎవరైతే శత్రువు ద్వారా బంధింపబడి ఉన్నారో అట్టి స్త్రీ పురుషులు ఇక్కడ పడి ఉన్నారు, అక్కడ దూరాన ప్రజలు కూర్చుని ఉన్నారు. నీవు వారిని ముట్టనట్లయితే ఒక గుండె జబ్బు వలన వారు చనిపోతారు. బహుశా వారిలో కొందరు కొరుకు పుండు క్యాన్సర్ వలన తినివేయబడి ఉండవచ్చును. తండ్రి, ప్రతి వారి హృదయము నీకు తెలుసును, అది సరైనదో సరైనది కాదో నీకు తెలుసు. ఈ సంగతులు మేము చెప్పుచున్నాము ఎందుకనగా నీవు చేస్తున్నావని మాకు తెలుసు. మీ యొక్క గంభీరమైన శక్తి అనేకులను విముక్తి కలుగు చేసినది, అందుకొరకు మేము సాక్షులము. అవి జరగవు అని వారి చెప్పుటకు ప్రయత్నించినప్పటికీ దానికి మేము సాక్షులము. అయితే ప్రభువు అది చేయును, మేము సాక్షులము. ప్రభువా, మేము ఈ రాత్రి ప్రార్థిస్తున్నాము, వీరిలో ప్రతి ఒక్కరూ విడుదల పొందినట్లు, ఈ రోగ వ్యాధిగ్రస్తులు విడుదల పొందినట్లుగాను, ఏదో యొక్క విధాన ఈ ప్రజల గుండెల్లో విశ్వాసాన్ని నీవు కట్టుము. ప్రభువా, ఇదెంతో సులభములు కాక. మేము వాక్యమును బోధిస్తుండగా మాకు అది ఎంతో సులభములు కాక. ప్రభువా, పరిశుద్ధాత్మ నా యొక్క తప్పిదాలు తీసుకుని ప్రజల గుండెల్లో వాటిని సరిచేయును కాక. నిజమైన ఒక రాత్రిగా చేయబడి ఇక్కడున్న ప్రతి విశ్వాసి గుండెల్లో ఆయన తనకు తానే స్థానము ఏర్పరచుకును. ప్రభువా, అందుకొరకు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నాము. ఎవరైతే రక్షించబడలేదో అన్నిటికీ పైగా సంశయపడుదురు కాక. ఇంకా కనికర ద్వారాలు తెరవబడి ఉండగానే త్వరపడుదురు కాక. యేసు నామమున ఇది అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు ప్రారంభించుకుంటూ మనము లేఖనాలను త్రిపబోతున్నాము. ఒకరు ఇక్కడ, ఒకరు ఒక వివరణ బల్లపై పెట్టియున్నారు. వారు చెప్పారు, ఈ రాత్రి నా కొరకు కానుక తీసియున్నారని. అది అవసరం లేదు, అది చేయవద్దు, నేనది తిరిగి తీసుకోను. కాల్గని కెనడాలోనిది ఒకటి నాకు జ్ఞాపకమున్నది, ఈ కానుక తీయబడినది. సహోదరు జాక్ నాకు చెప్ప ప్రయత్నించాడు. నా భార్య వెనుక కూర్చుని ఉన్నది, ఆమె పిల్లలు 2 పాత గదులలో ఉంటున్నాము. పిల్లలకు నెమోనియా జ్వరము రాకున్నట్లు తలుపు మూతవేయుటకై ఆమె ద్వారానికి ఒక దుప్పటి పెట్టవలసి ఉండెను. అతను నాతో అన్నాడు, సహోదరు అబ్రహాం, ఆమెను ఆ విధంగా చూచడం మర్యాద కాదు అని అన్నాడు. కనుక ఆ సంగతి మీకు జ్ఞాపకముంది. వారు పట్టారు, $8,000 నేను మరిచాను. సహోదరు జాక్ తిరిగి తీసుకో అని అన్నాను. అది మేము ఎలాగూ చేయగలము, కాబట్టి నేను స్థలమును కొన్నాను, అది అక్కడ ఉన్నది. కనుక మహిమ ఘనత దేవునికి కలుగును కాక. నేను నా భార్య 2 సంవత్సరాలు అది ఉంచాము, ప్రజలకై సంఘం యొద్ద నుండి వచ్చిన ఒక బహుమానముగా ఉంచాము. తర్వాత నేను ఆలోచన చేశాను, అదంతా బాగుగా అనిపించట్లేదు. ఈ లోకంలోకి నేనేమి తీసుకురాలేదు, నేనేది కూడా తీసుకుని పోయేది లేదు. నిశ్చయము అడతర్వత నేను తిరిగి దాన్ని వేరు చేసి తిరిగి దాన్ని చట్ట సంబంధమైన సాక్ష్యముగా ఆలయానికి విచ్చివేశాను. అది నేను పూర్తి చేసినప్పుడు రేపు అనున్నది ఉన్నట్లయితే మరి యొక్క దేవుని యొక్క సేవకుడు దాన్ని వినియోగించుకును. గమనిస్తున్నారా స్నేహితులారా, మీ యొక్క దయ కొరకు మీకు కృతజ్ఞతలు. అందుకై దేవుడు మిమ్మల్ని దీవించును కాక. యాకోబులో యాకోబు పుస్తకంలో 2:21 ప్రారంభముతో మనం చదువుట ప్రారంభిద్దాము. కొద్దిసేపు ఉపదేశం చేయడం కొరకు తరువాత ఎంత త్వరగా ప్రార్థించాలో అంత త్వరగా రోగులకు ప్రార్థించుట మొదలు పెడదాం. ఇంకా ఈ ప్రార్థన వరుస ద్వారా సాధ్యపడినంతగా చాలా మంది ప్రజలను చేరుకుందాం. మనము కూడా సహోదరు ఆన్ జీన్, సహోదరు డాన్ మరియు వారిని మర్చిపోవాలనుకుంటలేదు. వారు థాయిలాండ్ లో ఒక చోట ఉన్నారని నేను అనుకుంటున్నాను. వారు ఎక్కడ ఉన్నారా? ఎక్కడ? బ్యాంకాక్ స్వార్థ పొలములు ఉన్నారు. పగటి పూట అనేకమైన వాటిని గుర్చి మీరు ఆలోచిస్తారు. ప్రజల ఎదుట తెలియపరచా మీరు కొరుతారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అది మీరు తలంచలేరు. ఆ పాఠం మీద మీరు మడతలు వేసి ఉంచుతారు. ఇప్పుడు ఇక్కడ యాకోబులో 2 పరిశుద్ధ యాకోబు 2 21 మొదలు కొద్ది భాగాన్ని చదువుదాము. 2:21 మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఇప్పుడు ఈ రాత్రి నా యొక్క అంశం ఇప్పుడు మీ యొక్క బైబిల్ గ్రంథములు తీసుకోండి. ఎందుకంటే నేనిక్కడ అనేకమైన లేఖనాలు వ్రాసుకున్నాను. మనకు ఆలస్యం కాకపోతే వాటిలో అనేకమైన వాటిని నేను వివరిస్తాను. నా యొక్క పాఠము విశ్వాసము తెలియపరచబడి క్రియలు. జ్ఞాపకముంచుకో, ఇప్పుడు విశ్వాసము తెలియపరచబడి క్రియలు. విశ్వాసము దాన్ని ముందుగానే పట్టుకుని ఉన్నదని క్రియలు చూయించను. అవునా? చూశారా, మనమది ఎన్నుకున్నాము. ఎందుకనక మనమది గ్రహించడానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మనము దానిలోనికి ఆదివారం బడి పాఠముగా వెళ్దాము. ఇక్కడ యాకోబు తన యొక్క ఉపదేశమును బహిర్గతము చేస్తున్నాడు. ఆదికాండం 22:1-9 మనుష్యుడు అబ్రహాములో ఏమి చూశాడో తెలుపుతున్నాడు. వెనుకకు వెళ్దాము. ఇక్కడ లేఖనాలను నేను గుర్తు పెట్టుకున్నాను. ఆదికాండం 22:1-9 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పెను. చూశారా, చివరికి అది ఏదైనదో దాని గుర్చి కూడా అతనితో ఆయన చెప్పలేదు. దేవుడు మాట్లాడిన తర్వాత ముందుకు కదలిపో అంతే, నీవు ముందుకు వెళ్తూనే ఉండు. చూశారా, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి అతని మనసులో అది ఉంచుకున్నాడు. అతని యొక్క కుమారుని అతడు చంపబోతున్నాడు, ఎందుకంటే దేవుడు చేయమని చెప్పాడు కాబట్టి. అయితే ఇక్కడ లేఖనము చూడు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము, అతడును చిన్నవాడును దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారు ఇద్దరు కూడా వెళ్ళచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నానని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పెంచి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠంపైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, నీకు ఒక్కడైయున్నా నీ కుమారుని నాకియా వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఎంతటి ఘనమైన క్రియ! ఇప్పుడు అబ్రహాము అతని క్రియల వలన అని ఇక్కడ యాకోబు నీతిమంతుడని తీర్పు ఇస్తున్నాడని మనం కనుగొంటున్నాము. అయితే రోమాలో రోమా పుస్తకం 4:1-8 పావులు, అదంతా నేను చదవను, అయితే దానిలో కొంత భాగమును. కాబట్టి శరీర విషయమై మూల పురుషుడు అబ్రహామునికేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులని తీర్చబడి ఎడలా నీతిమంతులుగా తీర్చబడుట అను మాటను గత రాత్రి మనం తీసుకున్నాము. అతనికి అతిశయ కారణము కలుగును, కాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే కాని దానమని ఎంచబడదు. ఇక్కడ పౌలు వివరణ ఇచ్చుచున్నదేమనగా అబ్రహాములో దేవుడు ఏది చూచెనో అది. మనం ఎక్కువ తీయనట్లయితే మనము తిరిగి ఆది కాండము 15వ అధ్యాయానికి వెళ్లి 6:15-6 అది సరైన నమ్ముతున్నాను. 5వ వచనముతో ప్రారంభిద్దాం. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇద్దరు మనుషులు విశ్వాసమును గురించి మాట్లాడుచున్నారు. అబ్రహాములో దేవుడు ఏమి చూచెను దానివల్ల అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడినని పౌలు చెప్పుచున్నాడు. అయితే అబ్రహాములో మనుషులు ఏమి చూచెను దానివల్ల అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడినని యాకోబు మాట్లాడుతున్నాడు. చూశారా, అతడు క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడినని యాకోబు మాట్లాడుతున్నాడు. అతడు విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా ఎంచబడినని పౌలు చెప్పుచున్నాడు. అయితే చూడుడి, అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనిలో దేవుడు చూచినది, దానిని అతడు నమ్మాడు. అయితే ఆ తరువాత అది ముందుగానే జరిగినట్లుగా కార్య నిర్వహణ చేయుటకు అతడు ముందుకు సాగిపోయాడు. అదే మనుషుడు అతనిలో చూచినది. ఆ విధముగానే అది మనకు ఉన్నట్లుగా ఉంటుంది. ఎందుకనగా ఎటువంటి విశ్వాసాన్ని మనము కలిగిన్నామో మన యొక్క క్రియలు తెలియపరుస్తవి. అయితే మనం ఏమైతే దాని ప్రకారముగా నడుచుటకు మనము భయపడినట్లయితే అలాగైతే మనమది నమ్మలేదు. చూశారా, నీవు దానిని తప్పక నమ్మవలసి ఉన్నది. దేవునికి వాగ్దానములు అతనికున్న అతని విశ్వాసము అబ్రహాము యొక్క క్రియలు తెలియపరచను. అబ్రహాము జ్ఞాపకముచ్చుకోండి, అతడు 90 సంవత్సరాల వాడు, 100 సంవత్సరాల వాడు, షారా 90 సంవత్సరాల వయస్కురాలు. ఇప్పుడు వారు బహుకాలం గడిచిన వృద్ధులు. బిడ్డలు జన్మించు సమయము అయిపోయి అనేక సంవత్సరాలైపోయినది. చిన్న వయస్కులైనది మొదలు వారు భార్యాభర్తలుగా కలిసి జీవించారు. బిడ్డలు లేరు. అయినప్పటికీ అతడు 75 సంవత్సరాలుండగా, షారా 65 సంవత్సరాల వయస్కురాలుగా ఉండగా దేవుడు తెలియజేశాడు, మీకు బిడ్డ పుట్టబోవుచున్నాడు అని. అతడు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. అతడు అది నమ్మాడు. గమనిస్తున్నారా, ఈ బిడ్డ కొరకు అన్ని అతడు సంసిద్ధపరచుకున్నాడు. చూశారా, అది దేవుడు చూచినది. అతడు దేవుని నమ్మినప్పుడు తాను నమ్మినదేదో తెలియపరచబట్టుకు అతడు ఏమి చేశాడు అది మానవుడు చూచినది. అలాంటిదేదో ఈ రాత్రిలో ఆ క్రియలు ఆ విధముగానే అవి మనకు ఉంటవి. అది అతనికి బయలుపరచబడిను. గమనిస్తున్నారా, అది అతనికి బయలుపరచబడిను. కాబట్టి అలాగే అని అది అతడు నమ్మాడు. అది ముందుగానే జరిగినట్లుగా అతడు కార్య నిర్వహణ కావించాడు. ఇప్పుడు మనము అక్కడ కొంచెం నిలుపు చేద్దాము. కొన్నిసార్లు ఇది మనం అపార్థం చేసుకుంటాము. ప్రజలు ఉద్రేకపూరితులవుతారు. వారు ఉద్రేకంతో చేయే ప్రయత్నం చేస్తారు, అది పనిచేయదు. నేను ఇక్కడ ఉన్న సహోదరుడు గెహోసర్ వంటి వాడను. మేము వృద్ధులము, మేము బొమ్మ బొరుసు అన్ని చూశాము. రోగుల కొరకు ప్రపంచమంతటా రోగుల కొరకు మేము ప్రార్థించాము. ప్రజల యొక్క నిరుత్సాహాలు చూస్తున్నాము. ప్రత్యేక చోట హల్లెలూయాలు చూచుచున్నాము. అన్ని మేము నేర్చుకున్నాము. బాలుడిగా ఉన్నప్పుడు ఇది బోధించుటకు ప్రారంభించాము. సహోదరుడు గెర్హోల్జర్, మేము ఈత గుడుటకు ఆరంభించినట్లుగా ఆరంభించాము. మొదటి విషయమేటో తెలుసా? నేను బయటికి రావాల్సి ఉంటుంది. సహోదరు జాక్ రాత్రి వెంబడి రాత్రి వీధిలో నాతో నడచుటకు, సహోదరు బ్రౌన్ ను నేను ఉంచాను నా చుట్టూ ఉండుటకు, నన్ను పట్టుకుంటూ ప్రయత్నించుటకు. చిన్న బిడవలే నీటిని కదిలిస్తూ దర్శనాలు చూస్తూ అక్కడ నేను నిలబడ్డాను. తెలుసా, సహోదరు బ్రౌన్ వచ్చే వరకు నేనక్కడ నిలబడ్డాను. అక్కడ పైన సాన్ జోస్ లో మరొక చోట, అది నేనెన్నడూ మర్చిపోలేను. ఒక రాత్రి నాకు జ్ఞాపకం ఉన్నది, నన్ను మేల్కొంటానికి అతడు వచ్చాడు. చాలా దినాలు నేను నిద్రపోలేదు, మనుషులతో మాట్లాడుతున్నానని నాకు తెలియదు. అయితే నేనతనితో చెప్పానని చెప్పాడు. ఏడవటము ఆరంభించి నేను ఇంటికి వెళ్లిపోతున్నాను అని చెప్పాను. చూశారా? ఎందుకు అని అడిగాడు. నీవు ఇంటికి వెళ్లలేవు అని అన్నాడు. అక్కడే క్రింద ఒక కూటమి జరుగుతున్నది. నేను చెప్పాను, కొద్ది నిమిషాల్లో ఇంటికి వెళ్లిటకు నేను సంసిద్ధ పడుతున్నాను అని. గమనించండి, కొంచెం దూరాన కొంచెం నాకు ప్రక్కగానే గమనించుడి, అప్పుడు నేను కుర్రవాడను, పిల్లవాడను. మీరు ఏ విధముగా ఈత నేర్చుకుంటారో అవునా? మీరు నీళ్లను బాదుతూ నీటి కుంటలోకి వెళ్తారు. నేను తప్పు చేశాను. నీవు ఈత నేర్చుకున్న తర్వాత అది నిన్నెక్కువగా నిన్ను గాయపరచదు, దెబ్బ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చూశారా? అది అదేలా చేయాలో నీవు నేర్చుకుంటావు. ప్రతి మూలను కత్తిరించి అది మంచిగా చేస్తావు. అదెంతో సులభము అవునా? ఏనాడు నడవనటువంటి ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ ఈ సందులు దారిలో వరుసల మధ్య నడుచుకు ప్రయత్నం చేస్తే 12 సార్లు అతడు పడతాడు, దెబ్బ తగులుతుంది. అక్కడకు అతడు చెరుకొక ముందు. అయితే నడకనెరిగిన ఎవరైనను ఒక ఆటగాడు నేరుగా ఆ దారుల మధ్య నడిచినట్లయితే అది చేస్తున్నాడని కూడా అతడు గమనించడు. సరే, ప్రారంభంలోనే అతనిది కలిగి ఉన్నాడు, ఇప్పుడు అదే అతడయ్యుంటాడు. అదే విధంగానే దైవిక స్వస్థత బోధించుట ఇక ఏదైనా అవుతుంది. నీవు సాగిపోవకూడదు, నీవు నేర్చుకుంటానికి ఆరంభం చేస్తావు. నీవు నేర్చుకునకపోతే ఎక్కడో ఒకచోట పొరపాటున్నది. గమనిస్తున్నారా? నీవు నేర్చుకునవలసి ఉన్నది. దేవుడు ఎలాగూ అంగీకరించుట నీవు నేర్చుకోవాలో నిజంగా దాని యొక్క అర్థమేంటో నీవు తప్పక నేర్చుకునవలసి ఉన్నది. మనము దాన్ని అనుమతిస్తాము, కొన్నిసార్లు చెప్తాము, అరే ఇతనికి తగినంత విశ్వాసము లేదు, ఇతడు ఇది అది చేయలేదు, అందుకొరకై అతనికొక కారణమున్నది. ఒక కారణం ఒకటి ఉన్నది, కొన్నిసార్లు అది ఒప్పుకోని పాపము. ఒక వ్యక్తి మీద ఒక గాలను నూనెను పోస్తావు, నీకు గొంతు రాసే వరకు అరుస్తావు. ఆ దయ్యాన్ని అది ఎన్నడూ కదిలించలేదు. లేదండి, నీవు దాన్ని ఒప్పుకోవలసి ఉంటుంది. అదే ఆత్మ వివేచన చేయునది. నువ్వు వెళ్లి అది సరిచేసుకో, దాని బయటకు తీ అని చెప్పుట. అయితే అది దాని నిదానంగా చేయుటవుతుంది. తర్వాత వారిలో మిగతా వారు అసహనపడతారు, నేను ప్రార్థన చేయించుకోలేదు అని చెప్తారు. అయితే మనమిప్పుడు ఒక దారి కనుగొనవలసి ఉన్నది. ఏం జరుగుతుంది? దైవిక స్వస్థత యొక్క నిజమైన ప్రారంభము. ఒక వరము, గతించిన రాత్రి నేను చెప్పినట్లుగా ఒక వరము అద్భుతమే. అయితే నీ యొక్క నిత్యమైన స్థానమును నీవు వరముల పైన నీవు ఆధారం చేసుకోలేవు. దేవుని యొక్క ఏ వరమునైనా సాతానుడు అనుకరణ చేయగలడు, దాని వల్లే ఖచ్చితమైనగా ఒక దాన్ని చేయగలుగుతాడు. అవును, నిజం, ఖచ్చితంగా. కనుక మనము కనిపెట్టవలసి ఉన్నది. కేకలు పెట్టిన గురించి కొన్నిసార్లు నేను చెప్పినట్లుగా దయ్యాలు కేకలు వేయటం నేను చూశాను. గమనిస్తున్నారా? భాషలతో మాట్లాడుట, దయ్యాలు భాషలతో మాట్లాడుతూ నేను చూశాను. నిజం, అతనిది అనుకరణ చేయను, అది అసలైనది కాదు, అయితే దాన్ని అనుకరణ చేస్తాడు. మీరు గమనిస్తున్నారా? అది నిజమైనదిగా ఒగ్గుపిచ్చినట్లు చేస్తాడు. ఎవరైతే వెచ్చేస్తానే ఎరుగరో అలాంటి వారు ఇదే నిజమైన నిర్ధారణ అని ఇస్తారు. ఇది నిజము కానప్పటికీ చేస్తారు. అవులాడు దాన్ని దైవికమైన స్వస్థతను గుర్చి చేస్తారు. వారు తలస్తారు, సరే ఇది ఒక మోసము చేయు నిపుణత లేక ఆ విధమైనది ఒకటి, అది కాదు, అది అసలైనది. సత్యమని దేవుడు ఏది చెప్పున్నాడో దాని అందలి కలుషితము లేని విశ్వాసము. అది లంగరు వేయబడుతుంది. అది లంగరు వేయబడినప్పుడు దాన్ని మరేది కదిలించదు, అది అక్కడే నిలబడబోతుంది. కాబట్టి ఈ మూలలు కత్తిరించబడుతూ ఇప్పుడు విశ్వాసమనగా దేవుని ఎదురుండి వచ్చిన ప్రత్యక్షతే ఉంటుంది. విశ్వాసమనగా ఒక ప్రత్యక్షత. అక్కడే నేను కొద్దిగా నిలబడగూర్చున్నాను, అది ఒక ప్రత్యక్షత. ఆయన యొక్క కృప చేత ఆయన నీకది ప్రత్యక్షపరచను. నీవు చేసినది ఏమీ లేదు, విశ్వాసములోకి నీకై నీవు చేసినది ఏమీ లేదు. నీకు విశ్వాసమున్నట్లయితే దేవుని కృప చేత అది నీకు దయచేయబడినది. దేవుడు నీకది బయలుపరిచిన్నాడు. కాబట్టి విశ్వాసం అన్నది ప్రత్యక్షత. దేవుని యొక్క సంఘమంతా ప్రత్యక్షత పైన కట్టబడి ఉన్నది. కొద్ది కాలం క్రితమే ఒక బాప్టిస్ట్ సేవకుడు నాతో చెప్పాడు, నేను అసలు ప్రత్యక్షతను అంగీకరించలేను అని అన్నాడు. నేను చెప్పాను, అలాగైతే నీవు బైబిల్ ను అంగీకరించలేవు, క్రీస్తును అంగీకరించలేవు. ఎందుకనగా ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన శరీరములోని దేవుని ప్రత్యక్షత అని నేను చెప్పాను. కాబట్టి సంఘం అంతా దైవిక ప్రత్యక్షత పైన కట్టబడి ఉన్నది. యేసు చెప్పాడు, పేతురుతో అనుకుంటాను, ఆయన చెప్పాడు, మనిషి కుమారుడైన నన్ను కూర్చి మనుషులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఆయన శిష్యులతో మాట్లాడుచున్నాను. కొందరు చెప్పుచున్నారు, నీవు ఏలియవని, మోషయని, ప్రవక్తల ఒకరని మరియు యిర్మీయాని అనుకుంటున్నారు అని అన్నారు. ఆయన చెప్పాడు, అయితే నీవేమి చెప్పుచున్నావు? నీవు జీవముగల దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అన్నాడు అతడు. ఇప్పుడు రోమన్ కత్తలికు సంఘం చెప్పుచున్నది, ఆయన పేతురుతో మాట్లాడుచుడెను, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పుచున్నది. ప్రొటెస్టెంట్ వారు అంటున్నారు, ఆయన దానిని ఆయనపై కట్టుచున్నాడు అని. వారు సరే కగలుగుతారు, నాకైతే ఇద్దరు కూడా తప్పే. అది ఆయన ఏమై ఉండెనో అటు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత పైన అది ఉంటున్నది. పేతురు, రక్త మాంసము నీకుది బయలుపరచలేదు, కాని పరలోకమున నా తండ్రి నీకుది బయలుపరచను. ఈ బండ ఆయన ఎవరైనది అను ప్రత్యక్షత మీద ఆయన వాక్యమై ఉన్నాడు. మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు. పాతాళ లోకములు ద్వారములు దానికి వ్యతిరేకమని అది చూయించుచున్నది. హెబెలు, విశ్వాసం వలన, ప్రత్యక్షత వలన. ఆ దినాల్లో ఎటువంటి బైబిల్ వ్రాయబడలేదు. హెబెలు, విశ్వాసం వలన. కయ్యును హెబెలు కంటే వారి శ్రేష్టమైన అర్పణ అర్పించెను. దానికి దేవుడు సాక్ష్యమిచ్చెను. అతని నీతి మొదలని సాక్ష్యమిచ్చాను. ఇలాగూ విశ్వాసం వలన, ఇలాగూ ప్రత్యక్షత ద్వారా హెబెలు దేవునికి మరి శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. ఎందుకనగా అది పొలములోని పండ్లు కాదని, అది రక్తమని అది అతనికి బయలుపరచబడెను. అందుచేత కొందరు అది నమ్మగలుగుతారు, కొందరది నమ్మలేకపోతారు, కొందరు అది నమ్మటకు ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రార్థన వర్షం ఉంటుందో అట్టి ప్రజల సభలో కొందరు నీవెలా కనుగొంటావు. కొందరు మంచివారే, వారందరూ మంచివారే మనం చెప్పగలం. అక్కడ కొందరు అది నమ్మటకు కష్టంగా ప్రయత్నిస్తారు. అందులోకి వారు వెళ్ళటకు పనిచేయటకు ప్రయత్నం చేస్తారు. కొందరు అసలు ప్రయత్నమే చేయరు. మిగతా వారు అది వారికి ఇవ్వ తగినది దాన్ని బట్టి అది కేవలము కృప మాత్రమే అవుతున్నది. అక్కడే విశ్వాసం ఉన్నది. చూశారా, అది చేస్తున్నది. అదే నిజమైన ప్రత్యక్షత. ఎందుకనగా విశ్వాసము దేవుని ఎదురుండి వచ్చిన ప్రత్యక్షత. అది మొట్టమొదటిగా బయలుపరచబడవలసి ఉన్నది. యేసు విశదంగా దీన్ని తెలియచేశాడు. ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు, నా తండ్రి మొదట వాణ్ణి ఆకర్షించితే గాని ఎవడను నా యొద్దకు రాడు, లేక మొదట నన్ను అతనికి బయలుపరిచితేనే కాని. అది నీవు తప్పక చదవలసి ఉంటున్నది. అది పరిశుద్ధ యాకోబులో లేదా పరిశుద్ధ యోహాను 6:44 మరియు 46లో. ఆయన ఎవరినది వారికి తెలియదు. ఆయన కేవలము సాధారణ మనుషుడని వారు అనుకున్నారు. ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక ప్రవక్త అనుకున్నట్లుగా అటువంటి వాడిని వారు అనుకున్నారు. ఆయన ప్రవక్తయి ఉండెను, ఆయన ఒక సాధారణ మనుషుడై ఉండెను. అయితే దాన్ని మించిన ఒకటి అక్కడ ఉన్నది. గత రాత్రి మాట్లాడుకున్నట్లుగా నీవు పుస్తకం తీసుకున్నట్లయితే నేను ఇక్కడ చెప్పిన దానికి ఒకవేళ కొంచెం గజిబిజి నీవు చూడబోతావు. 2 జీవ గ్రంథములు అని చెప్పిన దానికి అది ఒకే గ్రంథము. అయితే వాటిలో ఒకటి నీ ప్రకృతి సంబంధమైన జన్మను గుర్చి, ఆ మరొకటి నీ ఆత్మ సంబంధమైన జన్మాన్ని గుర్చి. ఒకటి మరొక దానిలోకి నడిపిస్తుంది. ఏ విధంగా గోధుమ యొక్క కాడయుండెనో అలాగూ. ఎప్పుడైనా నీవు నాతో మాట్లాడితే ఒక బ్రతికియున్న మనిషిగా నాతో మాట్లాడతావు. అయితే ఇక్కడ నా భాగమున్నది. ఆ వ్యక్తి తప్పక నశించి పోవలసి ఉన్నది. అదే పేరు వచ్చినటువంటి గ్రంథము. అయితే నిత్యమైనది ఒకటి, ముందుగా నిర్ణయించబడిన ఒకరు. ఆ పేరు అక్కడి నుండి వచ్చినది కాదు. ఎందుకనగా అది నిత్యము, అందులో ఉన్నది. అది ఎన్నడూ తీసివేయబడదు. పుస్తకంలో నీవు దాన్ని గమనించు. అది నీ యొక్క గందరగోళాన్ని రక్షిస్తుంది. ఆ విధముగా నీవది కనుగొంటావు. ఎందుకనగా సరైన వ్యాకరణ ఎవరైతే దానికి పెట్టారో అట్టి సహోదరుడు వైల్ ఈ దినాన నాకది గుర్తు చేశాడు. అది మంచిదే అని నేను చెప్పాను. 2 వేరు వేరు గ్రంథాలు ఉన్నవని బాప్టిస్ట్ వారు నమ్ముతారు. ఒక విధంగా అది 2 వేరు పుస్తకాలు, మరో విధంగా అది 2 వేరు పుస్తకాలు కాదు. నేను శరీరము, ప్రాణము, ఆత్మయి ఉన్నాను. 3 వేరు వేరు ప్రజలు. అయితే నేను ఒకే ఒకటి, ఒక ఉనికిగా చేసినది. ఒకే ఒక నిజమైన జీవ గ్రంథమున్నది. ఇలాగున కాళ్ళ నుండి పైకి వచ్చినటువంటి గోధుమ యొక్క గింజ ఎలాగో అలాగున తొడిమగుండా వెళ్లి పొట్టులో గుండా వచ్చి గోధుమలేకి వెళ్లిపోయినట్లు అక్కడ ఉన్నటువంటి దారంతట్లో కూడా అక్కడ గోధుమే పెట్టబడి ఉన్నది అని నీవు చెప్తావు. అది గోధుమ కాదు, అది ఒక కాడ. అయితే కలసి గోధుమ అయినది. గమనించారా, అది గోధుమ. ఎందుకంటే అదంతా ఒక కాడ. అయితే నీవు మాట్లాడే గోధుమ దాని చివరి నున్న గింజ అవుతుంది. మిగతావి మోయు సాధనాలు, అవి నశిస్తవి. అక్కడ గొర్రెపిల్ల జీవగంధమందు నీ పేరు తురుపెట్టబడదు, తురిపి పెట్టబడుట ఒక స్థలమందు వినబడుతుంది, మరొక స్థలములో నీవది చేయలేవు. కాబట్టి అది ఏడు ముద్రల సమయమప్పుడు తెలియపరచబడినటువంటి గొప్ప ప్రత్యక్షత అక్కడ ఉన్నది. ఎందుకని అది ఉన్నది? ఏ విధముగా కొందరు అది నమ్మట్లేదు. నా తండ్రి మొదట ఆకర్షించలేదు కాని ఎవడను నా యుద్ధకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వత్తరు. దేవుని యొక్క ప్రత్యక్షత వలన అది నీకు బయలుపరచబడినదేని తప్ప ఆయన ఎవరైనది లేక అది ఎలాగైనది ఏ మనుషుడు అర్థం చేసుకోలేదు. మరియు విశ్వాసము దానిలో ఉండి ఆ విధముగా నీవు ప్రవర్తిస్తావు. చూశారా, ఇక్కడ దేవుడు యేసులో బయలుపరచబడి ఉన్నాడని ఏ విధంగా మనం చూస్తున్నాము, ఆ విధముగా విశదంగా చూస్తున్నాము. ఎవరైతే చూచుటకు ముందుగా నిర్ణయించబడి ఉన్నారో వారు దాన్ని చూస్తారు. ఈ లేఖను చదువుట మరవద్దు, నేనది విడిచిపెడుతున్నాను. పరిశుద్ధ యోహాను 6:44-46 వరకు నేను దానిని విడిచిపెట్టాను. ఎందుకనగా అందులోకి వెళ్లేటకు చాలినంత సమయం లేదు, ఎందుకంటే అక్కడున్న గోడ గడియారం ముందుకు సాగుతుంది. మీరు గమనించారా, మొదట నా తండ్రి వాణిని ఆకర్షించేని కాని ఎవడునూ రాడు. తండ్రి నాకు అనుకూర్చిన వారందరూ వారు వచ్చేదారు, వారు అది గుర్తిస్తారు. మరొకరు ఎవరు అది చేయలేరు. ఏ వ్యక్తి కూడా ఎంత మంచి వాడైనా విషయం కాదు, నీవెవరైనప్పటికీ అది నీకు బయలుపరచబడవలసి ఉన్నది. యేసుక్రీస్తు ఎవరైనది అప్పుడు నీవు గ్రహిస్తావు. ఇక్కడ ముందు నిర్ణయ సంకల్పము విశదంగా కనిపిస్తుంది. ఏ విధముగా మిగతా విత్తనాలలో ఆ విధముగా దేవుని యొక్క వాక్యము ఒక విత్తనమై ఉన్నది, మరియు ముందుగా నేల సిద్ధపరచబడవలసి ఉంటుంది. నీవు విత్తనము విత్తినట్లయితే నేల మీద అలా విసిరివేస్తే దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు, పక్షులు వచ్చి ఎత్తుకుని పోతవి. నీవు ముళ్లతుప్పల్లో గచ్చతీగల్లో విత్తుతావు, త్వరగా అవి అణచివేయబడతవి. అలాగని యేసు యొక్క ఉప్మానం తెలుపుతున్నది. కాబట్టి మొదట నేల సంసిద్ధపరచబడవలసి ఉంటుంది. కాబట్టి దేవుడు సర్వసత్తాధికారం గల కృపచేత హృదయాన్ని మొదట సిద్ధపరచును. ఈ యుగములో ఆయన్ను చేర్చుకుంటకు భూమికి పునాదులు వేయకముందే ఆయన నిన్ను సిద్ధపరచి ఉండెను. ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన నిన్ను ముందుగా ఎరిగెను. నిత్య జీవానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, కనుకనే ఆయన నిన్ను సిద్ధపరచి ఉన్నాడు. ఆ కారణము చేతని ఈ సంగతులతో తొట్టుపడుతుంటావు. ఇప్పుడు నీకున్న వాటిలో తొట్టుపడతావు. ఎక్కడైతే నీ ఉన్నటికై దేవుడు నిర్ణయించాడో ఆ స్థలమునకు ఆయనే నడిపించుట అవుతున్నది. ఈ నేల ముందుగా సిద్ధపరచబడకపోతే అది ఎదగదు. ఆ కన్నుము చేతిన విశ్వాసం యొక్క విత్తనము నీవు విశ్వాసాన్ని గురించి బోధించినప్పుడు ప్రభు యొక్క ఆత్మ వివేచనలు చుచ్చును, ఏమి జరుగునో చుచ్చును, మరియు బైబిల్ గ్రంథంలోని అన్ని వరములు పనిచేయుటను చూచును. ప్రజలు వారికి వారే పనిచేసుకుంటూ ఓ హల్లెలూయా నేనది నమ్ముతున్నాను అని వస్తారు. వారే నిస్పృహ చెందుతారు. గమనించారా, నేల ముందుగా నిర్ణయించబడవలసి ఉన్నది. అది దానిని తాకుట నీకు తెలుసా? గత రాత్రి నా యొక్క చిన్న పక్షిరాజు పిల్లవలే, ఆ తల్లి పక్షిరాజు యొక్క ఆ పెద్ద స్వరము లేక దాని యొక్క కేక అతడు విన్నప్పుడు అతడు ఎరిగి ఉండెను. దానికి కోడిపెట్ట యొక్క కూతకును ఎంతో వ్యత్యాసం ఉండెను. చూశారా, ఎందుకంటే గుడ్డు దగ్గర నుండి అది ఒక పక్షిరాజే. అప్పుడు తయారు చేయబడిన పక్షిరాజు కాదది, ఎల్లప్పుడు కూడా అది పక్షిరాజే. ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ క్రైస్తవుడే. ఆ కారణము చేత విడాకులు నీవు విడిపోయినప్పుడు కారణమేదనగా అందులోకి ఉరిలోకి నీవు పడిపోతివి. నీ మొదటి తల్లి తండ్రులైన ఆదాముల వలన అలాగైనవి, ఆదాము వలన అలాగైనవి. స్వభావాన్ని బట్టి నీవు పాపమైతివి. నీవు అలాగుండాలని అనుకోలేదు. అయితే ఇప్పుడు సువార్త వింటివి. వినటి వల్ల విశ్వాసము కలుగును. ప్రత్యక్షత వినట ద్వారా వచ్చును. నీ లోపల ఏదో చిన్నది ఒకటి ఉండెను. నీ ప్రక్కనే మరొక మనిషి కూర్చుని హే ఆ చెత్తంత నేను నమ్మను, బుద్ధిహీనత అది నేను నమ్మను, దానితో ఏమీ లేదు. పెంతికోసు దినమైన వారు ఏ విధముగా చేశారో ఆ విధముగా వారు నవ్వి వీరు నిండుగా మద్యముతో మత్తులై ఉన్నారు అని అన్నారు. అది ఎవరికి జరిగినదో అది వారికి ఘనమైన విషయం. ఎందుకని వ్యక్తులకు దేవుడు ఆయనే బయలుపరచుకుంట. మిగతా వారు నవ్వారు, వీరు ఆనందించారు. అది వ్యక్తిగత ప్రత్యక్షత, అది విశ్వాసము, బయలుపరచబడిన విశ్వాసము. అది విశ్వాసము కానట్లయితే అలాగైతే అది అక్కడ ఉండేది కాదు, అది విశ్వాసము. ప్రథమంగా విత్తనముల కొరకై నేలను సిద్ధపరచుటకు అలాగు. కాబట్టి ఆయన ముందుగా ఎరిగిన వారినందరినీ ఆయన పిలిచెను. ఆయన ముందుగా ఎరిగిన వారినందరినీ ఆయన ముందుగా నిర్ణయించెను. మీరు దాన్ని చదవాలనుకున్నట్లయితే రోమా 8:28-34 ఇంకా ఎఫెసు 1:1-5 వరకు చూశారా, ఆయన ముందుగా ఎరిగిన వారందరినీ ఆయన పిలిచెను, ఆయన పిలిచిన వారందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చెను, ఆయన నీతిమంతులుగా తీర్చిన వారందరినీ ఆయన ఎప్పుడో ఘనపరచెను. క్రమానికి వేరుగా ఏమి చేయలేదు. ఉన్నదాన్ని మనము ఉన్నదని మనం అనుకుంటున్నాము, అయితే లేఖనంలో చూడుడి అది ఏమై ఉండునని దేవుని వాక్యము చెప్పినదో ఖచ్చితంగా అది తాకుతుంది. ఈ దినాన వర్తమానము నిరాకరించబడినదని మనము చూశాము. వారు అలాగున చేస్తారని లేఖనము ఏమని చెప్పినదో ఖచ్చితంగా అదే కదా. ఖచ్చితం, ఇవన్నీ దేవుని చేత నియమింపబడినవి. ఓ, అది నిన్ను సంతోషంతో నడిచి వెళ్ళటానికి దోహదము చేస్తుంది. ఈ దినమున అదే మనకు ఇబ్బంది. పాతకాలపు క్రైస్తవుల కంటే ఎంతో వ్యత్యాసము. సత్యమైన నిజమైన యేసుక్రీస్తు ప్రత్యక్షత యగు ఇమానుయేలు ఆ మనుషుల్లో నివాసముడుట వారు కరుకైన వారు. ఈ రోజైతే వారు, నేను నీకు చెప్తాను వారికి ప్రత్యక్షత లేదు, ఇక్కడికి రా నీవు అను వాటితో సంఘశాఖల వలన మనము బుజ్జగించబడుతున్నాము. నీవు వారి ప్రత్యక్షత పైన ఆధారపడి ఉంటున్నావు. వారి యొక్క ప్రత్యక్షత దేవుని వాక్య ప్రకారము కనట్లయితే అలాంటప్పుడు అది తప్పు. నాది కాని లేక ఎవరేది కాని అక్కడే తుది పరీక్ష వచ్చేది. ఏది నిజమైనది ఏది తప్పైనది దేవుని యొక్క వాక్యము చెప్పును. వాస్తవంగా ఏ విత్తనానికైనా దానికి దాని స్థలము నేల కావలసి ఉన్నది. కాబట్టి ఆయన ఎవరిని ముందుగా ఎరిగను గమనిస్తున్నారా? ఏమి జరుగుతున్నాను ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. గమనించుడి, విత్తనాన్ని గురించి యేసు తిరిగి చెప్పుచుండెను, కొన్ని రాతి నేలన పడినవి, మిగతావి మిశ్రితమైన నేలపైన పడినవి. చూడు, అక్కడ ముళ్ళ తొప్పులు గచ్చ తీగలు ప్రతిదీ ఉంటవి, అది పెరగలేదు. మిగతావి మంచి నేలపైన, మంచి నేల మంచి సారము, చదును చేయబడినది, ముందుగానే సంసిద్ధత చేయబడినది. ఇక్కడున్న వారందరూ ఒక కోడి పెట్టవలే అతడున్నాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు దీన్ని తాకుతాడు, అతడు దాన్ని తాకుతాడు. అయితే కొద్దిసేపటి తర్వాత పరలోకమునకు అకస్మాత్తు ఒక పెద్ద శబ్దం వచ్చినది. చాలా త్వరగా అది దేవుని వాక్యమని దాని అతడు గుర్తించాడు. చూశారా, దాన్ని అతడు తెలుసుకున్నాడు. ఎందుకనగా అతనికి తెలియచేసిన ఒకటి అతని హృదయంలో ఉన్నది కాబట్టి, దాని గురించి అతనికి తెలియచేసినది. గమనించడి, కన్య గర్భతీయగును అని యెషయా ప్రవక్త పలికాడు. ఎంతటి వింతైన విషయమది. మంచి మనస్సుతో ఉండి ఒక మనుషుడు ఇలా చెప్పగలుగుతాడు? అక్కడ ఎన్నడూ కన్య గర్భవతి కాలేదే. కన్య గర్భవతియగును అది చెప్పినందుకు అతడేమీ ఆందోళన చెందలేదు. అతడు అలాగే చెప్పాడు. ఆమె ఎలాగూ అది చేయగలుగుతుంది? అది అతని యొక్క బాధ్యత కాదు. అది చేయబోతుందని దేవుడు ఏమని చెప్పానో అదే చెప్పుట. దేవుడు అతనికి బయలుపరిచాడు, అతనికి దర్శనం చూయించాడు, అది బయలుపరచాడు. మరి అది నిజమే ఉన్నది. మగబిడ్డ గాని ఆడబిడ్డ గాని ఎవరికైతే పుట్టలేదు ఆ మనిషిని వలన ఆ చిన్నబిడ్డ జన్మిస్తాడని అదే దేవుడు నాతో చెప్పినట్లుగా. వైద్యుడు ఇది జరగదు అని చెప్పినప్పుడు మిగతా విషయాలు ఇతరతమైనవి జరుగుట. అవి ఎంతగా వింతగా అనిపించినప్పటికీ అయితే దేవుడు చెప్పినప్పుడు అది జరుగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఎటువంటి మాట పడినదో అది దానిపై ఆధారపడి ఉంటుంది. జ్ఞాపకముంచుకో, ప్రవక్త అక్కడ నిలబడి ఉన్నాడు, ఆయన మాట బయలు వెళ్లిపోయినది. ఆదికాండం 1లో దేవుని వలె ఆయన చెప్పాడు, వెలుగును కలుగుగాకని పలుకగా వెలుగు కలిగిను, ఇది కలుగును గాక అది కలుగునుగాకని పలుకగా. ఆయన స్వంత రూపమునందు నరుని సృజించాడు, వాణ్ణి ఆయన స్త్రీని గాను పురుషుని గాను దేవుని రూపమందు ఆయన చేశాడు. అప్పటికి భూమి మీద ఏమీ లేదు. అటు తర్వాత ఇక్కడ ఆదికాండం 2లో మనం చూస్తున్నాము, ఆయన తన స్వంత పోలిక చొప్పున నరుని చేశాడు. భూమిని దున్నుటకు అక్కడ నరుడు లేడు. సృష్టి తర్వాత ఏంటది? అది ఆయన యొక్క మాటలు. ఆయన దాన్ని మాట్లాడుచుండెను, ఆయన పలికి వెలుగు కలుగునుగాక అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఒకవేళ 800 సంవత్సరాల వరకు వెలుగు కలగలేదేమో, వెలుగు లేదేమో, అయితే ఆయన అది పలికెను. అది ఆయన చెప్పినంత కాలము అక్కడ తాడి చెట్టు కలుగును కాక, ఓకు చెట్టు కలుగును కాక, ఇది కలుగును కాక అని చెప్పినంత వరకు ఆ నీటి లోపల ఆ విత్తనాల రూపము దాల్చుచునే ఉన్నవి. అవునది నిజం. ఆయొక్క ఋతువులు, ఆయొక్క సమయములు, వాటి స్వంత ఋతువులు, అవి పుట్టినవి. అది విఫలము కాలేదు. అది దేవుని యొక్క వాక్యము. అది విఫలము కాదు, అది తెలియచేయబడినది. ఇప్పుడు ఒకనొక దినమున దేవుడు నరునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అయితే మోషే కాలంలో అగ్ని దిగుచున్నప్పుడు మోషే మాట్లాడుగాక, దేవుడు కాదు, మేము చనిపోతామేమో అని వారన్నారు. కాబట్టి ఆయన చెప్పాడు, ఆ విధముగా నేను వారితో ఇక మాట్లాడను, వారి కొరకు నేను ఒక ప్రవక్తను పుట్టించదను. ఆ విధముగా దేవుని యొక్క పద్ధతి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక్కడ ప్రవక్త నిలబడి ఉన్నాడు, అతడు ఆత్మ ప్రేరేపణతో ఉన్నాడు. అతని బుద్ధి కులుషితనే గుర్చి అతడు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక నిమిషం ఆగు. నేను చెప్పినట్లయితే నేను పిచ్చివాడినని ప్రజలు అనుకుంటారు, తెలుసా? గమనిస్తున్నారా? అది అతని యొక్క తెలివి తేటలు. హవ్వ ఏ విధముగా చేసినో అలాగునా. అక్కడ అతడు సాతాను మాట ఆలకించి ఉన్నాడు. నీవు బ్రతకవు, నీవు బాగుపడవు, నీవు ఇది చేయలేవు, లేక నీవు అది చేయలేవు. అది వైద్యుడు చెప్పినంత కాలము, దాన్ని నీవు ఆలకించినంత కాలము. ఆ రకపు నేలలో ఆ విత్తనం ఈనాడు పడదు, ఏ మేలు చేయదు, అది చేయలేదు. అయితే ఆ దానినంతటిని ఒకటి చీల్చినప్పుడు అది ఆ అడుగు పొరలో పడుతుంది. అక్కడ ఏది దానిని చీల్చివేయలేదు. అది ఎంతకాలం తీసుకున్నప్పటికీ అది జరగబోతుంది. ఆయన చెప్పాడు కన్య గర్భవతి ఎగును అని. అది జరగక ముందు 800 సంవత్సరాల క్రితం అది తెలుసా? ఆమె ఎవరైయున్నది? ఆమె పేరు ఏమయ్యున్నది? దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. ఎక్కడ ఆ విత్తనం పడినది? దేవుడు ముందుగా ఎరిగి ఉండెను. నీవది నమ్ముతున్నావా? నిజం, ఆయనది చేశాడు. మరియు ఈ ఘనమైన అద్భుతము అక్షార్థమైన గర్భము నుండి వచ్చును. దాన్ని గుర్చి దేవుడు ఎరిగి ఉండెను. నమ్మకస్తుడై వాక్యమును మాట్లాడిన నమ్మకమైన ప్రవక్తకు దాన్ని ఆయన బయలుపరిచాడు. అది ఏమయ్యున్నదో చివరికి ఆలోచన లేకున్నప్పటికీ అతడు అలాగే పలికాడు. అతడు దాన్ని ఎన్నడూ తర్కించలేదు. నీవు తర్కించితే ఈ పురుషుడు, ఈ స్త్రీ ఇక్కడ కూర్చున్న ఇతడు, లేక ఇంకొక తర్కించడం ప్రయత్నం చేసినట్లయితే ఇంకొకరు, ఏమవుతుంది? ఇన్ని సంవత్సరాలు నేను కుంటివాణిగా ఉన్నాను, ఎటువంటి సాధ్యమైన అనుకూలత లేదే అని వైద్యుడు చెప్పాడు అని తర్కిస్తే మంచిది. అతడు ఎగినంత వరకు నిరీక్షణ లేదు. అది నిజమే. ఆ యొక్క కలుపు మొక్కలను ఒకటి పెరికివేయగలిగితే అది దేవుని కృప వల్లనైతే, బోధకుని ద్వారా కాదు, ఎవరి ద్వారా కాదు. అయితే దేవుడు నీ యొక్క హృదయంలో ఒక ప్రత్యక్షత ఉంచినట్లయితే, అనగా నేను స్వస్థపరచబడబోతున్నాను అను ప్రత్యక్షత ఉంచితే ఏది అక్కడ ఉండబోదు, ఏది అక్కడ నిన్ను పట్టుకోలేదు, నీవు స్వస్థత పొందుకుంటావు. అయితే అది జరుగు వరకు వైద్యుడు నిన్ను ఎక్కడ కూర్చోమన్నాడో అక్కడే నీవు కూర్చునిపోతున్నావు. అది జరుగు వరకు అది బయలుపరచబడవలసి ఉన్నది. దాని బయలుపరచినటువంటిది దేవుని కృప. ఎప్పుడు గమనించు, అది ఎవరి ఎద్దుకు వచ్చనో ఆ స్త్రీని దేవుడు ఎరిగి ఉన్నాడు. యెషయాను గమనించు, అక్కడ ఎటువంటి సమస్య లేదు. ప్రభువా, ఒక్క నిమిషము ఆగు అని యెషయా చెప్పలేదు. ఒక్క నిమిషము, కన్య గర్భవతి ఎవను అని నీవు చెప్పుడు ఏంటి? సరే తండ్రి ఆగు. అలాంటిది ఎప్పుడో జరగలేదే. అతడు నిర్లక్ష్యము చేయలేదు. కన్య గర్భవతి ఎగును అని అలాగే చెప్పాడు. అవును, మరియను గమనించు, ప్రభు ఒక నిమిషం ఆగు, నేను ఏ పురుషుని ఎరుగును, అది నీకు తెలుసును. ఇది అసాధ్యము, ఇటువంటిది ఎన్నడూ జరగలేదే. ఓ లేదు, ఇది ఎన్నడూ జరగలేదు. ఏ విధముగా నేను బిడ్డను పొందుకోగలను? నేను ఏ పురుషుని ఎరుగును కనుక అది జరగదు. దేవుని దూత, నువ్వు పొరబడ్డావు. నేను దృష్టిభ్రమ, నాకు నీకు తెలుసు, ఈ దినాలు గతించిపోయినవి అని మా సంఘం చెప్తుంది. కాదు, అది ఎన్నడూ ఆ విధముగా ఏ స్థలంలో అది పడదు. మరి ఎన్నడూ ప్రశ్నించలేదు, అది ఎలాగూ జరుగును, నేను పురుషుని ఎరుగిన దాననే అని ఆమె అన్నది. ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును, అది ఆ విధముగా జరుగును. ఆమె అన్నది, ఇదిగో ప్రభు దాసురాలను, ఎలాంటి ప్రశ్న లేదు. చూశారా? తలంపు ద్వారా ప్రత్యక్షత ద్వారా దేవుడు వాక్యమును యెషయా హృదయంలో పుట్టించినప్పుడు అది సరియైనదిగా పడినది. అది ప్రవక్త. ఓ యొక్క ప్రవక్త ఏ మనిషిని స్థానాన్ని లెక్క చేయలేదు. ఏ మనిషి యొక్క తెలివిని అతడు లెక్క చేయలేదు. అతడు ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అతడు లెక్క చేయలేదు. అతడు ఒక ప్రతిష్ట చేయబడిన మార్గమై ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, అతడు మాట్లాడాడు, అంతే. అది గాయం చేసినా గాయం చేయకపోయినా, అది పిచ్చిగా వినిపించినప్పటికీ పిచ్చిగా వినిపించకపోయినప్పటికీ అది అతనికి ఏ వ్యత్యాసము కలుగు చేయలేదు. అది దేవుడు, మనిషి కాదు. ఆ వాక్యం వచ్చిన తర్వాత ఇప్పుడు అది విత్తనమైనది. అది ఒక చోట పడవలసి ఉన్నది. దేవుడు దాన్ని చెప్పినట్లయితే అది పడుటకు ఒక గర్భము ఒక చోట ఉండవలసి ఉన్నది. ఆయన ఏ విధంగా చెప్పినో ఆ విధముగానే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నీవు నీ హృదయంలో సందేహింపక ఈ పర్వతముతో కదలము అని చెప్పినట్లయితే నీవు చెప్పినది నీకు జరుగు. గమనిస్తున్నారా? అది సరిగా ఉండవలసినది, ఒక చోట ఒకటి ఉండవలసి ఉన్నది. గమనించుడి, యెషయా ఇక్కడ మాట్లాడటం మనము చూస్తున్నాము. కన్య మరియా నేల ముందుగానే పగిలియున్నది. ఆమె కన్య అయి ఉండెను, ఆమె చుట్టూ తిరగలేదు. నేల ముందుగానే సంసిద్ధపరచబడినది, లేక దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ముందుగా నిర్ణయించబడినది. ఆమె కన్య అయి ఉండును అని కూడా చెప్పబడినది. ఆమె పేరు ఏమైండును అది అప్పుడే దేవుడు ముందుగా ఎరిగి ఉండెను. పరలోక మందలి జీవగ్రంథములో ఆమె పేరు ఉండి ఉండెను. ఆ తర్వాత అది రుజువు చేయబడినది. అది ముందుగానే జరిగినప్పుడు మనుషునికి. అప్పుడు మనుష్యుడు క్రియల వలన దాని యొక్క బహిర్గతమును చూశాడు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూచి నిజమే అది జరిగినది అని చెప్పుచున్నాము. ఎందుకనగా జరిగినటువంటి క్రియలను మనము చూశాము కాబట్టి. నోహు యొక్క క్రియలు మనుషులకు తెలియచేయబడినవి. దేవుని యొక్క వాగ్దానములో అతని యొక్క విశ్వాసమేంటో తెలియచేయబడినది. దేవుడు నోహును కలిసి, నోహు వర్షము రాబోతున్నది, నేను భూలోకమంతటిని నీటి ద్వారా నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు వర్షమే పడలేదు, అది అసాధ్యమైనది చెప్పాడు. నేను నీకు చెప్పబోయే కొలతలతో ఒక ఓడును సిద్ధపరచము. అతను ఒక వడ్లింగి వడయుండి అతడు పనిని ప్రారంభించాడు. బాడిసే తీసుకున్నాడు, చెక్కలు కత్తిరించుటకు తదితరమైనవి తీసుకున్నాడు, తుమ్మకరతో అక్కడ అది బిగించాడు. ఆయన చెప్పినట్లుగానే కీళ్లు పూశాడు. ఆ యొక్క మనుషుని గురించి ప్రజలు ఏమని ఆలోచన చేస్తుంటారో అది నీ ఊహించగలవా? వారన్నారు, నిజంగా ఆ మనుషుడు పిచ్చివాడు, ఎందుకంటే అతడు అన్నాడు ఆకాశంలో ఉండి అది నీళ్లను తీసుకుని రాబోతుందని, అక్కడ నీళ్లు లేవు అని అన్నారు. అయితే మీరు గమనించితి, నోహు దాని గురించి ఆలోచించట్లేదు. అతని విశ్వాసం ఏమయ్యున్నదో మరియు ఏమి జరుగునని దేవుడు చెప్పినాడో అతని అనువాటిని, ఏమి జరిగినో అనువాటిని అతని క్రియలు తెలియజేయచున్నవి. ఆ కారణము చేతనే నిజమైన క్రైస్తవుడు ప్రజలు ఏమని అనుకున్నప్పటికీ ప్రతి ఒక్క దానికి వెరైపోతాడు. ఒక్క దేవుని యొక్క వాక్యమునకు తప్ప ప్రజలు ఏమనుకున్నా, ఎవరేమి చెప్పినా అతడు వేరవుతాడు. ఎందుకంటే కేవలము అతడు అది చెప్పడం మాత్రమే కాదు, అతడు అలాగైనట్లయితే అతని క్రియలు తెలియబడే వరకు అది నిలవదు. అతడు వెనుకకు పడిపోయి ఈ ప్రక్కన పడతాడు మరియు ఇందులోనూ చెరుతాడు. అతడు ఏమయ్యున్నాడో అది తెలియచేస్తాడు. అతడు నిజమైన వాడైనట్లయితే దేవుని యొక్క వాక్యము అతని అంతరంగములో పడితే అలాంటప్పుడు దాని జ్యోతిని అది తీసుకుని వస్తుంది. ఆ ఘనమైన గడియ కొరకు ఆ మనుషుడు సంక్షిత పడుట నీకు చూస్తావు. అవునా? ఆ విధముగా నోవహు చేశాడు. మోషే తన చేతిలో కర్రతో ఫరోను నుండి ప్రజలను తీసుకుంటూ వచ్చాడు. మోషే, బైబిల్ తెలుపుతుంది, ఐగుప్తిక సకల విద్యను అభ్యసించిన వాడని. అతడు తెలివైన వాడు, వారి బుద్ధి కృషిత విషయాలను అతడు బోధించగలడు. వారి జ్ఞానమతర చేత అతడు బోధించబడ్డాడు. అతని విద్య పైన అతడు పట్టుకుని అవసరం లేదు. అరణ్యములో అక్కడ ఉన్న ఆ మనిషిని గుర్చి అలాగూ ఆలోచించే ఆ విద్యనంతా కలిగి నుండి తరువాత దేవుడు అతనికి అగుపించిన తరువాత ఇలా చెప్పాడు, మోషే నీ చేతిలో ఇలా కర్ర పట్టుకుని అక్కడ ఐగుప్తుకు వెళ్ళము. నీ చేతిలో నీవు కలిగినట్టు ఈ పరికరముతో నా బిడ్డలను బయటకు తీసుకుని రమ్ము, సమస్తానికి కూడా ఈ మేటతో జయించు. అయ్యా, ఒక క్షణము, నీవు ఎవరని నీవు చెప్పావో అట్టి ఘనుడైన వాడు ఎగు జ్ఞానవంతుడగు ఉనికితో నేను మాట్లాడుచున్నానని నేను అనుకుంటున్నాను అని మోషే చెప్పినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ చిన్నదైన వంకరికర తీసుకుని యుద్ధయులయుండి బరిసలతో సన్నద్ధులైన లక్షల మంది ఉన్న సైన్యమును బాధ్యత స్వీకరించడం లోకంలో ఎలాగూ సాధ్యము? అట్టి సైన్యముతో నేను పోరాట వీరుడును కాదు, నేను గొర్రెల కాపురని. నేను అది ఎలాగూ చేయగలుగుతాను? ఇలాంటి ప్రశ్నే లేదు. ఎందుకని? అతని హృదయంలోని భూమి, అతని ముందుగా నిర్ణయించబడిన వ్యక్తి, కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ ఆయన పశ్చాత్తాప పడడు. దేవుడు అబ్రహాముతో ఆయన అది చేస్తారని చెప్పినప్పుడు నేల సంక్షిత చేయబడినది. మోషే ఈ కర్ర తీసుకుని అక్కడికి వెళ్లిపోయాడు. రాజ్యములో నుండి రాజ్యమును తీసుకుని వచ్చాడు. అతను తన చేతిలో కర్ర పట్టుకుని వచ్చి వారిని వెళ్ళనే అని ఫరోతో చెప్పాడు. మోషే ఏమి చేయబోతున్నాడు లేక ఏమి చేయుటకు ప్రయత్నము చేయబోతున్నాడు అట్టి క్రియలేడలా అతనికి ఉన్న విశ్వాసమును మోషే లో ఫరో చూశాడు. వాగ్దానం చేసిన దేవుని వాగ్దానములు అతనికి విశ్వాసమున్నది. అది స్వాధీనము చేసుకున్నట్టు అతను వెళ్లాడు. మరి వేరే మరొకటి అది చేయదు. మరి ఏ ఇతర మనిషి అది చేయలేదు. అది చేయుటకు అతడే నిర్ణయించబడినవాడు. ముందుగానే ఏమి జరుగుతుందో దేవుడు అబ్రహాముకు చెప్పాడు. వాగ్దాన సమయం సమీపిస్తుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు జన్మించాడు. సుందరుడగు బాలుడు జన్మించాడు. తల్లిదండ్రులు అమ్రాము యాకోబెదు రాజాజ్ఞకు భయపడలేదు. చూశారా, అక్కడ ఒకటి ఉన్నది, నేల ముందుగానే సిద్ధపరచబడినది. ఓ దేవా, సిద్ధపరచబడిన నేలను గురించి నేను మాట్లాడబోచున్నానని అనుకుంటున్నాను. ఈ రాత్రి విత్తనము సరైన స్థలమందు పడినట్లయితే అది పడకపోయినట్లయితే అది జరగదు. అది అలాంటి విషయమే. వారన్నారు, సహోదరు బ్రహాం, అది అతను మా యుద్ధ నుండి తీసుకున్నాడు అని. అది జరిగినట్లయితే అది క్రైస్తవం నుండి కూడా తీసుకోబడినది. చూశారా, నీవు దేనైనను అనుకరణ చేయగలవు. అయితే అది నిజముగా లోపల పడినట్లయితే, దేవుని యొక్క వాక్యము సరైన నేలపై పడినట్లయితే అది అటువంటి ఫలమును పుట్టించును. అది తప్పక అలాగూ జరగవలసి ఉన్నది. ఎందుకనగా అది విత్తనమై ఉంటున్నది. నోవహు, మోషే, అతని క్రియలు తాను నమ్మిన దేవుని వాగ్దానం పైనున్న విశ్వాసం పైన తెలియచేసినవి. ఫరో ఆ మనుషుడు అది ఏమై ఉన్నాడో చూడగలిగాడు కాదు, మోషే అది ఏ విధముగా చేయగలుగుతాడో అతడు చూడలేకపోయాడు. అయితే మోషే దేని గురించి మాట్లాడుతున్నాడు, అది ఎరిగి ఉన్నాడని అతడు ఎరిగి ఉండెను, లేదా చేతిలో కర్ర పట్టుకుని అక్కడ రాజభవనంలో అతడు నిలబడి ఉండేవాడు కాదు. చెప్పాడు, ఈ కర్ర ద్వారా వారిని నియోజనను తీసుకుని వస్తాను అని చెప్పాడు. ఒక వృద్ధులైన మనుషుడు, 80 సంవత్సరాల ముసలివాడు, ఒక ఆటగాడు కాదు. భుజాలు వంగిపోయున్నవి, మీసాలు క్రిందకు ఉగులాడుతున్నవి. బహుశా అతడు నడుము వంగి ఉండవచ్చును. నెరసిన వెంట్రుకలు అతనికి ఏమున్నప్పటికీ అక్కడ తన చేతిలో ఆ కర్ర పట్టుకుని, నేనా ప్రజలను బయటకు తీసుకుని వెళ్తాను, వారిని వెళ్ళనివ్వు, యెహోవా ఇలాగూ శ్రమించుచున్నాడు, నీవది చేయనట్లయితే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఆమేన్. ఎందుకని? అది చూశారా, అతను భయపడ్డా. ఎందుకు? ఒక్క బాణం, ఒక్క ఈటె, ఏదైనా అంతటితో అంతం. అతను భయపడలేదు. అతను ఎక్కడున్నాడో ఖచ్చితంగా అతను ఎరిగి ఉన్నాడు. దేవుడు నిన్ను మొత్తును ఫరో. అవునండి, ఏలైనగా దేవుడు అతనితో చెప్పాడు, మీరు మరలా ఈ పర్వతం యొద్దకు వచ్చెదరు అని. అతడు అక్కడకు వెళ్ళనై ఉన్నాడని అతనికి తెలుసును. హల్లెలూయా. ఈ జీవిత యాత్ర ముగింపులో మనము ఎక్కడికి వెళుచున్నామో కూడా మనకు తెలుసు. దేవుడు వాగ్దానం చేశాడు, నది ఆ వల్ల ఒక దేశమున్నది, నీ యొక్క సాక్ష్యమందు భయం లేకుండా ఉండదు. ఆమేన్. అది నీకు బయలుపరచబడినట్లయితే నీవు నిర్భయస్థుడుగా ఉంటావు. లోకమాంతా అయినను నీవు లెక్క చేయవు. వారేమి చెప్పినా నీవు నిర్భయంగా ఉంటావు. ఇది దేవుని యొద్ద నుండి వచ్చుచున్న సత్యము ఇదే అని అది నీకు ప్రత్యక్షమైనప్పుడు నీవు భీతి చెందవు. కదా, నీవు అలా ఉండలేవు. దావీదు గొర్రెల కాపరి వెరసలతో వారి దేవుని యందు తనకున్న విశ్వాసమును సమస్త ఇశ్రాయేలుకు తెలియచేశాడు. ఆ ప్రక్కన గొల్యాతు ఉన్నాడు. అక్కడ అతడు నిలబడి తన డప్పాలు చెప్పుచున్నాడు. దావీదు కంటే చాలా రెట్లు పెద్దవాడు. అతడు 14 అంగుళాల వ్రేళ్లు కలవాడు. అతడు ఎత్తనివాడు, రాక్షసి, ఫిలిస్తీయ యోధుడు. ఇక్కడ దావీదు ఉన్నాడు. అతడు చిన్నవాడు, సైన్యములో చేరడానికి కూడా సరిపోయినవాడు కాదు, చాలా పొట్టివాడు. అతన్ని వారు వాడుకోరు. కాబట్టి అతని యొక్క అన్నలు అక్కడే సైన్యంలో ఉన్నారు. తర్వాత గొల్యాతు తన యొక్క డప్పాలు కొడుతున్నాడు. అయితే దావీదు, ఇప్పుడు జ్ఞాపకముచ్చుకో, అది దావీదుకు బయలుపరచబడినది. అతడు తలంచాడు, ఇక్కడ జీవము గల దేవుని సంఘము తన యొక్క స్వంత ప్రాంతంలో నిలబడి ఉన్నారు, మరి అక్కడ డప్పాలు కొడుతున్న సున్నతి లేని ఫిలిస్తీయుడు కేకలు పెడుతున్నాడు. మనం అతనిని ఈ రాత్రి క్యాన్సర్ అని పిలుద్దాం. మనం అతన్ని పక్షవాతపు జబ్బుతో ఉన్నవాడు అని పిలుద్దాం. ఎందుకని? దావీదు అతనితో ఎలాంటి విద్యోడు వాడు కాదు, ఎలాంటి ఆయుధములు కలవాడు కాదు, అతనికి ఏ సమబుద్ధి కాదు. అతని యొక్క భుజాలు ఒకవేళ 10-12 అడుగుల వెడల్పు. అతని బహుశా 14-15 అడుగుల ఎత్తు ఉండి నిలబడి ఉన్నాడు. బహుశా 20 అడుగుల ఈటె నేతగాని దోనివలే ఉన్నది. బహుశా దాని కత్తి మొన 4 అడుగుల వెడల్పు ఉన్నది. మేక చర్మమో లేక గొర్రె చర్మంతో ఉన్న చిన్న తోలు ముక్కతో దానికి 2 దారాలు కట్టబడి ఉంటవి. అట్టి దాన్ని పట్టుకుని చిన్న దావీదు అక్కడి నిలబడి ఉన్నాడు. అయితే అది అతనికి బయలుపరచబడినది. ప్రత్యక్షత అతని తోకినది. ఆమేన్. అతడు చెప్పాడు, ఎలుగు వంటి పంజా నుండి నన్ను తీసిన దేవుడు, సింహపు పంజా నుండి నన్ను తీసిన దేవుడు, ఆ సున్నతి లేని ఫిలిస్తీని నా చేతుల్లోకి అప్పగించడకు ఎంతో సమర్థుడు. అతని యొక్క అన్నలు అది చేయడానికి సమర్థులైన వారు. సౌలు అతని యొక్క సైన్యమంతట్లో తలా భుజములు ఎత్తైన వాడు. అతడు గమనిస్తున్నారా? అయితే వారికి అది బయలుపరచబడలేదు. ఆమేన్. అదే అక్కడ ఉన్నది, అది జరుగుతుందని వారు నమ్మారు. దేవుడు అది చేయగలని వారు నమ్మారు. అయితే అది వారికి బయలుపరచబడలేదు. అయితే దావీదుకు అది బయలుపరచబడినది. అక్కడే విచ్చేస్తున్నది, అక్కడే ఉన్నది. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడని నీవు ఖచ్చితంగా బయలుపరచబడినట్లయితే నీవు దాన్ని పొందుకోబోతున్నావు. నీవు దాన్ని పొందుకోబోతున్నావు. ఏ తప్పు నిలువున్నదో, ఏ విడ్డూరమున్నదో నాకు లెక్కలేదు. అది దావీదు గొల్యాతు కంటే చెడది కావచ్చు. అయితే అది నీ బయలుపరచబడినట్లయితే నీకు గమనించు. అది బయలుపరచబడినప్పుడు దావీదు భయం లేనివాడయ్యాడు. అతడు చెప్పాడు, ఈ దినాన నీ తలను నరికివేస్తాను అని అన్నాడు. ఆమేన్.
By grace in that
అదే మన యొక్క దేవుడు నిర్ణయాలు చేయనటువంటి అట్టి ఆ విషకరమైన క్షణాల్లో కృప వలన ఆ దినాన కృపను ఉత్పాదన చేసిన అదే దేవుడు కొద్దిగా గునిగా కాన్పిస్తున్న ఆ చిన్న బలులో ఆ విశ్వాస విత్తనాన్ని చల్లిన అతని హృదయంలో పెట్టిన అదే దేవుడు ఈ విషకరమైన క్షణాల్లో ఆ స్త్రీని ఆ పురుషుని త్రోపుడు కుర్చీల నుండి తీయగలడు. ఇక్కడున్న ఈ స్త్రీని ఆ చిన్న విశ్వాసపు గింజ నీకు బయలుపరచబడను. తరువాత అది ఎంతకాలం పడుతుందో నాకనవసరం. ఆ వైపుననున్న ఆ ఎత్తైన వాడైన అతని గమనించు, అది నమ్మలేదు. అలాగే క్యాన్సర్ కూడా నమ్మదు. అతడు నవ్వాడు, అన్నాడు. నేను కుక్కనా? నాతో పోట్లాటుకు నువ్వు పిల్లవాణ్ణి పంపావు, అన్నాడు. నా యొక్క ఈటె కొనకు నిన్ను పైకెత్తుతాను, ఆకాశ పక్షులు నీ మాంసము తిని వేణుకాక, అని అన్నాడు. ఎందుకలాగన్నాడు? ప్రతిదీ అతని పక్షంగానే ఉన్నది. అయితే మీరు గమనించండి, అదంతా దావీదును ఏ విధంగా కదిలించలేదు. ఎందుకని? అది అతనికి బయలుపరచబడినది. అతడేమి చేయొచ్చునో దానిపైన అతడు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అతడు అది చేయనై ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. మరియు అది అతడు చేశాడు. ఎందుకనగా అది అతనికి బయలుపరచబడింది కాబట్టి. మరియు అతడెక్కడ నిలబడ్డాడో అతనికి తెలుసును. ఈ రాత్రి వేళ ఇప్పుడే నీ హృదయంతో దేవుడు మాట్లాడినట్లయితే నీవు ఆ పడకలోనే ఉండబోవు, నీవు ఆ కుర్చీలోనే కూర్చునవు, నీవు బాగుపడతావు అని చెప్పబడితే ఎటువంటిది కూడా నీ మనస్సును మార్చదు. అయితే అది జరిగే వరకు లోకంలో ఉన్న ప్రతి ఒక్క బోధకుడు ప్రార్థిస్తాడు, అది నీకు సహాయపడదని నీకు చెప్పను. అది చేస్తుంది, అది నిన్ను ధైర్యపరుస్తుంది. అయితే గమనించరా, స్వస్థత శక్తి నీలో ఉన్నది. అది బోధకుని దగ్గర నుండి రాదు, అది విశ్వాసము ద్వారా ప్రత్యక్షత ద్వారా నీ యొద్దకు వచ్చును. శక్తి చేత బలం చేత కాక నా ఆత్మ చేతని ప్రభు సెలవిచ్చుచున్నాడు. నా ఆత్మ, నా కృప ఇది నీకు బయలుపరచును. ఇక ఏది దానిని తీసివేయదు. విశ్వాసము ద్వారా, ప్రత్యక్షత ద్వారా. తరువాత దావీదు తన క్రియను రుజువు చేయుట. వారిలో కొందరంటారు, ఇది నీవు తుంతరివాడవని నాకు తెలుసు అని. అతని అన్న అన్నాడు, నీవు యుద్ధము చూచు ఇక్కడికి వచ్చావు, గొర్రెలు ఎక్కడ ఉన్నవో అక్కడికి పరిగెత్తు. అతని అన్నాడు, అధిపతి అయిన సబులతో నేను మాట్లాడతాను అని. గమనించారా? సౌలు అడిగాడు, కుమారుడా, నేను నీ యొక్క ధైర్యాన్ని అభినందిస్తున్నాను. అయితే చూడు, నీవు కేవలం బాలుడు, అతని బాల్యం నుండి యుద్ధ వీరుడు. అతనికి నీవు ఏ విధాన సరిజోడు కాదు. అతడు చెప్పాడు, నేను నా తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడు అతడు ఒకదానిపైన ఆధారపడగలిగాడు. ఆమేన్. ఓ సహోదరుడా, నీ ఆత్మను రక్షించిన దేవుడు, నీ ప్రాణమును రక్షించిన దేవుడు నీ శరీరాన్ని స్వస్థపరచలేడా? అది అలాంటిదే. నీకు బయలుపరచబడినది ఆయన నీ యొక్క రక్షకుడు. ఇలాగో అలాగే నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. చూస్తున్నారా? అయితే అది మొదటిగా నీకు బయలుపరచబడవలసి ఉన్నది. అది వ్యత్యాసం. అతని విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటానికి ఒకటి ఉండవలసి ఉన్నది, అన్నాడు. క్రితము ఎన్నడూ ఇది జరగలేదు అని. అయితే చెప్పాడు, సింహపు పంజా నుండి నన్ను తప్పించిన ఆ దేవుడే సున్నత లేని ఆ ఫిలిస్తీన్ నుండి నన్ను విడిపింపగలడు. దావీదు, అది నీకెలాగూ తెలియను, నేనది నమ్ముతున్నాను. ఎందుకు? అది నాకు బయలుపరచబడినది. అతడేం మాట్లాడుతున్నాడో అది అతడు ఎరిగి ఉండెను. ఎందుకనగా ఆకాశ పక్షులకు నిన్ను ఎరగా వేస్తానని ఆ దీర్ఘదేహుడు అనగా ఇతడు చెప్పాడు, నీ తలను నరికివేయబోతున్నాను. అక్కడే వ్యత్యాసం. చూస్తున్నారా? అతడు అది చేశాడు. ఒకనొక దినాన మైదానంలో సంసోను పట్టుబడ్డాడు. ఇక్కడకు అతని పైకి 1,000 ఫిలిస్తీన్లు వచ్చారు. నేలపైకి అతడు చూశాడు, అక్కడ ఒక గాడిద చచ్చిపడి ఉన్నది. అతడు పాతబడిన దవడను, బాగా ఎండియున్న దవడ ఎముకను తీసుకుని ఆ ఫిలిస్తీన్ల వెంటబడ్డాడు. ఈ యొక్క పాతబడి ఎండిన దవడ ఎముకతో వారిని కొడుతున్నాడు. నాకు తెలిసినంత వరకు దాని నుండి ఒక్క పళ్ళు కూడా రాలిపోలేదు. ఒకవేళ ఫిలిస్తీన్ యొక్క శిరస్త్రాణాలు ఒక అంగుళము మందముండవచ్చునేమో. ఎందుకంటే ఆ దినాలలో వారు ఒకరినొకరు గదతో మోదుకునేవారు, మనుష్యుడు తల మీద కొట్టకుండా కాపాడుకుంటుకు. అయితే అతడు ఆ గాడిద యొక్క దవడ ఎముకను తీసుకుని 1,000 ఫిలిస్తీన్లను అతడు కొట్టాడు. దవడ ఎముక విరిగిపోలేదు. ఆ విధముగా వారిని కొడుతూనే, వారి మీదకి వచ్చు వారిని కొడుతూనే ఉన్నాడు. మిగతా వారు రాళ్లను ఆశ్రయించారు. చూశారా? అతని యొద్ద నుండి వారు వెళ్లిపోయారు. ఎందుకని? అతడు అది నమ్మాడు. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఆ ఉత్తేజ ప్రేరణ చేతని పని కొనసాగించు. ఆ క్షణపు గడియలోనే పనిచేయి. యెహోషువ చేసినట్లుగా మగ్దలేని మరియ మొదలగు వారు చేసినట్లుగా చేయి. ఒకటి నీకు బయలుపరచబడిన అదే క్షణాన దాన్ని ఆతురతలో పట్టుకో. అదే క్షణంలో దానిని పట్టుకో. అవును, అది అతనికి బయలుపరచబడినది. ఈ వేల మంది ఫిలిస్తీనులను ఎదుర్కొంటానికి అతను వెళ్లాడు. ఆ యొక్క ఫిలిస్తీలు, చూడు అక్కడ వస్తున్న ఆ చిన్న పొట్టివాడు కేవలం 4 అడుగులన్నర ఎత్తు, అమ్మ కొంగు పట్టుకున్న వాని వలె ఉన్నవాడు, 7 చిన్న జడ్లతో వెనుక వ్రేలాడుతో వేసుకుని ఉన్నవాడు, గాడిద దవద ఎముక పట్టుకుని అక్కడికి వచ్చుతున్నాడు. మనవైపు చూడు, ఎంతమంది సైన్యమో, అది అసహ్యంగా లేదా అది అని ఫిలిస్తీన్ చెప్పుటను నీవు ఏమనుకుంటావు? అయితే అతను ఏమి చేస్తున్నాడు? దేవుడి వలన అతనికి ఏమి బయలుపరచబడినదో ఆ ఫిలిస్తీనుకు అతడు వ్యక్తపరుస్తున్నాడు. అతని దవడ ఎముకను తుటాలల్లా కొని తీసుకున్నాడు, ఎందుకంటే అదే ఆయన అతని చేతిలో పెట్టినది. ఆయన దానిని అతని చేతిలో పెట్టాడు. అదే అతడు నమ్మినది. అది అతను చేయగలిగినది. అలాగూ అతడు చేయటం వలన చేయుటకు దేవుడు అతని హృదయంలో ఏమి పెట్టిండెనో దాన్ని అతడు ఆ ఫిలిస్తీనుకు వ్యక్తపరిచాడు. బాప్తిస్మిచ్చి యోహాను, మీ మధ్య ఒకరున్నాడు అని ఎప్పుడు చెప్పిండెను? తన కార్యముల బట్టి అతని విశ్వాసాన్ని, తన క్రియలను బట్టి అతని విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అది అలాగ ఆలోచించు. నా యొద్ద లేఖనం చెప్పుచున్నది, పరిశుద్ధ యోహాను 1:26. అవును, వారు అడిగారు, మెస్సీయ వచ్చుచున్నాడు అని నీవు చెప్పుచున్నావు కదా, ఏంటి నీ విషయమేంటి అని అన్నారు. 4000 సంవత్సరాల నుండి మేము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము అని అన్నారు. ఇతరు చెప్పాడు, ఆయన మీ మధ్యనే ఉన్నాడు. హల్లెలూయా, ఆ విధంగానే ఆయన ఈ రాత్రి ఉన్నాడు. అతడు తన యొక్క ప్రత్యక్షత బట్టి తన విశ్వాసాన్ని వ్యక్తము చేశాడు, తెలియపరిచాడు. ఎందుకనగా అది అతనికి బయలుపరచబడినది. అనగా మెస్సయ్యాకు అతడు బాప్తిస్మిచ్చునని ఎరిగి ఉన్నాడు. అతడి 30 సంవత్సరాల పురుషుడు. ఆయన ఒక చోట ఉండవలసి ఉండునని అతను ఎరిగి ఉన్నాడు. ఆయనెవరో అతనికి తెలియదు. అక్కడే ఆయన వారి మధ్య నిలబడి ఉండెను. అతడు చెప్పాడు, అక్కడ మీ మధ్య ఒకరు నిలబడి ఉన్నారు, ఆయన మీరెరుగురు. ఆయన చెప్పులు వారి పిడుకు నేను యోగ్యుని కాదు, అయితే ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చును. ఇప్పుడు ఆయన మీ మధ్యనే ఉన్నాడు. అతని యొక్క విశ్వాసాన్ని అతను వ్యక్తపరిచాడు, తెలియచేశాడు. ఎందుకనగా అతని యొక్క దినములని, దేవుని యొక్క మెస్సయాను అతను చూచి బాప్తిసమిచ్చునని అతను ఎరిగి ఉండెను. కాబట్టి మీరు చూడండి, అతని పైనున్న వైఖరిని ప్రజలు చూడగలిగారు. అతడు బోధించే విధానము, అతడు బోధ చేయ విధానము, అతడు ప్రవర్తించే విధానము, అది అతను నిజముగా దేవుని యొద్దు నుండి ప్రత్యక్షత పొంది ఉన్నాడని తెలియచేయచున్నది. ఇప్పుడు అది నిజమని రుజువుపరచిన కొరకు గుంపులోండి నేరుగా నడుచుచు మెస్సయ్య వచ్చుచునెను. కేవలం ఒక సాధారణ యవనస్తుడు, మరొక మనుషుల వల్లే వస్త్రాలు ధరించి అక్కడికి వచ్చుచునెను. యెహోవా చెప్పాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అక్కడ ఉన్నాడు. ఆయన నువ్వు ఎలా ఎరుగుదువు? ఎవని మీదనైతే దేవుని ఆత్మ దిగివచ్చునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చును అని అరణ్యములో నాతో ఆయన చెప్పాడు అని చెప్పాడు. గమనించారా, ఆయనను అతను ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా ఆ సమయంలో గుర్చి ఒక సూచన ఉండవలసి ఉన్నది. అది మీరు పట్టుకుంటారా? ఆ గడిని గుర్చి యోహాను ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా అతడు ఒక ప్రవక్త ఉండెను. అతడు అదే సమయంలో ఉంటాడని, అతడు సూచన చూచునని, అది అతనికి బయలుపరచబడెను. అతడు ఆ సూచన చూచినప్పుడు అతడు చెప్పాడు, ఆయన మీ మధ్యనే ఉన్నాడు అని చెప్పాడు. అది అక్కడే ఉన్నదని అతనికి తెలుస్తును. ఓ, అంత్యకాలం ఇక్కడే ఉన్నదని ఆ సూచనను నేను చూస్తున్నాను. వాగ్దానం చేసిన క్రియలు ఖచ్చితంగా లేఖనం చెప్పినట్లుగా ఈ అంత్యకాల వర్తమానం కొరకు తెరవబట్టును నేను చూచుచున్నాను. కాలము సమీపై ఉన్నదని నాకు తెలుసును. నిష్కర్షంగా నేను చెప్తున్నాను, అది సరైన కాలంలో ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా ఆ సమయానికి ముందే ఆయన చెప్పినవి జరిగిన సూచనలు నేను చూస్తున్నాను. అది ఇప్పుడే నెరవేరుటకు సంసిద్ధంగా ఉన్నది. దేవుడు అతనికి ఏమైనా బయలుపరిచున్నాడో దానిలో అతని విశ్వాసాన్ని యోహాను వ్యక్తము చేశాడు. కాబట్టి క్రియలు విశ్వాసం యొక్క సాక్ష్యములు. నీవు స్వస్థత పొందినట్లుగా నీవు ప్రవర్తించుట వారు చూచినప్పుడు అప్పుడు నీవు స్వస్థత పొందుటకు నీకు విశ్వాసం ఉన్నదని వారు తెలుసుకుంటారు. సాక్ష్యము ఏమి చెప్తుంది? ఇది చెప్పుచున్నది, అది నాకిప్పుడున్నది. ఎందుకనగా నేను దేవుని వాగ్దానమును పొందుకున్నాను. అది ఇప్పుడు నాలో పనిచేస్తుంది. అది జరుగుట కొరకు నేను సంసిద్ధంగా ఉన్నాను. చూశారా, అదే నీ యొక్క క్రియలు చేయనవి. నిజమే, ఇక్కడే కొంచెం కాలం క్రితము ఆఫ్రికాలో నా ఆఖరి ప్రయాణం తర్వాత ఈ వసంత కాలానికి నేనెక్కడ ఉన్నాను. అయితే ఆ ప్రయాణానికి ముందు దొడ్డి కాలున్న ఒక చిన్న బాలుడు అక్కడున్నాడు. కాలు ఒకదానికంటే చిన్నది. తన జీవితంలో ఈనాడు చెప్పులు తొడుక్కునలేదు. ఓ, అదెంతో భయంకరంగా రూపం లేకుండా ఉండిపోయినది. ఆ రాత్రి ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థించాను. అవి జరగటం వారు కనిపెట్టి చూశారు. వారు బిడ్డ కొరకై ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఉదయం నేను నడుస్తూ క్రిందకు వెళ్లాను. చెప్పులు కొట్టు దగ్గరగుండా నడుస్తూ వెళ్తున్నాను. నేను అందులోకి వెళ్లాను. ఒక చిన్న బిడ్డ తొడుక్కుంటూ కొరకై ఒక మనిషి అక్కడ పాదరక్షలు కొనుక్కుంటున్నాడు. అతడు నమ్మాడు. దేవుడు బిడ్డను తనకు అనుగ్రహిస్తాడని నమ్మినటువంటి ఇక్కడున్న ఆ మనిషిని వలె నిజమే అది జరగబోతుందని నమ్మి అందుకొరకై సంసిద్ధపరచుకున్నాడు. నేను సిద్ధపరచుకుంటున్నాను. ఇంకా ఎలాంటి భౌతికమైన ఫలితాలు కనిపించినప్పటికీ అది ఎలాంటి కొద్ది వ్యతిరేకతను చేయలేకపోయినది. అది జరిగినప్పటికీ దేనైనా వ్యతిరేకముగా పిలిచిన అబ్రహాం వలె అది అతడు నమ్మాడు. అదే ఇక్కడ. కాబట్టి నీ యొక్క బుద్ధి కుశలతలు నీకు చెప్పినట్లయితే, ఓ, ఇప్పుడు ఇక్కడ ముళ్ళు ఉన్నది. నీ యొక్క బుద్ధి కుశలతలు అది నీకు చెప్తున్నవి. ఇది సత్యము. దేవుడు వ్యాధిని స్వస్థ చేయువాడు అని అది సత్యమే అని నీ మనస్సు సాక్ష్యమగలదు. అయితే నీ హృదయములో పాన్పు స్థలము లేనట్లయితే విశ్వాసము లోపల పడుటు కొరకై దానిని తెలుపుటకు లేనట్లయితే అది జరగదు. లేఖనముతో ఇక్కడ బాహ్య పురుషుడు ఎంతగా తర్కించినా అది నిజమంటే అది ఇంకా దానిని సరిచేయదు. ఎంతమంది టేపులు తీసుకున్నారు? ఈ మధ్యనే చేయబడిన కడవరి దినం యొక్క అభిషక్తులు అనే ప్రసంగమును మీరు తీసుకున్నారా? మీరది నమ్ముతున్నారా? చూడండి, అది తెలియచేస్తుంది అంత్యక్రీస్తులు ఉందరు అని. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతము అంత్యక్రీస్తులు మోసము చేస్తారు. అది సాధ్యమా? కాలేదు. ఎందుకంటే అది అసాధ్యము. వారు ఏర్పరచబడినవారు. చూశారా? అయితే ఆయన చెప్పాడు అభిషక్తులు ఏని. చూస్తున్నారా? క్రీస్తు అనగా అర్థము అభిషక్తుడు అని అర్థము. అయితే వీరు విరుద్ధమైన వారు. వారు అభిషేకించబడినవారు. అయితే విరోధముగా వారి బోధనలో క్రీస్తును విరుద్ధముగా అభిషేకించబడినవారు వారు. మిగతా వారు చేయగలిగినది ఏదైనా వీరు చేయగలుగుతారు. జ్ఞాపకముచ్చుకో, నీవు మూడు అను ఘటనా చక్రములో నీవున్నావు. అయితే నీవు ఒక వ్యక్తివి. ఏ విధముగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను మూడు ఘటనా చక్రములో ఎలాగో అలాగే. అయితే ఒక వ్యక్తి ఒకే దేవునిలో మూడు గుణములు, మూడు నిర్వాహక విధుల వలె పితృత్వము, కుమారత్వము, పరిశుద్ధాత్మ. మరియు నీవు శరీరము, ఆత్మ, ప్రాణము. భూ సంబంధమైన గృహమునకు సంబంధము కలిగినటకు బయటి ఉన్న శరీరానికి ఐదు లోపల ద్వారములు కలిగి ఉన్నది. చూచుట, రుచి చూచుట, స్పర్శించుట, వాసన చూచుట మరియు వినుట. లోపల ఆత్మయున్నది. దానికి ఐదు ఇంద్రియాలున్నవి, మనస్సాక్షి, ప్రేమ మొదలగునవి. అయితే దాని లోపల ప్రాణము ఒకటే ఉన్నది. అక్కడే నీవు బ్రతుకున్నది. ఆత్మ ఇక్కడికి వచ్చి ఒకటి చేయటానికి నేను అభిషేకించును, నీవు అది చేస్తావు. కాని అది నీవు రక్షింపబడావని రుజువు కాదు. అది ఆలోచన చెయ్యి. కైఫా ప్రవచనం పలికాడు. యూదా దయ్యాలు వెళ్లగొట్టాడు. చూశారా? ఆత్మ అతన్ని అభిషేకించినది. ఈ వర్షము నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద పడుతుంది. గోధుమలతో గురుగులు ఆనందిస్తవి. అంతరంగంలో ఏది ఉన్నదో అది అదే అవుతున్నది. అక్కడే విజ్ఞానవంతులు అది అంగీకరించినది. చెప్తారు, ఓ నిజమే, అది అందంగా కనిపిస్తుంది, నేను నమ్ముతున్నాను. అది కూడా ఏమి చేయదు. లేదండి, ఆత్మ నిజముగా దాన్ని గురించి సాక్ష్యమివ్వగలదు. అయినప్పటికీ అది అలాగు కాదు. ఎందుకనగా ఆ ప్రాణము దేవుని యొద్ద నుండి రానట్లయితే అది అన్ని విధములైన అనుకరణలను ఇక్కడ చేయగలదు. అయితే అది నిజమైంది కాలేదు. స్వస్థపరిచినట్లుగా నీకది ఉన్నట్లుగా నీవు నటించగలుగుతావు. నీవు అది పొందియున్నట్లుగా నీవు నటించగలవు. క్రైస్తవులు వారు క్రైస్తవులైనట్లుగా నటిస్తారు. దాని యందు వారెంతో మంచిగైనట్లుగా నటిస్తారు. అయితే వారు రక్షణ పొందారని దాని యొక్క అర్థము కాదు. అది ఖచ్చితంగా నిజం. చూశారా? ఆత్మ, నిజమైన అసలైన ఆత్మ అక్కడ ఉండగలదు. పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకించగలదు. ఆయనను నీవు రక్షించబడ్డావని అది కూడా రుజువు కాదు. అది ఎన్నడూ మరణించని నీ లోపలనున్న ప్రాణము. అది నిత్య జీవాన్ని కలిగి ఉన్నది. అది ఎల్లప్పుడూ కూడా నిత్య జీవమయుండెను. అవునా? అవును. అది దేవుని యొద్ద నుండి వచ్చినది. అది దేవుని యొద్దకు వెళ్ళినది. అదే ప్రాణము. ఇప్పుడది గమనించు, అది కలిగి ఉండవలసి ఉన్నది ఐదు. FAITH బయట, ఆత్మ JESUS లోపల, YOU గమనించుము. అదే ఎలాగూ ఇక్కడ నిలబడి నీ వైపు చూస్తున్నది. మీలో ఏ ఒక్కరూ నాకు తెలియదు, ఆత్మ నన్ను అభిషేకించలేదు, అయినను మీలో ఏ ఒక్కరూ నాకు తెలియదు. అయితే అంతరంగములోని అంతరంగము పగులుతుంది, అది దేవుడు. అక్కడే బయట ఉన్నది తర్కన చేయునది. ఒక పురుషుని తీసుకో, చూడు నేను వ్యభిచరించినది నాకు తెలియదు. అయితే తరువాత ఆత్మ చెప్తుంది నేను వ్యభిచరించకూడదని. అయితే చూడు అక్కడ లోపల ఇంకా ఆ విషయం ఉన్నది. చూశారా, అది దాన్ని స్వాధీనపరచును, అది గమనించడం మంచిది. అయితే లోపల నుండి అది నడిపించబడినప్పుడు దాని యొక్క మిగిలిన దానినంతా అది నెట్టివేస్తుంది. అదే నిర్దేశిత స్థానము, లైక్ స్థావరము. అదే స్వాధీనపరచు శిఖరము, ఆంతర్యములోని ఆంతర్యము. ప్రాణము ఆత్మను స్వాధీనపరచుకును, ఆత్మ శరీరమును స్వాధీనపరచుకును. కాబట్టి పైన కనబడే సున్నపు పూత ఇలాంటి వ్యత్యాసాన్ని కలుగు చేయదు. గత కాలమందున్న మత సంబంధమైన ప్రజలు పావులు సున్నము కొట్టిన సమాధులు అని పైవిధముగా పిలిచారు. వారు బాహుటంగా ప్రతిదానిలో విశ్వాసులే. వారి మధ్య ప్రవచనాలు ఉన్నవి, ప్రతి ఒక్కటి ఉన్నది. అయితే అంతరంగములోని అంతరంగము తప్ప నమ్మని ప్రాణము. ఆ కారణము చేతనే ప్రజలను గుర్చి నేను చెప్తూ ఉంటాను. ప్రజలు పైకి కిందకు ఊగుతున్నారు, భాషలతో మాట్లాడతారు, ప్రజలు అరుపులు అరుస్తారు, రోగులపై చేతించుతారు, రోగులను స్వస్థపరుస్తారు, విశ్వాసాన్ని బట్టి ఇవన్నీ ఆత్మ ద్వారా చేస్తారు. ఆయనను తప్పిపోతారు, అభిషక్తులు వారు. యేసు చెప్పాడు, గమనించు, నమ్మక మాత్రం ఉంచము, నమ్ము వారికి సమస్తము సాధ్యమే. విశ్వాసము క్రియలు భార్యాభర్తల వంటివి. వారు కలిసి పనిచేయాలి, భర్త భార్యతో కలిసి పనిచేయాలి, భార్య భర్తతో కలిసి పనిచేయాలి. వారు ఒకరికి ఒకరు గుర్తింపు రుజువులు. ఒక పురుషుడు తాను పెళ్లి చేసుకున్నానని చెప్పి ఆయనను అతడు భార్యను కలిగి ఉన్నాడని భార్యను చూయించకపోవడం, అతడు చెప్పినది నీవు అనుమాన పడతావు, అవును కదా? ఒక పురుషుడు చెప్పాడు, నేను పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు. నీ భార్య ఎక్కడా? ఓహో, అందును గుర్చి నాకు తెలియదు. చూశారా, అది నేను నమ్ముటకు కఠినమైన సంగతే. నేనడిగాను, సరే నీ భార్య ఎక్కడా? నాకు తెలియదు, నేనది నమ్మలేకున్నాను. కాబట్టి నీవు ఏమై ఉంటావు? నీవు చెప్పినది ఏదై ఉంటావు. నీవు చెప్పినదే అదై ఉంటావు. నాకు విశ్వాసమున్నది, నీకు విశ్వాసమున్నదని నీవు నాకెలా చూపించగలుగుతావు? నీ యొక్క క్రియలను బట్టి. అవునా, నేను పెళ్లి చేసుకున్నవాడను, నీవు పెళ్లి చేసుకున్నవాడవని నాకెలా తెలియను? ఇదిగో నా భార్య. అవునా, అక్కడే నీవున్నావు. నేను పెళ్లి చేసుకున్నాను, ఇతను నా భర్త, నేను స్వస్థపరచబడ్డాను. నీవేలా తెలుసుకుంటావు? నా క్రియలు నా విశ్వాసాన్ని చూయించును. అవును, చూశారా? ఇప్పుడు నీవు దేని గురించి మాట్లాడుతున్నావు? నీ విశ్వాసం ఏమై ఉన్నదో అదే దేవుడు నీలో చూచుచున్నాడు. నీ క్రియలు ఇతరులు నీలో చూచునవి. అదే ఇక్కడ అబ్రహాముల గురించి పౌలు యాకోబుల మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ వివరించినది. వారు ఒకరికొకరు విరుద్ధము కాదు, వారి ఇద్దరు ఒకటే, వివాహితులే. కనుక ఆ విధముగానే క్రియలు ఉత్పన్నము చేయని విశ్వాసము నీ సాక్ష్యమును అనుమానించుటకు ఎవరికైనా హక్కున్నది. ఇప్పుడు ప్రార్థనా వరుసను ప్రారంభించకమునుపు నీవది వింటున్నావా? నీ యొక్క విశ్వాసము దానితో పాటు క్రియలను పుట్టించకపోతే నీవు స్వస్థపరచబడ్డావని ఎవరైనా నమ్మునట్లు నీవు చేయలేవు. నాకు తెలియదు అన్ని అంటావు, చూడు ఎందుకు? ఆ నిజం, లోకములో ఉన్న విశ్వాసమంతా నాకున్నది అని చెప్తావు. నీకు లేదు. ఎందుకనగా నీకు విశ్వాసమున్నట్లయితే అలాంటప్పుడు క్రియలు విశ్వాసాన్ని పెళ్లి చేసుకున్నవి. వారు భార్యాభర్తలు, ఒకరిని ఒకరు గుర్తింపు చేస్తారు. కొద్ది క్షణములు అబ్రహామును గురించి ఆలోచించేద్దాము. ఆ పరిశుద్ధ బంధమును సంపూర్తిగా అబ్రహాము కలిగి ఉన్నాడు. చూస్తున్నారా, అతని సమస్తాన్ని కలిపి కలిగి ఉన్నాడు. అతని యొక్క విశ్వాసానికి విరుద్ధంగా అవి లేనప్పటికీ ఉన్నట్టుగా పిలిచాడు, అదే విధానముతో నడిచాడు. నేనిలాగ ఊహిస్తున్నాను, సుమారు 25 సంవత్సరాల తర్వాత ఒకరు వచ్చి జనాంగములకు తండ్రి అని పిలిచాడు. అబ్రహామా, నీ యొక్క పేరు అబ్రహామని చెప్పావు, దానికి అర్థం జనాంగములకు తండ్రి. అబ్రహామా, ఇప్పుడు ఎంతమంది పిల్లలు నీకు? చూశారా, రవంతైనా అది అతన్ని తొలగించలేదు. బైబిల్ గ్రంథం చెప్తున్నది అవిశ్వాసును బట్టి దేవుని వాక్యంను అతడు సందేహించలేదు అని. నేరుగా అతను వెళ్లిపోయి సంశుద్ధపరచుకున్నాడు. అన్ని బూట్లు తలటోపి మొదలగినవి సిద్ధం చేశాడు. అతడు బిడ్డను పొందుకోబోతున్నాడు. అంతే, చివరికి షారా చెప్పినది ఏం జరగబోతుందో తెలుసా? నీవు బిడ్డను పొందుకోబోతున్నావు, అయితే అది మనం ఎలాగూ పొందుకుంటామో తెలుసా? హాగరు ఇప్పుడు నా దాసి, ఆమెను నేను నీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు బహుభార్యత్వము చట్టము ఆమె బిడ్డను కంటుంది. బిడ్డను నా బిడ్డగా తీసుకుంటాను. అయితే అబ్రహాము అది నమ్మలేదు. లేదు, అది అతడు చేయబోడు. అయితే షారాది చేటుకు ప్రేరేపించబడినది. అయితే దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నువ్వు వెళ్లి ఆమె మాట విను అని. అయితే ఆయన చెప్పాడు, అయినప్పటికీ ఇది నేను చేసిన వాగ్దానము కాదు, ఈ విధముగా నేనది వాగ్దానము చేయలేదు. ఇప్పుడు గమనించు, ప్రతిదీ విరుద్ధముగా అతడు పిలిచాడు. అయినప్పటికీ అతని శరీరం మృతతుల్లమైపోయినది, షారా గర్భము అలాగే ఉండిపోయినది. అతడు ముసలివాడు, 100 సంవత్సరాల వయస్కుడు, శారాకు 90 సంవత్సరాలు. ఇప్పుడు గమనించు, మృతతుల్యమైన శారా గర్భము లేదా మృతతుల్యమైన అతని యొక్క శరీరము ఏ విధముగా కూడా లెక్కకు రాలేదు. దీన్ని విడవు. అతని లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహమునికైనను అతని సంతానములకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగులేదు, కాని విశ్వాసములైన నీతి మూలముగానే కలిగను. అది ధర్మశాస్త్రములైనట్లయితే ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమను లేకపోవును. ఇప్పుడిది వినండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎవరు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అన్ని నిరీక్షణలు గతించిపోయినవి. నేను ఎప్పుడైనా కొద్దిగా నిరుత్సాహపడినప్పుడు ఇక్కడే Romans 4:3 త్రిపుతాను, అవును, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. దేవుడే అలాగని చెప్పాడు. అవునా? నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇప్పుడు 19వ వచనం వినడి, మరియు విశ్వాసం నందు అతడు బలహీనుడు కాక రమారమి 100ఏండ్ల వయస్సు కలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్లమైనట్టును షారా గర్భమును మృతతుల్లమైనట్టును ఆలోచించును గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి బలమునందెను. 100 సంవత్సరాల వయస్సపడు. చూడండి, ఇప్పుడు అతని శరీరము చనిపోయినది మరియు షారా గర్భము చనిపోయినది. చివరికది గమనించదగినదిగా కూడా లేదు. అది అతనికి బయలుపరచబడినప్పుడు ఆ పడక ఉపయుక్తమైనదిగా లేదు. నీవు అంగవిహీనుడవైతే లేక నీవేవయున్నా అది ఉపయుక్తములకు లెక్కకు రాదు. త్రోపుడు కుర్చీ చెక్కలోకి లేదు. చిన్న అబ్బాయి కొరకు బహుశా వంకరపోయినదేమో, అది ఏమైనదో నాకు తెలియదు. అది ఉపయోగములకు రాదు. చివరికి దాన్ని లెక్కలోకి తీసుకురావద్దు. అయితే వైద్యుడు చెప్పాడు, ఇక్కడ నుండి అతడు లేవనే లేవడు అని. వైద్యుడు చెప్పాడు, ఆమెకు ఎన్నడూ రాదు అని. అది చివరికి లెక్కకు రానే రాదు. చూడు, నేను ముసలివాడను, నేను మధ్య వయస్కుడైపోతున్నాను, చివరికి అది లెక్కలోనికి రానే రాదు. మనము అబ్రహాము యొక్క పిల్లలము, హల్లెలూయా. ఇసాకువలే కాదు, అయితే ఆయన రాజ సంతానం వలన యేసుక్రీస్తు ద్వారా అతడు కలిగిన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము యొక్క సంతానం రాబోతున్నది. కడవర దినాల్లో నక్షత్రం వలె ప్రకాశించడానికి అబ్రహాము యొక్క బిడ్డలు తన స్వంత శరీరము మృతుతులేమని ఎంచక దేవుడది చేస్తాడా చేయడా అను ప్రశ్నకే రాలేదు. దేవుడు దానిని చేస్తానని చెప్పాడు. ఎందుకు? అది అతనికి బయలుపరచబడినది. అవునది నిజమా? అది నీకు బయలుపరచబడినప్పుడు ఒకటి, అది జరుగుటా నీవు చేయలేవు. అది నీకు బయలుపరచబడవలసి ఉన్నది. అలాంటప్పుడు దేని గురించి కూడా నీవు ఆలోచన చేయవు. అదెంత అసాధారణమైనను. వైద్యుడు చెప్పినది నీవు ఆలోచించవు, అమ్మ చెప్పినది నీవు ఆలోచన చేయవు, నాన్న చెప్పినది నీవు ఆలోచన చేయవు, బోధకుడు చెప్పినది ఎవరేమి చెప్పినది నీవు లెక్క చేయవు. దేవుడు ఏం చెప్తాడో అదే ఆలోచిస్తావు. తన స్వంత శరీరం మృతుతుల్యమని అతడు తలంచక అలాగే షారా గర్భము మృతుతుల్యమని ఆలోచించలేదు. అది చివరికి తలపునికే రాలేదు. ఓహో, అది నన్ను వణికింపచేస్తుంది. శరీరము మృతము, షారా గర్భము మృతతుల్యము, అది ఆలోచనకు తేవడలేదు కూడా. విశ్వాసము దాని యొక్క అడుగు పొరను కనుగొన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఆలోచనకు రావు. ఒక పురుషుల్లో నుండి వచ్చిన జన్యు బీజము స్త్రీలోని అండమును కనుగొన్నప్పుడు రెండు ఫలదీకృతము చెందుతవి. ఒకటి జరగబోతుంది. హల్లెలూయా. నీకు బిడ్డ పుట్టడు అని వైద్యుడు చెప్పగలడు. నీ శరీరంలోని జన్యువులు చచ్చిపోయినవి, ఆమె అండములు ఇక ఎన్నడూ ఫలప్రదము కావు అని వైద్యులు చెప్పవచ్చును. అయితే ఫలప్రదమైన బీజము ఒక్కసారి ఆ అండము చుట్టూ ఒక్కసారి తిరుగుటకు అనుమతివ్వు. ఏం జరిగినో కనిపెట్టు. ఆ చిన్న బాలుడు ఆ చిన్న బాలిక రంగంపైకి వస్తారు. ఎందుకని? విశ్వాసం దాని యొక్క అడుగు పొరను కనుగొన్నది. అడుగు పొరను కనుగొన్నది. క్రియలు చేటుకు వెళ్ళను. కణము కణము పైన కణము ఇక్కడ ఒక చిన్నవాడు వస్తాడు. ఆమేన్. దేవా, మా పైన కనికరము చూపము. ఓ దేవా, మేము ఉన్నచుట్లుగాని మేము ఉన్నట్లుగాని మేము కఠినమైన క్రైస్తులమైతే, దేవుని ఆయన వాక్యమును తీసుకున్న స్త్రీ పురుషులు మనమైతే, అది నీకు బయలుపరచు వరకు నీవు అది చేయలేవు. నేను తొందరపడవలసి ఉన్నది, దేవుని యొక్క పరిశుద్ధ విశ్వాసము ఆయన ప్రవక్త యొక్క పరిశుద్ధ క్రియలతో ఐక్యమవుతుంది. జ్ఞాపించుకో, దేవుని యొక్క పరిశుద్ధ విశ్వాసము అబ్రహామునకు బయలుపరచబడింది. అతను అది స్వీకరించాడు. నమ్ముడు ద్వారా అచట్ నుండే తన యొక్క పరిశుద్ధ క్రియలు ప్రారంభించాడు. వాగ్దాన విత్తనము ఎదుగుటకు స్థానము పొందుకున్నది. అబ్రహాము ఇలాగ చెప్పినట్లయితే ఏమవుతుంది? సరే శారా, ఇది నీకు తెలుసా, దేవుడు ఆ వాగ్దానం చేసి 25 సంవత్సరాలు అవుతుంది. ఓహో, ఏదైనా జరిగితే చూశారా? అయితే అది జరగదు, అది జరగదని దేవుడికి తెలుసు. కన్య మరియా ఈ విధంగా చెప్పినట్లయితే ఏమవుతుంది? ఓ ఒక క్షణం ఆగు, కన్య గర్భవతి అవుతుందా? అదే అలాంటి సంగతిని నా సంఘంలోకి వెళ్లి చెప్తే వారు నన్ను బయటకు త్రోసివేస్తారు. స్థిరపరచబడిన అడుగు పొర నేల అక్కడ లేకపోతే అటువంటి తలంపులు ఆమె తలంచి ఉండవచ్చును. కన్య గర్భవతి ఎగును, అది ఆ ప్రవక్త చెప్పినప్పుడే అది అయిపోయినది. అవును, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. వాక్యము అక్కడ పడినప్పుడు అక్కడ అడుగు పొర పెట్టబడి ఉన్నట్లయితే అది దాన్ని పట్టుకుంటుంది, దాన్ని ఏది కూడా నిలుపు చేయలేదు. చాలా త్వరగా మనం ముగిస్తుండగా చూడండి, దాక్కుంటానికి విత్తనానికి స్థలమున్నది, అది దేవునికి తెలుసు. లేదా ఆయన ఎన్నడూ అబ్రహామునకు వాగ్దానం ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆ యొక్క వాగ్దానము ఎక్కడికి వెళుచున్నదో దేవునికి తెలుసు. అబ్రహాముకు 75 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన అబ్రహామును పిలవలేదు. అలాగే ప్రారంభం నుండి అతడు ఆయన యొక్క ముందు నిర్ణయంలో ఉన్న దాసుడు. అలాగే శారా కూడా. గమనించు, జ్ఞాపకముచ్చుకో, చదవటానికి అతనికి ఎలాంటి బైబుల్ లేదు. ఆయన వాక్యమును చదువుటకు ఎవరది తీసుకుంటారో అది చూచుటకు ఈనాడు మనకున్నటువంటి సానుకూలత అతనికి లేదు. జ్ఞాపకముచ్చుకో, ప్రత్యక్షత ద్వారానే అది అతడు కలిగి ఉన్నాడు. అదే నిజమైన విషయం. ఆల్రెడీ ఆది కాండంలో యోసేపులో జరిగినది. అక్కడ బైబిల్ గ్రంథము లేదు. జ్ఞాపించుకో, ఆది కాండం, నిర్గమకాండం, లేవికాండం, ద్వితీయోపదేశ కాండం, అందులో ఉన్న ఆ పాత్రలు ఏదైనా చదువుటకు మోషే వచ్చు వరకు ఇలాంటి బైబిల్ లేదు. మన యొక్క బలహీనత స్థితిలో సహాయపట్టుకు మడుకున్నట్లుగా వారికి బైబిల్ లేదు. వారు కలుకైన వారు. దేవుని ద్వారా వారికి బయలుపరచబడింది. అక్కడే వారు నిలబడిపోయారు. ఏది వారిని కదిలించలేదు. అటువంటి కలుకైన విశ్వాసం ఇంకా మనకున్నదని మీరు తలుస్తున్నారా? అది మీకు ప్రత్యక్షపరచబడినట్లయితే ముగించుట్లో కొంచెం ముందుగా ఈ వివరణకై లేక సాక్ష్యము కొరకే క్షమించండి, ఇక్కడ పైనున్న ఫిన్ సిటీ నాకు జ్ఞాపకం ఉంది. సహోదర్ బ్రౌన్ ఇంకా మొదలైన వారు నాతో ఉండేది. బైబిల్ గ్రంథం నుండి నేను యోసేపు జీవితమును తీసుకున్నాను. నేను బైబిల్ చదివాను. ఏ విధానైనా వ్యతిరేకత లేనటువంటి ఒక మనుషుడున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి అందరిలో ఒకటి వ్యతిరేకమైనది ఉన్నది. అయితే యోసేపులో కాదు. ఎటువంటి మనుషుడతడు? పరిపూర్ణమైన మనుషుడు, క్రీస్తుకు పరిపూర్ణమైన పోలిక. నేనది చదివినప్పుడు ఒక రోజు నా యొక్క అతిథి గదిలో నేను ఏడవలసి వచ్చినది. ఎక్కడైతే నా బట్టలు వ్రేలాడుతున్నావో ఆ గది లోపలికి వెళ్లాను, తలుపు దగ్గరగా లాగాను. నేనన్నాను, దేవా, యోసేపు అంటే మనుషుడికై నేను నీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నావలే శరీరముతో ఉన్న ఒక మనుష్యుడు భూమి మీద నివసించాడు. నిన్ను, నీ వాక్యమును నమ్మిన ఒక మనుష్యుడు. తన అన్నల చేత తాను ద్వేషించబడ్డాడు. ఆత్మ సంబంధమైనందుకు అతనికి సహకారము లేదు. అతడు దర్శనాలు చూచాడు. అతడు కలలకు అనువాదము చేయగలిగాడు. అందుకొరకు అందరూ అతని ద్వేషించారు. అతడు ఏమయ్యున్నాడో అందుకు అతనికెవరూ సహకారము చేయలేదు. చూశారా, అది ఇతరులకు కాదు, వారు అతన్ని ప్రేమించవలసినది. అతడు వారికి చెప్పినప్పుడు కొన్నిసార్లు విషయాలు వారికి విరుద్ధంగా ఉన్నవి. వారన్నారు, ఓ ఇక్కడ కళ్ళను కనువాడు వచ్చుచున్నాడు. చూశారా, ఏ కారణం లేకుండా వారు అతన్ని ద్వేషించారు. నేనన్నాను, ఎందుకని అది వారు చేశారు? అయినప్పటికీ ఆ మనుషుడు కదలలేదు, అతడు అక్కడే ఉన్నాడు. చూశారా, నేను చెప్పాను, ప్రభువా ధన్యవాదములు మీకు. ఓ దేవా, ఆ మనిషిని కొరకు నీకు ధన్యవాదములు. వెంటనే పరిశుద్ధాత్మ నాకు ప్రత్యక్షపరిచాడు. చెప్పాడు, నీకు కుమారుడు పుడతాడు, అతనికి నీవు జోసెఫ్ అని పేరు పెడతావు. అక్కడి నుండి నేను లేచి ప్రభువుకు ధన్యవాదాలు చెల్లించాను. బెక్కి వెనకాల కూర్చుని ఉన్నది. ఆమె 1 సంవత్సరం వయస్కురాలు. ఆమె శస్త్రచికిత్స ద్వారా సిజేరియన్, దాని ద్వారా కలిగినది. అది నా యొక్క భార్య కుటుంబము సిజేరియన్ ద్వారా వచ్చినది. ఎందుకనగా స్త్రీలకు చేయినట్లుగా వారికి కీళ్లు తప్పించుట వీలులేదు. పురుషుల ఎముకల వలె గట్టిగా ఉంటవి. తల్లి దగ్గర నుండి అది కత్తిరించవలసి ఉంటుంది. వైద్యుడు నాతో అన్నాడు, సహోదర్ అబ్రహాం, ఈ స్త్రీ ద్వారా నీకు ఇంకొక బిడ్డ పుట్టడు అని అన్నాడు. అతడు చెప్పాడు, ఆమె యొక్క గర్భము పొగ గుమ్మటంతా పలచగా ఉన్నది. అతడు చెప్పాడు, ఆ గొట్టాలను నేను గట్టిగా కట్టనివ్వు అని అన్నాడు. నేను చెప్పాను, వద్దు డాక్, అది చేయటము ఆలోచించవద్దు. అతడు అన్నాడు, సరే నీ ఇష్టం, మరి ఒక బిడ్డను ఆమె కనదు అని అన్నాడు. నీవు ఆమెను పడు చేస్తావు, ఆమె చనిపోతుంది అని చెప్పాడతడు. మాకక్కడ భయంకరమైన సమయమే కడిచినది అన్నాడు. ఆమె అలాగు వచ్చినది. ఆ తర్వాత ప్రభు నాతో చెప్పాడు, నేను ఒక కుమారుని పొందుకోబోతున్నాను అని. అతని పేరు జోసెఫ్ అని పిలువబడుతుందని చెప్పాడు. దాని గురించి నేనెప్పుడు భయపడలేదు. మీలో అనేకులకు అది జ్ఞాపకమున్నది, నేను బిడ్డను పొందుకోబోతున్నాను, అతని పేరు జోసెఫ్, అది నేను ప్రకటించుకున్నాను. ఎంతమందికి అది తెలుసు? నిజం, అన్ని చోట్ల, దేశమాంతటా, ప్రతి చోట ప్రజలకు చెప్తూ వెళ్తున్నాను, బిడ్డను పొందుకోబోతున్నాను అని. అతని పేరు జోసెఫ్ అని. ఏ విధముగా ఫిన్లాండ్ లో చనిపోయి తిరిగి లేచిన చిన్న బిడ్డను చెప్పినట్లు అది జరగక ముందు, 2 లేక 3 సంవత్సరాలకు ముందు మీతో చెప్పిదిని. అక్కడ ఒక చిన్న బిడ్డయున్నాడు. అతడు ఇలాంటి బట్టలు తొడుక్కుని ఉంటాడు. అతడు ఎక్కడ పడియుండును అనేవి చెప్పాను. దేవుడే అలాగూ చెప్పాడు. అతడు ఇలా, అది ఎలాగూ జరుగుతుంది నాకు తెలియదు, అయితే అది జరగబోతుందని నాకు బయలుపరచబడినది. నేను అరిజోనా వెళ్ళనయున్నాను. అక్కడ నేను 7 దూతలను కలుసుకోబోతున్నాను. అది నాకు బయలుపరచబడినది. నేను బోధించవలసిన వర్తమానము వారు నాకు తెలుపుదురు. అది నాకు బయలుపరచబడినది. అదే 7 ముద్రలు. అది జరిగినది. అది నేను చెప్పుడు ఎంతమందికి జ్ఞాపకమున్నది. అందుకై టేపులు మొదలైనవి తయారవుతున్నవి, అది జరిగినవి. పత్రికలు మొదలైనవి దాని యొక్క పఠనాన్ని అవి పట్టుకున్నవి. ఆ గాలిలో ఉన్న ఆ వెలుగు, అది ఇంకా వారు అర్థం చేసుకోలేదు. అది అక్కడే ఉన్నది. క్రీస్తు అక్కడ నిలబడి ఉండటను దాన్ని కూర్చి సహోదరు జాక్ ను పిలిచి నేను అడిగింది నాకు జ్ఞాపకమున్నది. సహోదరు జాక్ చెప్పాడు, అది ఆయన యొక్క మహిమ గల స్థానము అని చెప్పాడు. గమనిస్తున్నారా? సహోదరు జాక్ ను నేను ప్రేమిస్తున్నాను. నేను ఎరిగినంత వరకు అతడు ఉత్తముడైన వేదాంత పండితుడు. అయితే దాన్ని నేను తక్షణమే తాకలేను. నేను అక్కడ నిలబడి ఉండి, ప్రభువా, ఇది ఇలాగూ యవనస్థుడు ఇక్కడ ఉనిని పొలిన వెంట్రుకలతో ఉన్నాడు అని నేను అడిగాను. ఆయన చెప్పాడు, వెంట్రుకల కుల్లాయి ధరించి ఉన్నాడు అని. అది జరగక ముందు పుస్తకంలో నేనది గమనించి నేనది చెప్పాను. అది జరిగిన రోజు అది పైకి పోయినది. తర్వాత ప్రక్కలకు ఆ పటము నీవు తిప్పితే, నీవు దాన్ని లుక్ మ్యాగజిన్ లేక లైఫ్ మ్యాగజిన్ లో తీసుకుని చూసినట్లయితే ప్రక్కలకు తిప్పు, ఖచ్చితంగా అక్కడ హాఫ్మెన్ యొక్క క్రీస్తు శిరస్సు. ఆయన అక్కడ ఉన్నాడు. నేను ఎక్కడ నిలబడి ఉన్నానో నేరుగా క్రిందకు చూచితే అక్కడ అది పత్రికలో ఉన్నది. ఎంతమంది అది ఎప్పుడైనా చూశారు? బహుశా మీరందరూ చూస్తుంటారు. అక్కడ వెనుక కనిపిస్తుంది. ప్రత్యక్షత నిజమేనని ఖచ్చితంగా రుజువు చేయబడినది. ఎందుకని వెంట్రుకల కుల్లాయి ధరించి ఉండెను? ఎందుకని ఆంగ్లదేశపు న్యాయాధిపతులు, యూదా న్యాయాధిపతులు వెంట్రుకల కుల్లాయి ధరించరి? వారింకా ఇంగ్లాండ్ లో ధరిస్తున్నారది. అతడు వెంట్రుకల కుల్లాయి ధరించుట అది మహోన్నతమైన అధికారమై ఉంటున్నది. దూతలేక రెక్కల ద్వారా కుల్లాయి ధరించి అక్కడ నిలబడి ఉండుట అది ఆయన తెలియజేస్తున్నది. ఆయన అల్ఫా ఒమేగయని, ఆయన మహోన్నతమైన న్యాయాధిపతి అని. ఆయన తప్ప మరొకరు లేదు. ఆయన అల్ఫా ఒమేగాగా కనిపించువాడు. ఆయనక్కడ యవనస్తుడుగా ఉన్నాడు. 30 సంవత్సరముల కంటే ఎక్కువేమీ కాదు. తెల్లని కుల్లాయి ధరించున్నాడు. ఆయనే మహోన్నతమైన వాడని కనపరుచుకుంట. దేవుడు తండ్రి సమస్తము సమస్త న్యాయ తీర్పు కుమారుని హస్తాలకు అప్పచెప్పాడు. హల్లెలూయా! ప్రత్యక్షత ఎన్నడూ తప్పు కాదు. ఇలాగూ అది వినిపించినా, ఇలాగైనా అది మాట్లాడు, వాక్యముతోనే వెళ్ళుట. ఇప్పుడు జ్ఞాపకంచుకో, 4 సంవత్సరాల తర్వాత మాకు బిడ్డ పుట్టబోతున్నాడని మాకు తెలుసు. ప్రతి ఒక్కరూ అన్నారు, ఈ వచ్చినది, ఈ పుట్టేది, పుట్టినది జోసెఫేనా? నేను చెప్పాను, అదేనని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. అయితే నాకు జోసెఫ్ పుడతాడు అని అన్నాను. పుట్టిన తర్వాత అది శారా. అప్పుడు ప్రజలు నా ముఖములు చూచి నవ్వి, నీవు చెప్పిందేంటి, నీ అర్థం జోసెఫీన్ అన్నా? ఆ మనుషుడు చనిపోయాడు, ఆ మనుషుడు చనిపోయాడు. నేను చెప్పాను, అయ్యా, దేవుడు నాకు కుమారుని ఇస్తానని చెప్పాడు. అతను నేను జోసెఫ్ అని పేరు పెడతానని ఆయన చెప్పాడని నేను చెప్పాను. ఒక సంస్థాపక సంఘాన్ని వదిలిపెట్టి వచ్చిన మన ఆలయానికి వచ్చిన ముగ్గురున్నారు. వారు చెప్పింది నేను విన్నాను. శారా పుట్టిన తర్వాత వారన్నారు, అతడు అబద్ధ ప్రవక్త అని అన్నారు. నేను చెప్పాను, అమ్మలారా, ఆగండి ఒక నిమిషం. ఎప్పుడు అనునది నేను చెప్పలేదు. ఎప్పుడు అనునది దేవుడు చెప్పలేదు. మేము పొందుకుంటాం అని ఆయన చెప్పాడు. అబ్రహాముతో ఆయన చెప్పాడు. ఇస్సాకును వారు పొందుకోబోతున్నారని చెప్పాడు. అయితే ఆ మధ్య సమయంలో ఇస్మాయిల్ పుట్టాడు. అయితే అది తీసివేయబడలేదు. నేను చెప్పాను, నేను ఈ బాలుని పొందుకుంటానని, అతని యొక్క అతనిని మేము జోసెఫ్ అని పేరు పెడతామని దేవుడు చెప్పాడు. అతడు వచ్చినప్పుడు వైద్యుడు అన్నాడు, రెవెరెండ్ గారు, ఇప్పుడు నేను ఆ నాలుమలను కట్టివేస్తున్నాను. నేను చెప్పాను, నీవది చేయవద్దు అని అన్నాను. ఇంకా ఆ బాలుని నీవు పొందుకోవాలంటే నువ్వు మరలా పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది అని అతడు అన్నాడు. నేను ఆమె ద్వారానే పొందుకుంటాను, అలాగని దేవుడు చెప్పాడు అని నేనన్నాను. బైబిల్ హృదయంలో ఉండి నేనది చదవలేకపోయాను, అయితే విశ్వాసమును బట్టి ప్రత్యక్షత ద్వారా అది నా హృదయంలో వ్రాయబడినది, అలాగని దేవుడు చెప్పాడు. అవిశ్వాసం బట్టి దేవునికి వాగ్దానమును సందేహింపక వారిలో కొందరన్నారు, నీ అర్థము జోసఫినా అని. నేను చెప్పాను, నా అర్థం జోసఫ్ అని. వైద్యుడు చెప్పాడు, ఇంకొక బిడ్డను ఆమె కనదు అని. నేను చెప్పాను, ఇంకొక బిడ్డను ఆమె కంటుంది అని. 4 సంవత్సరాలు దాటినవి, చివరికి ఆమె తల్లి కాబోతున్నది మరలా. ఆ తర్వాత ఒక స్త్రీ దేశమంతటికి ఒక అబద్ధ ప్రవచనము పంపబడినది, ఇలా వ్రాసి చెప్పినది, ఇప్పుడు మేడ ఈ సమయమందు చనిపోబోతున్నది, ఎందుకనగా బిల్లు నడిపించుటకు నేను పంపబడ్డాను. అది ఇంకా ఇలాగ చెప్పండినది, అతడు నా మాట వినడు, ఎందుకనగా నేను ఒక స్త్రీని కాబట్టి దేవుడు అతన్ని ఇప్పుడు పట్టుకోబోతున్నాడు. చివరికి తన భార్యను చంపుట వలన దేవుడు అతన్ని తీసుకోబోతున్నాడు. నేను చెప్పాను, నన్ను నడిపించుటకు దేవుడు యేసుక్రీస్తును పంపాడు. చూస్తున్నారా, నేను ఆత్మ ద్వారా నడిపించబడ్డాను అని నేను చెప్పాను. దీనుడాలైన చిన్న మేడ ఒక కూటమిలో అక్కడ స్వస్థత పొందిన ఒక దాది ఉన్నది, శ్రీమతి మోర్గాన్. మీకు తెలుసు, మాయో యొక్క ఒక దాదిలో ఒకరు. బహు చెడిన సంఘటన. సుమారు 20 సంవత్సరాల క్రితము లూయిస్విల్లో షర్కోమా క్యాన్సర్ తో చనిపోయినది అని వివరణ పట్టిలో ఉన్నది, బాప్టిస్టు ఆసుపత్రి వివరణలో పట్టిలో ఉన్నది. జెఫర్సన్విల్ పట్నమందలి ఆసుపత్రిలో ఆమె నర్స్ గా పనిచేస్తున్నది. ఈ సంవత్సరాలన్నీ ఆమె అక్కడే ఉన్నది, ఎందుకంటే ఆమె బ్రతుకుతుందని దేవుడు చెప్పాడు కాబట్టి. కాబట్టి మేడ ఆమెను ప్రేమించినది. ఆమె అన్నది, మార్గీ నా వెంట రావాలని నేను కోరుకుంటున్నాను బిల్, ఆసుపత్రికి నేను వెళ్లాలని నాకు అనిపించట్లేదు. నేను చెప్పాను, మనము మార్జీని ప్రేమిస్తున్నాము, అయితే మార్జీ మన దేవుడు కాదు, మార్జీ మన యొక్క సహోదరి. గ్రీన్ మిల్ కు నేను తీసుకుని వెళ్లాను, ఆమె నన్నంతగా బాతకలుపు చేసినది, నేను ఆమెను ప్రేమిస్తున్నాను. నేను గ్రీన్ మిల్ కు వెళ్లాను. ఆమె అడిగినది, బిల్ నేను చనిపోతానని అనుకుంటున్నావా? నేను చెప్పాను, నాకు తెలియదు, అయితే ఇలాగైనా బిడ్డ పుట్టబోతున్నాడు, నీవు జోసఫ్ ను కనబోతున్నావు, ఇదేనా అతడు అని ఆమె అడిగినది. అమ్మా నాకు తెలియదు, నేను చెప్పలేను, అయితే మనకు జోసఫ్ పుట్టబోతున్నాడని దేవుడు చెప్పాడు, మరియు మనకు జోసఫ్ పుట్టబోతున్నాడు. ఏమేది చెప్పినా నాకు లెక్కలేదు, మనకు జోసఫ్ పుట్టబోతున్నాడు. ఈ ప్రత్యక్షతలన్నీ నాకు తెలియపరిచిన ఆ దేవుడే అది నాకు చెప్పాడు. మిగతా వాటిలో ఈనాడు అపజయం ఉందని ఆయన, దాని విషయంలోనూ ఆయన అపజయం ఉందడు. మెల్కు నేను వెళ్లాను ప్రార్థించడానికి, నేనిక్కడ ఆరంభించాను. 2 చెట్ల మధ్య ఒక వెలుగు వ్రేలాడుచూ నిలుచున్నది, నీ వాక్యం యొద్దకు గ్రంథం యొద్దకు తిరిగి వెళ్ళు అని చెప్పినది. నా కారులో పెట్టి ఉన్న బైబిల్ గ్రంథమునందుకు నేను తిరిగి వెళ్లిపోయాను. నేను అలా చేసినప్పుడు దావీదు నాతాను ఎక్కడైతే ఉన్నారో అక్కడకు గాలి వచ్చి అది ఊదినది. ఇలాగూ చెప్పబడి ఉన్నది, వెళ్లి నా దాసుడైన దావీదుతో చెప్పుము, తన తండ్రి చిన్న మందను మేపుచున్న గొర్రెల దొడ్డి నుండి నిన్ను తీసి గండ్లైన వారికి కలిగిన పేరు వంటి పేరు నీకు పెడితిని. మహోన్నతమైన నామము కాదు, అయితే గొప్పవారి వంటి నామము. అతనిని బిలిగ్రామ్ వలె చేయలేదు, అయితే అతనికి ఒక పేరు ఇచ్చుట. అది మీకు తెలుసా, చెప్పబడినది సరైనది చూచాను, అయితే అతడు ఆలయము కట్టుటకు నేను అనుమతించను, అయితే అతని కుమారుడు. అది చెప్పబడిన వెంటనే అతని కుమారుడు, ఓహో అక్కడే అది ఉన్నది. నేను చెప్పాను జోసఫ్ అని. అంతే, అక్కడే నేను వెళ్లిన గృహంలో అక్కడే ఈ చిన్న బిడ్డ ఎంతో పెద్దగా, ఆమె పెద్ద పిల్లవాడు. ఆమె పొలంలో గుండా వెళ్తూ నడవలేకపోయినది. నేను పరిగెత్తిపోయి ఆమె చుట్టూ నా చేతులు పెట్టి నేను అన్నాను, అమ్మా జోసఫ్ పుట్టబోతున్నాడు, జోసఫ్ రహదారిపైనే ఉన్నాడు అని అన్నాను. సిజారియన్ చికిత్స చేయబడిన ఎవరికైనా అది తెలుసు, బిడ్డను నీవు వదలలేవని. ఆ రాత్రి బిడ్డ పడిపోయినది, నీళ్లు పగిలినవి ప్రతిది. తరువాత 7 గంటలకు ఆసుపత్రికి వెళ్లాము. వైద్యులు చెప్పారు అయ్యయ్యో అని అన్నారు. నేను ఆమెను ముద్దు పెట్టుకుని సెలవు చెప్పాను. అన్నాను, అమ్మా ఇక ఎక్కువసేపు ఏమీ లేదు, జోసఫ్ ఇక్కడ ఉంటాడు. ఆ విధంగా ఆమె మెట్లు ఎక్కుతూ శస్త్రచికిత్స చేయు బల్ల యొద్దకు వెళ్లిపోయినది. కొద్ది నిమిషాల్లో నర్స్ వచ్చి ఆమె అన్నది, రెవెరెండ్ బ్రహం గారు, అవునమ్మా అని నేను పలికాను. నీకు 7 పౌండ్ల 3 ఔన్స్ల మంచి మగబిడ్డ పుట్టాడు అని ఆమె చెప్పినది. నేను చెప్పాను, జోసఫ్ కుమారుడా ఆహ్వానము అని అన్నాను. అవునండి, ఎందుకని? ఎందుకని? అది ఏంటి, జరిగినదేదో అది బైబిల్ గ్రంథం మందు వ్రాయబడలేదు, అయితే అబ్రహాములకు దాన్ని బయలుపరిచిన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే మృత తుల్యమైన ఆమె గర్భమును మేము లెక్కించలేదు. ఆ విధముగా నుండి అట్టి అసాధారణమును మేము లెక్కించలేదు. అవిశ్వాసం ద్వారా దేవుని యొక్క వాగ్దానమును నీవు సందేహించకూడదు. అది తప్పకుండా జరుగుతుందని ఎరిగి దేవునికి నీవు స్తుతి చెల్లించు. వైద్యుడు ఏమిని చెప్పినా నాకు లెక్కలేదు. అన్ని విధాలుగా అన్నీ వచ్చును. అయితే అది నమ్మవద్దు. అది దయ్యం యొక్క అబద్ధం. అవునండి, విశ్వాసము క్రియలతో కలిసి వస్తుంది. వాగ్దానాన్ని నిర్మించుటకు క్రియలతో కలిసి వస్తుంది. మనము తొందరపడదాము. వేష్యని రాహాబును గురించి ఖచ్చితంగా చెప్పినట్లు యాకోబు చెప్పాడు, క్రియల మూలముగా నీతి మంతురాలుగా తీర్చబడెను అని. అయితే ఎందుకు? ఆమె యొక్క విశ్వాసము, ఆమె చెప్పినది, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని నేను విన్నాను అని అన్నది. యెహోషువా ఇలాగూ తల దూకున్నాడా అని ఆమె చూడలేదు, లేక ఏ విధముగా అతడు వస్త్రాలు ధరించియున్నాడా అని చూడలేదు. ఆమె అన్నది, దేవుడు మీతో కూడా ఉన్నాడని నేను గ్రహించుచున్నాను అని. అదే అవసరమైనది. ఆమె సంసిద్ధపడినది. నిజంగా ఈ దినపు దర్శనం వలె నేను ఒక క్షణంలో ముగించబోతున్నాను. ఈ దినమున దేవుని ఎదురుండి వచ్చిన నిజ దర్శనముల వల్లే ఉన్నవి. అది దినమునకు వాగ్దానపు వాక్యము. సహోదర బ్రహం, ఈ దర్శనాలు నీవెక్కడి నుండి పొందుకున్నావు అని అంటావు. దాన్ని గుర్చి ప్రజలు తబ్బిబులవుతారు. కడవరి దినములలో మీ యవనస్తులు దర్శనములు చూతారు, మీ వృద్ధులు కలలు కందరు అని అపొస్తల కార్యములు 2:17 చెప్పుట్లేదా? అది నిజము కాదా? అది బైబిల్ తెలుపుతున్నది. అది అలాగినట్లయితే మరియు మలాకి 4వ అధ్యాయం చూద్దాం. ఇది ఈ దినమునకు వాగ్దానము చేయబడినది కాదు కనుగొనండి. దాని మీద నీకు విశ్వాసం ఎలా కలుగుతుంది? అలాగని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు లూకా 17:30 తీసి అది చదవండి. యేసు చెప్పినాడు, సదమ దినములో ఉన్న రీతిగా మనిషి కుమారుని రాకడి యందును ఉండును అని. సదమ ఎలాగున్నదో ఆ విధముగానే ఈ దినాన లోక యొక్క స్థితిని చూడు. సదమ వారు, బిలిగ్రామ్, ఓరల్ రాబర్ట్స్ ను చూడు. ఆ ఇద్దరు సాక్షులు సమస్థాపక సంఘములకు అక్కడ వారు సాక్ష్యమిచ్చుచున్నారు. ఒకరు మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్కు, మరొకరు పెంతికోస్తు వారికి, ఈ ఒక్కరు ఆ ఒక్కరు మరొకరికి. అయితే జ్ఞాపకముచ్చుకో, అబ్రహాము సదమలో లేడు. అతనిప్పుడో పిలువబడ్డాడు. అక్కడ ఒక్కరు నిలిచిపోయి అతనితో మాట్లాడుచున్నాడు. ఒక సూచన చూయించాడు. ఆయన వీపు త్రిప్పి అతడు ఎదురు చూచినటువంటి బిడ్డను షారా కనబోతుందని ఆయన చెప్పాడు. ఆమేన్. ఆయన వీపు త్రిప్పి అతడు దానిని దేవా ఎలోహీము అని పిలిచాడు. ఈ దినమున అది నెరవేర్చవలసి ఉన్నది. ఎందుకనగా మనకు విశ్వాసం ఉన్నది. ఇది దేవునికి సంబంధించినది అని నాకు తెలుసు. ఎందుకనగా ఇది మరియు ఇంకొక లేఖనము ఈ గడియను గురిచూపుతున్నవి. ప్రకటన 10 తెలుపుతున్నది, 7వ దూత వర్తమానపు కాలములో అతడు బూర ఊదబోచుండగా స్వస్థత కూటములు కాదు. అయితే స్వస్థత కూటమును వెంబడించు వర్తమానము. యేసు వెళ్లిపోయి బోధ చేశాడు. ఆయన చెప్పాడు, ఆయన రోగులను స్వస్థపరిచాడు, ప్రతిదీ చేశాడు. ఓ, ఆ యవన రబ్బీ, ఆ ప్రవక్త, అతడి గొప్పవాడు, అతడు మా ఆలయంలో ఉండాలనుకుంటున్నాము. ఆయనే ఒకానొక దినమున ఆయన నిలబడి, నేను నా తండ్రియు ఒకటి అని చెప్పాడు. అయ్యో, అప్పటి నుండి ఆయన వారికి అవసరం లేదు. ఓహో, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగి తిని కాని అది ఆయన వివరించలేదు అన్నాడు. మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగి తిని కాని మీరు నిత్యజీవం కలవారు కారు. ఏంటి, నేను ఈ విధంగా ఊహిస్తున్నాను. కొందరు వైద్యులు, కొందరు నర్సులు ఇలాగు అన్నారు, ఇతని భూతం, మనం అతని రక్తము త్రాగవలనే ప్రయత్నం చేస్తున్నాడు అని అన్నారు. చూశారా, దానికి వారు అర్థం చేసుకోలేదు. అది ఆయనకు తెలుసు. అయితే ఆ శిష్యులు, వారు దానిని వివరణ చేయలేకపోవచ్చును. అయితే వారు అది నమ్మి అక్కడే కూర్చున్నారు. ఎలాగైనా ఆమేన్. ఏలి అనగా అది వారికి బయలుపరచబడినది. అవునండి, అది వారు ఎదిగారు. లేఖనము దాన్ని తెలియపరిచినది. ఎన్నో మోసపూరితమైన అనుకరణలు జరుగుతున్నప్పుడు ఈ దర్శనలపైన నీవు నమ్ముటకు ఎందుకు విశ్వాసం కావాలి అని నీవు అడగవచ్చును, నాతో నీవు చెప్పవచ్చును. ఇప్పుడు ఒక నిమిషము ఒక చిన్న విషయం మీతో కఠినంగా అడగబోతున్నాను. నా సహోదరుడా, జ్ఞాపకముచ్చుకో, అనేకములైన అబద్ధపు అనుకరణలు ఇక్కడ చుట్టూ ఉన్నప్పుడు ఇదే సమయంలో అవి ఇక్కడ ఉండవలసి ఉన్నదని కూడా పలుకబడినది. అది ఖచ్చితం. మోషే యొక్క కాలంలో ఎలాగో అలాగే ప్రజల ఎదుట దేవుని యొక్క క్రియలు చేయుటకు మోషే వెళ్లాడు. మరి ఎన్నే ఎంబ్రేలు అక్కడ నిలబడే ఉన్నారు. అయితే మొదట అది చేసినదెవరు? ఆ తర్వాత ఈ మిగతా వారు అనుకరణ చేసిన వారు. ఎందుకంటే వారు అనుకరణ చేయుటకు మొదట అక్కడ అసలైనది ఉండవలసి ఉన్నది. అసలైనది ఉన్నట్లయితే కాదు, మనం పొగట్టుకోలేదు. మనకొక చోట ఉన్నామని మనకు తెలుసును. గమనించారా? లేఖనము వలనను, దేవుని యొక్క ప్రత్యక్షత వలనను తెలుసు. అందువల్లనే నీవింకా నిలబడి ఉన్నావు. ఎందుకు? ఈ మనిషి, ఇతడు దర్శనాలు మొదలవెడి చూస్తున్నాడు, ఇతడు ఇది చేశాడు, ఇతడు ఈ మనిషిని భార్యతో వెళ్లిపోయాడు, అతడు ముగ్గురు దేవుళ్ళు మొదలగినవి నమ్ముతాడు. అది రవ్వంతైనా దానిని తొలగించదు. ఇక్కడ వారు అనుకరణ చేయనిది ఒకటి ఉన్నది, వాక్యము. గమనించు, ఇవన్నీ వారికి ఉంటవి. వారు భాషలు మాట్లాడగలుగుతారు, వారు కేకులు పెడతారు, ఆత్మలో నాట్యం చేస్తారు, అయినప్పటికీ వారు దయ్యాలు. అవునది నిజం, అవునది నిజం. అయితే ఈ వాక్యం వారిని తునిక చేస్తుంది. చూశారా, అది ఖచ్చితంగా నిజము. ఇదే దాన్ని తెచ్చునది. ఎన్నే ఎంబ్రేలు వలె జ్ఞాపకముచ్చుకోండి, ఆయన చెప్పాడు ఎన్నే ఎంబ్రేలు మోషేను ఎదిరించినట్లు ఈ కడవరి దినాల్లో ఈ అనుకరణ చేయవారు తిరిగి భూమి మీద పుడతారు. ఆయన అది చెప్పలేదా? సరే, వారు మనకున్నారు. అయితే అది మోషేను తొలగించలేదు. మోషే తిరిగి ప్రభువు నామమున ఒక అద్భుతం చేయగా ఇక్కడే ఈ అనుకరణ చేయవారు నిలబడి అదే కార్యం చేశారు. అది అతను నిలుపు చేయలేదు. అరే, నేను మానుకుని పొలములోండి వెళ్లిపోతే బాగుండు అని చెప్పలేదు. అతడు ఒక్కడే ఉండిపోయాడు. ఎందుకొరకు? అది అతనికి బయలుపరచబడినది. హల్లెలూయా! దేవుని యొక్క వాక్యం వలన అతడు తెలుసుకున్నాడు. చివరికి వాక్యం వాటిని పట్టుకుంటుందని అతనికి తెలుసు. వాక్యం దానికదే రుజువు చేయ సమయం వచ్చునని అతడు ఎరిగి ఉన్నాడు. వారికి ముందుకు సాగలేరు. ఈ సంవత్సరాలన్నింటిలో నేను దీన్ని తెలుసుకున్నాను. అవును, అవునది నిజం. ఒక సమయం వచ్చును. ఏ సూచక్రియ అయినా దేవుడు పంపినప్పుడు ఆ పద్ధతి ఎంతటిలో ఒక మార్పు వస్తుంది. సంఘంలోకి దేవుడు ఒకటి పంపినట్లయితే, పాత పద్ధతి మారకపోయినట్లయితే ఆయనది వృధాగా పంపించాడా? పంపించాడు. ఒక వర్తమానము అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతో వచ్చినట్లయితే ఒక వర్తమానము దాని వెంట ఉంటుంది. యేసు వెళ్ళచు రోగులు స్వస్థపరచుచుండగా ఆ తర్వాత ఆయన వర్తమానం వచ్చాను, నేను నా తండ్రియు ఒకటై ఉన్నాము, నేను ఆయనను. గమనించండి, చూస్తున్నారా? వారది నమ్మలేదు. ఆయన వాగ్దానాలను వారు నమ్మిరి, ఆయన అద్భుతాలను వారు నమ్మిరి. చెప్పాడు, మీరు నన్ను నమ్మనట్లయితే ఆ అద్భుతాలను నమ్ముడి అన్నాడు. నేనెవరైనది అవి సాక్ష్యమిచ్చుచున్నవి. ఓహో, మహిమ కలుగును కాక. మొదలు ఎవరు? మోషే. ఆ తర్వాత వారు అతనిని అనుకరణ చేశారు. అయితే ఇంకా గొప్ప సత్యములు, ఇంకా మంచి చెరుగుల మధ్య నిలిచున్నది. వారు వర్తమానాన్ని అంగీకరించరు. దేవుని వాక్యము యుద్ధ నుండి వచ్చిన కలుషితము కాని వర్తమానము వారు అంగీకరించరు. యూదా అన్ని రకాలైన అద్భుతాలు సూచికలు చేసినప్పటికీ నాకు లెక్కలేదు, కాని పెంతికోస్తు దినాన పరిశుద్ధాత్మ పొందు సమయం వచ్చినప్పటికీ అతని రంగులు బయటపడినవి. ఆ దయ్యం నేరుగా వచ్చి నేరుగా అదే కార్యాన్ని అనుకరణ చేసినది ఈ వాక్యం వచ్చే వరకు. అయితే ఆ వాక్యమంతా అతడు తీసుకునలేదు, అన్ని అతడు తీసుకుని వచ్చాడు. బహుశా హవ చేసినట్లుగా ఒక్క మాట, దయ్యం హవకు చేసినది. అయితే అంతా దటలేకపోయాడు. ఎందుకనగా సమస్తము కూడా క్రీస్తుకు శరీరము. చూశారా, వాక్యము. ఇప్పుడు వారు తీసుకోరు, ఇప్పుడు వర్తమానము తీసుకోలేరు. ఎలాగూ ఎన్నే ఎంబ్రేలు మోషే వర్తమానమును తీసుకోలేదో అలాగే తీసుకోరు. వారది చేయలేదు. అనుకరణ చేయు వారి క్రియలు తెలియబడినవి. ఎందుకనగా ఆయన యొక్క అభిషేకించబడిన ప్రవక్త యొక్క రుజువు చేయబడిన ఆయన దేవుని వాక్యమును వారు వెంబడించలేకపోయారు. గమనిస్తున్నారా? అక్కడ ఇస్రాయేలును వారు వెంబడించలేకపోయారు. ఎందుకని? వారు సంస్థాపకులు, ఐగుప్తు పసిపిల్లలు. ఆ వాక్యమును వారు వెంబడింపలేకపోయారు. వారు చేసినట్లయితే ఐగుప్తును వారు విడిచిపెట్టవలసి ఉంటుంది. నైలు నది వారికి మంచిగా ఉన్నది, అది వారు చేయలేరు. కార్యములను వారు వెంటాడినప్పటికీ, ఇంకా మోషే చేసినది చేసినప్పటికీ, అయితే వదిలిపెట్టు సమయం వచ్చినప్పటికీ వారి యొక్క బుద్ధిహీనత తెలియచేయబడినది. తర్వాత దేవుడు అది కృమ్మరించాడు వారి పైన. అటువంటిదే ఇప్పుడు కూడా అన్ని విధాలైన అనుకరణ చేసే తప్పుడు విషయాలు వారు చేయవచ్చును. అదేం సరిపోదు. అయితే నిజమైన దాన్ని ప్రబలపరచాలి. విశ్వాసముంచు ఏ బిడ్డకినను అది సత్యమని తెలుసు. ఇక్కడ విషదమైన పద్ధతిలో నీవు చూస్తావు. తరువాత వారి అనుకరణతో కూడిన బుద్ధిహీనతకు సంబంధించిన క్రియలు, నీ యొక్క క్రియలు నిజమైన వాక్యములకు సంబంధించినవై, దాని ద్వారా రుజువు చేయబడితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా వ్రాయబడిన అస్సలైన దాని వాక్యములో అది రుజువు అవుతుంది. యేసు చెప్పాడు, నేను క్రియలు చేయనట్లయితే, జాగ్రత్తగా వినండి, నేను కార్యములు చేయనట్లయితే దీనికి నేను ఇది కలపనివ్వండి. అదేమనగా, నేను చేయుదునని లేఖనము చెప్పిన కార్యములను నేను చేయనట్లయితే, అనగా నా కాలములో అది చేయుట నేను వచ్చినప్పుడు, మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్య ఏమి చేయనో అవి నేను చేయు కార్యములు జరుగునని దేవుడు చెప్పినవి. ఆ వాక్యము దేవుడు రుజువు చేయనట్లయితే అది ఇలాగుననని వాక్యము చెప్పబడి ఉన్నదో, ఖచ్చితంగా నా జీవితము ఆ వాక్యమును చేయనట్లయితే, ఇది పోగొట్టుకోవద్దు. యేసు చెప్తున్నాడు, మెస్సయ ఏమి చేయనో మీకు తెలుసా, నన్ను గుర్చి వ్రాయబడిన ఆ వాక్యము అది నా ద్వారా రుజువు చేయబడకపోతే అలాగైతే ఆయనను నేను కాదు. ఆమేన్. ఆ తర్వాత నేను మాట్లాడుచున్న దినము తప్పు. యోహాను నన్ను గుర్చి ఏమి చెప్పను అది తప్పు, అవాస్తవం. తరువాత నేను ఆ మెస్సయను కొనట్లయితే మెస్సయ చేయనని చెప్పిన ఆ కార్యములు ప్రభు అయిన మీ దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను పుట్టించును, అది ఆయనేయుండును. సంవత్సరాల తరబడిగా మీకు ప్రవక్త లేడు. దేవుడు వాగ్దానం చేసిన ఆ క్రియలు నేను చేసినట్లయితే అవి నా యొక్క ప్రస్తుత జీవితంలో రుజువు చేయబడకపోతే అలాగైతే ఆయన నేను కాదు. అయితే ఈ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యము నా యందు రుజువు చేయబడినట్లయితే అలాంటప్పుడు ఆయన నేనే. వాగ్దానం ఎందుకు వచ్చాను? ఓహో, అదెంత విషదంగా ఉన్నదో. మీరు చూచట్లేదా? వాగ్దానం కనట్లయితే, అలాగైనట్లయితే, ఆ దినం యొక్క వాగ్దానము నా పరిచర్యలు రుజువైనట్లయితే, యేసు చెప్పాడు అది అలాగైతే నేను ఆయన్నే. నేను ఎవరైనది మీరు నమ్ముటా కఠినమైతే అలాంటప్పుడు ఈ దినము కొరకు వాగ్దానం చేయబడిన కార్యములు చూడండి. ఆమేన్. వాగ్దానం చేయబడిన క్రియలు చూడండి. ఆ క్రియలు నెరవేర్చబడినట్లయితే, వాటిలో ప్రతిదీ నాలో ఉన్ననట్లయితే అలాగైతే నన్ను నమ్మవద్దు, ఎందుకంటే నేను మీకు తప్పు చెప్పాను. మీరు నన్ను నమ్మలేదు. ఈ దినమున ఏమి జరుగునని బైబిల్ గ్రంథము చెప్పినదో చూడండి. అది జరగనట్లయితే అలాగైతే సరికాదు. ఈ అబద్ధపు సంగతులు ఇక్కడ లేనట్లయితే, జరగవలసిన విషయాలేవో లేనట్లయితే, అది ఇక్కడ లేకపోతే అలాగైతే నేను తప్పు. అయితే అవి ఉన్నట్లయితే యేసు చెప్పాడు అలాగైతే ఆయన నేనే. ఆమేన్. రానయున్న వాడినని వాగ్దానము చేసిన వాడు నేనే. ఓహో, ఆయన దినమున వాగ్దానము చేయబడిన ఆక్రియలే ఆ మెస్సయ్య ఆయన యై ఉండునని రుజువు కాబడినది. మీరేద నమ్మరా? సరే, ఇప్పుడు సహోదరుడా, లూకా 17:30 ఆయన రాకడికి ముందు యేసు క్రీస్తు యొక్క వాగ్దానము లోకము సదోమాకు తిరిగిపోయి ఉంటుంది. వర్తమానికులు వెళ్తారు, విషయాలు ఖచ్చితంగా అలాగే జరుగుతాయి. అలాగైతే నేను చెప్పినది సత్యమని, సత్యము చెప్పితేనని, అది జరగకపోతే నన్ను నమ్మవద్దు. అయితే అది జరిగినట్లయితే, అలాగైతే అది ఆయనదని నమ్ముడి. మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున, ఆమేన్. మాంసుక్తమైన శరీరమందు మనిషి కుమారుడు ప్రత్యక్షమవును, బయలుపరచబడును. సంఘమైన ప్రజలకు మీరు సదమ దినములకు ముందు ఎలాగునో అలాగు. వారందరిలో నుండి పిలువబడిన ఒక గుంపు కూర్చొని దేవుని యొక్క వాగ్దానమును నమ్ముట మహిమ. అప్పుడు ఈ దినాన పరిశుద్ధాత్మ చేయు క్రియలు అపజయమందని ఈ దర్శనముల ద్వారా, అపజయమందని ఈ వాగ్దానములు బైబిల్ గ్రంథములో మలాకి 4:17 నెరవేర్చబడుచున్న ఇవన్నీ బైబిల్ గ్రంథంలో వాగ్దానము చేయబడిన అపోస్తల సూచనలు మరియు విజ్ఞాన శాస్త్ర రీత్యా ప్రతివిధమైన ఇతరత్ర మార్గమున రుజువు చేయబడినది. నేను మీకు సత్యము చెప్పనట్లయితే ఈ సంగతులు జరగవు. అయితే నేను మీకు సత్యము చెప్పినట్లయితే, నేను మీకు సత్యము చెప్పానని అవి సాక్షి వివరాలవుతవి. ఆయన ఇంకా నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆయన ఆత్మ యొక్క ప్రత్యక్షత ఒక పెళ్లి కుమార్తెను పట్టుకుంటుంది. ఆ యొక్క విశ్వాసము ప్రత్యక్షత ఇదే సమయమని మీ హృదయాలలో పడినుకాక. ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము. ఎవరైతే యేసుక్రీస్తుని వ్యక్తిలో శరీర రీతిలో ప్రత్యక్షమై లేఖన ప్రకారముగా 3వ దినమున మృతులలో నుండి లేచి సర్వోన్నత స్థానానికి వెళ్లిపోయి సర్వలోకానికి శిష్యులను పంపి నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అని చెప్పినో, అట్టి ప్రియమైన దేవా, దేవా, ఈ దినం యొక్క పెంతికోస్తు సంఘమునకు వరములు తిరిగి పొందుకునుట ప్రభువా, అట్టి వారు వారిలో కొందరు ఇక్కడ ఉండి ఉండవచ్చును, వారిలో కొందరు ప్రపంచమంతటా టేపు వినుచుండి ఉండవచ్చును. అట్టివారు ఇది పెళ్లి కుమార్తెను బయటకు పిలుచుదయని ఒక పెంతికోస్తు వర్తమానము కాదని గ్రహించుదురు కాక. పెంతికోస్తు వర్తమానము సంఘములో వరములు తిరిగి పొందుకునుట అవుతుంది. అయితే ఇది పెళ్లి కుమార్తెను పిలచుట అవుతున్నది. సుదమ కలిపోక ముందు కొంచెం ముందుగా వచ్చిన మరి యొక్క వర్తమానం ఇది. ప్రేమిన దేవా, వారు గ్రాహ్యము చేసుకుందరు కాక విశ్వాసము ఇది నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క వాక్యము ద్వారా నీ ఆత్మను బట్టి ఇది బయలుపరచబడి రుజువు కాబడి సర్వ ప్రపంచానికి ప్రత్యక్షమైనది. ప్రభువా, ఖచ్చితంగా చిన్న సంఖ్యలోని ఎల్లప్పుడు కూడా నీ గుంపులు అలాగే ఉంటవి. అయితే చిన్న మందా భయపడుకుడి, రాజ్యం ఎక్కుచుట తండ్రి అభీష్టమయ్యున్నది అని నీవు చెప్పితివి. కాబట్టి దేవా, నేను ప్రార్థిస్తున్నాను, మనుషులు వారి యొక్క బుద్ధి జ్ఞానము ద్వారా చూస్తారు, వారు ఏది మంచిదని తలస్తారో అలాగ చూస్తారు. లేఖనములోకి చూడాలని ప్రార్థిస్తున్నాను. గత దినము మాట్లాడినట్లుగా, గత రాత్రి మాట్లాడినట్టుగా, గొప్ప నాశనములో బబులోను ఉన్న దినాల్లో రాణి ఆలోచించిన రీతిగా ప్రజలు అలాగూ తలంచుదురు కాక. ఆమె చెప్పినది, మీ మధ్య దానియేలు అను పేరు గల ఒక మనుషుడు ఉన్నాడు, నీ తండ్రి రాజ్యములో ఉన్నాడు. పెంతికోస్తు తండ్రి నీ రాజ్యములో ఉన్నాడు, ఆయన నీ అనుమానాలనే తీర్చగలవాడు. ప్రభువా, పెంతికోస్తు రాజ్యంలో ఉన్న పరిశుద్ధాత్మ, మార్టిన్ లూథర్ కాలంలోని రాజ్యము, జాన్ వెస్లీ, అలాగే జాన్ స్మిత్, అలెగ్జాండర్ క్యాంబెల్, ఇంకా కాలము గుండా వచ్చిన రాజ్యము, ఆయన వివరణ చేయవాడు, ఆయన ఆలోచనలు బయలుపరచను. లూథర్ కాలంలో ఉన్న మనుష్యులు, ఆ మనుష్యుడు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించను. మెథడిస్టు, ఆయన అన్ని అనుమానాలను తీర్చను. వారు పవిత్రులుగా ఉండవలసి ఉన్నది. మరియు పెంతికోస్తు దినాలలో వారు భాషలతో మాట్లాడరు. దైవిక స్వస్థత మొదలుగా వాటి ద్వారా ఆత్మ యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడెను. పెంతికోస్తుల హృదయంలోని అన్ని అనుమానాలు అది నిర్వీర్యము చేసెను. అయితే దివా, వారు నిర్మాణాత్మకము చేసిరి. మనుష్యుల ఆలోచన తీసుకునేటకు నేరుగా వారు వెనుకకు వెళ్లిపోయారు. అందుచేత ఇక్కడ లేఖనములలో నీవు వాగ్దానం చేసినట్లుగా పెళ్లి కుమార్తె పిలువబడినప్పుడు రాత్రి తర్వాత రాత్రి లోకం ఎదుట అది చదవబడుచున్నది. మా కళ్ళతో దానిని మేము గమనించాము. దేవా, ప్రజల హృదయాలలోనున్న అనుమానాలన్నీ అది నివృత్తి చేయును కాక వారు చాలా త్వరగా తెరవబడిన కుమారుని యుద్ధకు పరిపక్వత చెంది కట్టలోకి తీసుకుని పోవటకు పరుగులు తీదురు కాక, కాల్చివేయబటకు కాడతో నిలబడకుందురు కాక. అయితే ఈ రాత్రి ధాన్యపు కొట్టులోకి వెళ్ళుదురు కాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. మీ యొక్క గమనము కొరకై మీకు ధన్యవాదాలు. దేవుడు మీ హృదయముతో సంప్రదించును కాక. మనకు ప్రార్థన కార్యం ఉండేవి. ప్రార్థన వరుస కొరకై సుమారు 20 నిమిషాలు మనం తీసుకోబోతున్నాం. మనం చాలా త్వరగా వరుసపడదాం. వేదిక ఎదుకు వచ్చి ప్రార్థిద్దాం. ఎన్ని కార్డులు పంచిపెట్టారో నాకు తెలియదు. ఒక్కటి కూడా నేను బిల్లిని అడగలేదు. నేను అలా చెప్పాను, క్రిందకు వెళ్లిపోయి కొన్ని ప్రార్థనా కార్డులు పంచిపెట్టు అని మాత్రమే నేను చెప్పాను. అతను తిరిగి వచ్చి తన తల్లిని తీసుకుని వచ్చాడు. కొద్దిసేపటి క్రితం నేను వారు పైకి వచ్చాము. సరే, 100 నుండి మీరు ప్రారంభించారా లేక ఉందా? 1 నుండి 100 వరకు లేదా ఏంటి? 1 నుండి 100 వరకు మంచిది. ప్రార్థన కార్డు 1 మనం తీసుకుందాము. మీ యొద్ద ఉన్నట్లయితే మీ చేయి పైకెత్తండి నేను చూడటానికి. మీరు నిలబడినట్లయితే, మీరు అలా చేయనట్లయితే మేము మిమ్మల్ని పట్టుకుంటాము. చాలా త్వరగా ప్రార్థన కార్డు సంఖ్య 1 ఎవరి వద్ద ఉంది? ఏమంటారు? ఏ సంఖ్య 1, నన్ను క్షమించు. ఏ సంఖ్య? ఇక్కడ ఉన్న స్త్రీ, ఆ కార్డు మీ యొద్ద ఉన్నదా? నేరుగా ఇటు రండి. నేరేనమ్మా? ఏ సంఖ్య 2 మీ యొద్ద ఉన్నదా? ఇంకొకరు వద్ద. చాలా త్వరగా నీ చేయి పైకెత్తు. అమ్మా, ఇక్కడే రండి, ఇక్కడికే రండి. సంఖ్య 3, కార్డు ఉన్నదా? మీకు కార్డు ఉన్నదా? మీ అందరికి ఎలాంటి కార్డులు లేవా? ఏ కార్డు కూడా లేదా? ఓహో, సరే, మీ యొద్ద ఉండదు. 3, 4, 5. ఏ 1, 2, 3, 4, 5 మనం చూద్దాం. అక్కడ 1, 2, 3, 4, 5. ఏ సరే, ఇక్కడ వారు 5, 6, 7, 8, 9, 10 వచ్చేది. వరుస పట్టండి, వరుస పట్టడం. మీరు రాలేకపోతే ఆ విధంగా మీరు చేయి ఊపండి. వారు మిమ్మల్ని మోసుకుని వస్తారు. కార్డు లేనటువంటి వీరిని నేను అడిగాను. అవసరం లేదు, నేను అలా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న అంగ వైకల్యం కలిగిన వారు. ముందుగా అతడు రావలసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా అతడు, నేను ముందుగా అతనికి చెప్పాను, నీకు కార్డు ఉండనవసరం లేదు. నేను బోధించినట్లుగా ఆ విశ్వాసం నీకు ఉన్నట్లయితే చూశారా, అది నీకు బయలుపరచబడినట్లయితే మంచిది. అది బయలుపరచబడకపోతే నీవు 12 ప్రార్థనా వరుసలో ఉన్నా అది రవంతైనా నీకు సహాయపడదు. అది మీకు తెలుసా? అది మీరు నమ్ముతున్నారా? గమనిస్తున్నారా, నేను ప్రార్థించవచ్చు, నేను చేయగలిగినంతా చేస్తాను, నా మోకాళ్ళపైన మొక్కరిస్తాను, నీ పైన చేతులు చూతాను, నూనెతో అభిషేకిస్తాను, నీవు కోరిందంతా ఏదైనా ఇంకా ప్రార్థన చేస్తాను, అది అయిపోయినది అని నీ హృదయంలో ఆయన కృప వలన దేవుడు బయలుపరిచే వరకు అప్పుడు అది జరిగినది. చివరికి నీవు వరుసలో కూడా లేదా మరెక్కడ కూడా ఉండవసరం లేదు, ఎలాగైనా అది జరుగుద్ది. సరే, మంచిది. 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సరే, మంచిది. 16, 17, 18, 19, 20. నేను పిలిచిన వారిలో కార్డు ఉండి కూడా నిలబడలేని వారైనా నిలబడలేని వారు ఎవరైనా ఉన్నారా? మీ చేయి పైకెత్తండి. కార్డు ఉండి లేవని వారు, లేవలేని వారు. సరే, మంచిది. నమ్మిక మాత్రం ఉంచుము. దీనురాలైనా చిన్న జేన్ కూర్చుని ఉండుట నేను చూస్తున్నాను. సుమారు రాత్రంతా ఒక సమయాన ఆడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా నిశ్శబ్దంగా గౌరవంగా ఉండాలని కోరుతున్నాను. తెలుసా, నమ్మిక మాత్రం ఉంచుము. ఇప్పుడు ప్రార్థనాకారులు 1 నుండి 15, అదేనని నేను అనుకుంటున్నాను. నమ్మిక మాత్రం ఉంచుము. వారిక్కడ కొద్దిగా గుంపైపోతున్నారు, కనుక మనము ప్రారంభిద్దాం. ఏమంటారు? సాధ్యమే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు ఎక్కువ మంది అవుతున్నారు, మేము పిలిచిన దానికంటే అది ఎక్కువ. అది మంచిదే. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే నిశ్శబ్దంగా నిలబడండి, మీకు ప్రార్థన చేయబడుతుంది. అయితే చూడండి, వారు మీ యొక్క సంఖ్యను పిలుచు వరకు వేచి ఉండండి. తర్వాత తెలుసా, మనం ఇక్కడ ఎక్కువ మంది నిలబడలేము. ప్రభు ఒకటి చేసినట్లయితే ప్రజలు ఎదురు నుండి నీవు అది మూసివేస్తావు, అది వారు చూడలేరు. అవునా? దేవుడు నిన్ను దీవించును. వారు సంక్షిప్తపడుతుండగా ఈ చేతి రుమాల కొరకు మనం ప్రార్థిద్దాము. ప్రియమైన దేవా, వ్యాధి బాధలతో ఉన్న వారి యొద్ద నుండి వచ్చిన చేతి రుమాల్లు ఇక్కడ పెట్టబడి ఉన్నాయి. మేము మాట్లాడుచున్న ఈ విశ్వాసము ప్రభువా, బైబిల్ గ్రంథములో నీవు చెప్పినటువంటి యూదా పుస్తకంలో ఉన్నది నాకు జ్ఞాపకం ఉన్నది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పని విశ్వాసము నిమిత్తము మీరు పోరాడు అని పరిశుద్ధుల శరీరం నుండి వారు చేతి గుడ్డలు తీసుకున్నారు. వారు ప్రత్యేకమైన వారు అని కాదు, అయితే వారు విశ్వసించిన వారని తీసుకున్నారు. మావల్నే వారును భావోద్రేకములు కలవారి. వారు చెప్పారు, ఏలియా మన వంటి వాడి, వర్షింపవలదని అతడు ఆసక్తితో ప్రార్థింపగా అని చెప్పారు. దేవా, ప్రజలు పశ్చాత్తాప్తలగుటకు అతడు ప్రార్థించాడు. వారి కొరకే ప్రార్థించమని నీవు అతనికి బయలుపరచితివి. నీ యొక్క వాక్యము నెరవేర్పుచ్చు అగునట్లుగా ప్రార్థించమని బయలుపరచితివి. నీవు ప్రవక్తకు దర్శనము అనుగ్రహించుంటివని అన్నిట్లో సందేహము లేదు. ప్రభువా, ఈ రాత్రి ఈ ప్రజలు స్వస్థత పొందుట కొరకై నేను ప్రార్థిస్తున్నాను. నేను ఏలియాను కాను, అతడు పరలోకానికి కొనిపోబడిను. అయితే అతని యొక్క ప్రాణము, ఆత్మ ఇంకా జీవించుచునే ఉన్నవి. కాబట్టి ప్రియదేవా, నీవు నీ ప్రజల ప్రార్థనను గౌరవిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. మేమందరము ఈ చేతిగడ్ల కొరకు ప్రార్థిస్తుండగా అవి రోగుల పైన పెట్టబడినప్పుడు వారు స్వస్థత పొందినట్లుగా ఇప్పుడు మమ్మల్నందరినీ గౌరవించుము. తండ్రి, మేము చనిపోవచ్చున్న తరానికి సంబంధించిన వారమని మేము గ్రహించుకుంటున్నాము. మేము నిత్యత్వపు దిశకు పోగుచున్న వారము. ప్రపంచము పిచ్చి పట్టిన స్థితిలోకి వెళ్లిపోయినది. హంతకులు, చిన్న ఆడపిల్లలు ముక్కల ముక్కలుగా చేయబడి చర్మపడుచున్నారు. ప్రజలు పురుషులు స్త్రీల వలె వెంట్రుకలు పెంచుకుంటున్నారు, స్త్రీలు పురుషుల వలె ఉంటున్నారు. వారు అసలు తారుమారవుతున్నారు. తరము చచ్చిపోతున్నది, లోకము చచ్చిపోతున్నది, ప్రతిదీ చచ్చిపోతున్నది, సంఘము చచ్చిపోతున్నది. ఓ దేవా, జీవాన్ని తీసుకురండి, జీవమును తీసుకురండి. ఓ దేవా, విశ్వాస జీవము. ప్రభువా, ఈ ప్రజలకు బయలుపరచుము. కేవలం నేను వారిపైన చేతులుంచి ప్రార్థించగలను, అయితే నీవు మాత్రమే వారిని స్వస్థపరచగలవు. నీ ఒక్కడు మాత్రమే స్వస్థపరచగలవు. వారిలో ఒక్కొక్కరికి నీవు అలాగూ చేయమని నేను ప్రార్థిస్తున్నాను. అనుగ్రహము చూపండి. వాటిపైన నా చేతులుంచి యేసుక్రీస్తు నామములో నా నిండు హృదయముతో ఈ ప్రజలను స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆమేన్. సహోదరుడా, ఈ మైక్ బాగున్నదా? ఇప్పుడు మీరందరూ సరిగా వింటున్నారా? ప్రతి ఒక్కరిది వింటున్నారా? మీ చేయి పైకెత్తండి. ఎలాగో ఒక విధంగా ఇక్కడ ఈ ప్రజల వైపు, ఈ కుర్చీల్లో, పడకల్లో, త్రోపుడు కుర్చీల్లో కూర్చున్న వారి వైపు నా హృదయం వెళ్తుంది. వారు చివరికి ప్రార్థనాకారు కార్డులు లేనివారైనప్పటికీ. అవును. అయితే చూడు సహోదరుడా, ఈ ప్రజలకు ప్రార్థనా కార్డులున్నవి. అయితే వారు మాత్రమే స్వస్థత పొందబోతున్నారని కాదు అర్థం. అక్కడ సభలో కూర్చున్న వారిలో వారు స్వస్థత పొందువారు పొందుతారు, వారు స్వస్థత పొందుకోరు అని కాదు దాని అర్థం. వారు స్వస్థత పొందుతారు పొందరు అని అది చెప్పట్లేదు. అదంతా దేవుని యందలి వారి యొక్క విశ్వాసమే. అది సత్యమని ఎంతమందికి తెలుసు? అంతే, కేవలం దేవుని యందలి వారి విశ్వాసమే. అది సత్యమని ఎంతమందికి తెలుసు? నీవెంత భక్తిగా ఉన్నావని కాదు, నీవు ఎంత మంచిగా ఎంత చెడ్డగా ఉన్నావని కాదు. దాన్ని దేవుని యొక్క కృప నీ హృదయంలో పోయకపోయినట్లయితే నీవెన్నడూ బాగుపడలేవు. దేవుడు అది చేశాడని ఎంతమందికి తెలుసు? అన్ని అద్భుతాలు, సూచికలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు. ఈ రాత్రిలో నీవు ఈ దారిలో నిలబడి వచ్చుచున్నావు, ఎందుకంటే దేవుని ద్వారా ఈ వరుసలో నిలబడటానికి నీవు నిర్ణయించబడ్డావు. అది కాదు, నీవు ప్రార్థనా కార్డు పొందుకున్నావు. అది నీకు తటస్థించినది. పద్ధతి ఏదనగా, ఖచ్చితంగా గౌరవం నిలిగిన నా సహోదరుడు ఇక్కడ గెహోచే వలె ఖచ్చితంగా చాలా సంవత్సరాల క్రితము అతని యొక్క సేవను ఆరంభించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి, విశ్వాసాన్ని బట్టి దేవుడు రోగులను స్వస్థపరచునని నమ్మి ఉండెను. అదెన్నడూ మారదు. అయితే ఈ కడవర దినములలో వరములను, ఆయన వాగ్దానం చేసిన వరములను దేవుడు కలుపు చేశాడు. దేవుడే అది చేశాడు. ఆయన చేయవలసి ఉన్న దానిది ఆయన చేయవలసి ఉన్నదని కాదు, కానీ ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి. ఆయన వాగ్దానం చేసినట్లయితే అలాగైతే ఆయన చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఆయన తన వాక్యమును నిలబెట్టుకోవలసి ఉన్నది. అదే విషయం ఆయనకు వాగ్దానం చేశాడు. ఏదనగా, అది జరుగునని మీరు నమ్మినట్లయితే, మీరు దాన్ని నమ్మినట్లయితే అది జరుగును. నీవు నమ్మినట్లుగా నేను చేయలేను, లేదా నిన్ను నీవు నమ్మినట్లుగా చేయలేవు. దేవుడు దానిని నీకు ఇవ్వవలసి ఉన్నది నమ్మటకు. అది దేవుని యొక్క వరము, నీ యొక్క విశ్వాసము కాదు, దేవుని యొక్క విశ్వాసము. నీ యొక్క బుద్ధి కుశలత విశ్వాసము మంచిదిగా నమ్మవచ్చు, అయితే దేవుని యొక్క విశ్వాసము నీ హృదయంలో ఏంటైతే, చూశారా, బుద్ధి కుశలత విశ్వాసము, అది చేయుటకు అంగీకరించవచ్చును. దేవుడు అది నీకు బయలపరచే వరకు దాన్ని నీ నిర్హృదయముతో నమ్ముతూనే ఉండు. అవునా? దేవుడు అది బయలపరచే వరకు దానిని నమ్ముతూనే ఉండు. అయితే ఆయన అది బయలపరిచే వరకు నీవడుగుతావు, సహోదరు అబ్రహాం నీవేమి అక్కడ చెప్తావు? అవునండి, దేవుడు ఒక ప్రవక్తను హిజ్కియా దగ్గరకు పంపి అతనితో ఇలాగూ చెప్పాడు, నీవు పడకలో ఉండి లేవవు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు ఆ పడక మీదనే చనిపోబోతున్నావు. అవునది నిజం. అయితే ఆ ప్రవక్త మరలుకొని కాదు, ఆ రోజు గోడవైపు తన ముఖమును త్రిప్పుకుని పెద్దగా ఏడ్చాడు, ప్రభువా, నాకు ఇక 15 సంవత్సరాలు కావాలి, నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, నా మనవి ఆలకించుటకు. రాజ్య రాజకీయాలలో రాజు లోకమందు ఘనుడైన వాడు, అయితే ప్రవక్త దేవుని దృష్టిలో గొప్పవాడు. అతడు దేవుని యొక్క రాజు, ఇది దేవుని యొక్క ప్రవక్త. కనుక కొన్ని తీసుకుని కొన్ని ఉడకబెట్టుటకు దేవుడు ప్రవక్తకు బయలుపరిచాడు. మీకు తెలుసా? అర్థం చేసుకున్నారా? అది మీరిప్పుడు అర్థం చేసుకున్నారనుకుంటాను, ఎందుకంటే లేఖనాన్ని నేనిక్కడ బోధించాను. అది సదమ దినాల్లో ఉన్నదిగా మనుష్య కుమారుడు రాకడయందును అలాగ ఉండును. సంఘము బయలుపరచు దినములలో కాదు, కాదు, మనుష్య కుమారుడు బయలుపరచబడు దినములలో. బయలుపరచబడును అనగా ఏంటి? తెలియపరచబడుట. అవునది నిజం, బయలుపరచబడుట. మనుష్య కుమారుడు బయలుపరచబడు దినమేదనగా అది సదమ గొమరా దినమోలే ఉండును. అవునది నిజమా? చూడండి ఏం జరిగినది. అక్కడే సదమ గొమరాలో ఇద్దరు ప్రాముఖ్యమైన వర్తమానికులున్నారు, ఎందుకంటే అక్కడ ఒక గుంపు నులివెచ్చని క్రైస్తవులున్నారు. అవునా? ఇద్దరు ప్రాముఖ్యమైన వర్తమానికులు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అక్కడ సదమ గొమరాలో ఇద్దరు ప్రాముఖ్యమైన వర్తమానికులున్నారు, బోధిస్తున్నారు. అయితే వారిలో ఒక్కరు అబ్రహాము గుంపుతో నిలబడిపోయాడు. అవునది నిజమా? చూడు, సంఘ చరిత్ర అంతట్లో కూడా తన యొక్క పేరు HAM అను దానితో ముగించు పేరు కలిగిన సార్వత్రిక వర్తమానికుడు ఎవరూ లేరు ఇప్పటి వరకు. GRAHAM అవి 6 అక్షరాలు. GRAHAM అయితే అబ్రహాం యొక్క పేరు ఉచ్చరింపబడినది. ABRAHAM 7 అక్షరాలు. గమనిస్తున్నారా? కనుక సార్వత్రిక సంఘము మనుషుల యొక్క సంఖ్య 6. మనుష్య సంస్థాపకము అయినను వారి వర్తమానికుని స్వీకరించాడు. వారికి శాంకీ, మూడీ, ఫిన్నే, నాక్స్, కాల్విన్ మొదలగ వారు. అయితే HAM ఎవరూ లేరు. అవునది నిజమా? అయితే వారికి అది ఉన్నది. అతడు దేవుని యొద్ద నుండి పంపబడిన వర్తమానికుడు. అతని అంత గట్టిగా కొట్టాలో వారి గోడలు అంతగా అతడు దెబ్బలు కొట్టాడు. ఇక్కడ నుంచి బయటికి రండి, మారు మనసు పొందుడి, లేదా నశించిపోతారు. అయితే జ్ఞప్తించుకోండి, ఏర్పరచబడి ముందుగా నిర్ణయించబడిన, ముందుగా నిబంధన చేయబడిన అబ్రహాము అతని యొక్క గుంపు కూడా వర్తమానకుని కలిగి ఉన్నారు. అతడేమి చేశాడు గమనించండి. అగ్ని దిగివచ్చుటకు సమయము సమీపై ఉన్నదని వారికి ఒక గురుతును అతనిచ్చాడు. ఇప్పుడు అగ్ని అనుసంబంధమైన అగ్ని దేవుని యొక్క ఉగ్రతకై ఎదురు చూచుచున్నా ఉన్నాము. ఆ యొక్క వర్తమానకుడు ఒకటి చేశాడు. తన వీపు వెనుకకు పెట్టబడి ఉండగా అక్కడున్న ఒక స్త్రీతో ఆయన మాట్లాడాడు. ఆయన చెప్పబోతున్న దానిని, ఆమె యొక్క స్థితిని మరియు ఏమి జరగబోతున్నదో దానిని ఆమె అనుమానించుటను కూర్చి ఆమెతో చెప్పాడు. అవునది నిజమా? ఆ దినమున మనిషి కుమారుడు తనకు తాను బయలుపరచుకును ఆయన చెప్పానా? సరే, అది నిజమేనని మీరు నమ్ముతున్నారా? సరే, ఇక్కడ ఒక స్త్రీ నిలబడి ఉన్నది. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె, సంఘం యొక్క అదృశ్యమైన ఐక్యత. ఆ వర్తమానకుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడును యేసుక్రీస్తు. సరే, ఇప్పుడు ఆయన యొక్క ప్రవక్తల ద్వారానే మాట్లాడుతాడు ఆయన. అలాగని బైబిల్ గ్రంథము చెప్తుంది. మొదట ఆయన ప్రవక్తలకు తెలియచేయకుండా ఆయన ఏదియూ చేయడు. ఆమోసు 3:7. ఆయన ఎల్లప్పుడూ అలాగనే చేశాడు. ఆయన పద్ధతిని ఆయన మార్చుకోడు. అవును, అతడు నిజమైన వాడైతే ప్రవక్త కేవలము దేవుడు అతనితో చెప్పినది మాత్రమే మాట్లాడుతాడు. అవునది నిజమా? అది నిజము. ఈ స్త్రీని చివరికి ఈమెను నేను చూడకముందు ఆమెలో ఉన్న విషయం ఏదో ఆయన నాకు చెప్పగలడని మీరు నమ్ముతున్నారా? మీరది నమ్ముతున్నారా? ఎందుకని? ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నది. అవునది నిజం. అది ఆమె రొమ్మిపోయినన్నది. ఆమెకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆమె మనస్సులో తలస్తున్నది. ఒక రకమైన మానసికమైన స్థితిలో అతను బాధపడుతున్నాడు. నరాల బలహీనత, వివిధ రుగ్మతలు. అవునది నిజం. నీవది నమ్ముతున్నావా? అది నిజం. అవును కదా? నీ యొక్క విశ్వాసము అది చెప్తుందని నీవు నమ్ముతున్నావా? నీవది పొందియున్నావని, లంగరు వేయబడి ఉన్నది, నీవది పొందుకోబోతున్నావని. అలాగైతే వెళ్ళు, ప్రభుని యేసు నిన్ను బాగు చేస్తాడు. అవును, నీవు నమ్ముతున్నావా? నీ నిండు హృదయముతో ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? ఈ స్త్రీని చూడకుండగానే ఆమె యొక్క బలహీనత ఏదో ప్రభుని యేసు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? ఎంతమంది అది నమ్ముతున్నారు? ఒకే ఒక విషయం, నేను తొడుక్కున్న చొక్కాయి మాత్రమే చూశాను. నాకు తెలియదు అది స్త్రీ అయినది, పురుషుడైనది నేను చెప్పలేను. అయితే అక్కడ నిలబడి ఉన్నది ఆమె నమ్మాలని నేను కోరుతున్నాను. అమ్మా, నీవు నమ్ముతున్నావా? ఇక్కడ ఈ వ్యాధిగ్రస్తుడు, నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే నీ చేయి పైకెత్తు. నీవు నీ నిన్ను హృదయముతో నమ్మినట్లయితే నీవు దేవుని అడుగుచున్న ఆ బిడ్డను పొందుకుంటావు. అవునా? అవునా? నీవు నమ్ముతున్నావా? దేవుని యందు నీకు విశ్వాసమున్నదా? అది స్వస్థపరచదు. అది అలా గుర్తింపు మాత్రమే చేస్తుంది. ఆయన వాక్యము రుజువు చేయబడిందని, దేవుని సన్నిధానము విశ్వాసమును గుర్తింపు చేయు క్రియలు అది. ఈ స్త్రీ ఒక గొప్ప విషయాన్ని కోరుకుంటుంది, అది బిడ్డ విషయం. అయితే ఆమె పరిశుద్ధాత్మ బాప్తిస్మ పొందకోరుకుంటుంది. ఏమి చేయాలో నేను చెప్తాను. నీవు ఆ సిగరెట్లు మానుకుంటే దేవుని నీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మిస్తాడు. వెళ్ళు, అది నమ్ము. అవును, నీవు నమ్ముతున్నావా? దేవుని ఎందు విశ్వాసం నీకున్నదా? ఇక్కడ ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు. నా జీవితంలో ఎన్నడూ చూడనటువంటి మనిషిడు అతడు. అతను నాకు తెలియదు. అయితే అతని గుండెల్లో ఒక ఇబ్బంది చేత అతను బాధపడుతున్నాడు. ఈ మధ్యనే దాని ద్వారా జారి పెట్టడం జరిగినది. అతను ఇక్కడికి సంబంధించిన వాడు కాదు. అతడు అర్కన్సాస్ నుండి వచ్చాడు. అతడు ఒక బోధకుడు. ఇంటికి వెళ్ళు, సువార్త బోధించు. అవును, అవునా? అవునా? అతని ముఖములో అతన్ని నేనెన్నడూ చూడలేదు. ఇక్కడ ఒక స్త్రీ నిలబడి ఉన్నది. ఆ స్త్రీ, నాకు తెలియదు, నా జీవితంలో నేనెన్నడూ చూడలేదు. ఆమె దేవునికి తెలుసు. ఆమె యొక్క బాధ ఏంటో ఆయన తెలియజేసినట్లయితే, లేక దాన్ని గుర్చి ఒకటి తెలియజేసినట్లయితే నీవది నమ్ముతావా? మీరందరూ నమ్ముతారా? ఈ రాత్రి నేను ఏదైతే బోధించానో, దేనిని గుర్చి నేను చెప్పియున్నానో, ఆ యొక్క విశ్వాసమును గుర్తింపు చేయు ఒకే ఒక పని ఇది. అది దేవుడు బయలుపరిచినది. దాన్ని రుజువు చేయు పనులు ఇవి. నీవు బాగుపట్టుకు, నీకు విశ్వాస ఉండవలసి ఉన్నది. ఇక్కడ ఉన్న ఈ స్త్రీ, ఈమె నాకు తెలుసు అని నేను అనుకోవట్లేదు. అవును, ఆమె నాకు తెలియదు. అయితే ఆమె ఎరిగిన ఒకరు నాకు తెలుసు, ఎందుకంటే అతడు నా ఎదుట ఇక్కడ నిలబడి నేను చూస్తున్నాను. ఆమె తలనొప్పితో బాధపడుతుంది. అమ్మా, అది నిజమేనా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని అది నీవు నమ్ముతున్నావా? పెరిగ్రీన్ సహోదరి, అవునది నిజం. నా జీవితంలో నేనెన్నడూ చూడలేదు. అవునది నిజం. ఇక్కడ పెరిగ్రీన్ నిలబడి ఉంటే నేను చూస్తున్నాను. అలాగ వెళ్తూ నా వైపు చూచి నేను చూస్తున్నాను, అలాగే వచ్చేసే గమనించు. సరే, ప్రేరకుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. నీవది నమ్ముతున్నావా? ఎంతగా నీవు నమ్ముతున్నావు? నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యమే. నీవు నమ్మకపోతే ఏదీ జరగదు. ఇక్కడే ఉండి కూర్చుని నావైపు చూస్తున్నా నెరసిన వెంట్రుకలు గల ఆ స్త్రీ, నీవు దేవుని నమ్ముతున్నావా? అక్కడ నీవు దేని గురించి ఆలోచించేస్తున్నావో అది దేవుడు నాకు బయలుపరచగలడని నీవు అది నమ్ముతున్నావా? రొమ్ము మీద కణితి ఉన్నది, నీ మీద నుండి దేవుడు దాన్ని తీసివేయగలడని నీవు నమ్ముతున్నావా? విశ్వాసముంచు, నమ్ము. ఆమె ఏమి తాకినది? ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఆ స్త్రీ బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథము తీయాలనుకునే వారు మీరు. ఆయన చెప్పాడు, ఆయన యొక్క ప్రధాన యాజకుడయుండి మన బలహీనతల యందు సహానుభవము గలవాడు అని. అవును, నిజమా? ప్రధాన యాజకుడైన ఆయన ఇక్కడే మన మధ్య నిలబడి ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు ఆయన్ను ముట్టుతున్నారు. ఒక చిన్న సందగా ఉన్న స్త్రీ ఇక్కడే కూర్చుని తన చేయి పైకెత్తినది. నా జీవితంలో నేను ఆమెను ఎన్నడూ చూడలేదు. అయితే ఇప్పుడే ఆమె ఒకదాన్ని ముట్టినది. అది ఏమైనదో ఇక్కడే ఉన్నది. ఆమె దేవునికి ప్రార్థన చేస్తున్నది. ఆమె గుండెల్లో బాధ ఉన్నది. ఆమెకు కడుపు జబ్బు కూడా ఉన్నది. నీవది నమ్మినట్లయితే దేవుడు స్వస్థపరుస్తాడు. నీవు తప్పక నమ్మవలసి ఉన్నది. నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే. ఆ చివరి వెనుక ఈవైపు చూస్తూ ఒక పురుషుడు అక్కడ కూర్చున్నాడు. ఈ మార్గన సుమారు 2వ వరుసలో ఒబ్బుసముతో బాధపడుతున్నాడు. అయ్యా, దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను బాగు చేస్తాడని అది నీవు నమ్ముతున్నావా? నీవు ఏమెడిగితే అది పొందుకుంటావు. అది నీవు నమ్మినట్లయితే ఇక్కడే కూర్చుని ఇక్కడే ఉండి నావైపు చూస్తున్న ఒక స్త్రీ ఉన్నది, తల నెరసిన ఆమె. నీ నిండు హృదయముతో నీవు నమ్మినట్లయితే నీవది నమ్ముతున్నావా? సరే, అలాగైతే పిత్తాశయములోని జబ్బు వెళ్లిపోతుంది. నీవది నమ్మినట్లయితే మంచం మీద పడి ఉన్న నీవు దాని గురించి ఏమైనా ఆలోచించేస్తున్నావు? దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్ముతున్నావా? నీ యొక్క బాధ ఏదో దేవుడు నాకు చెప్పినట్లయితే నీవు ఆయన నమ్ముతావా? నీవు నమ్మితే క్యాన్సర్ నిన్ను విడిచిపెడుతుంది. నీవు బాగుపడతావు. నీవు లేచి పరిపెత్తుకుని నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళకూడదు. మీరు నమ్ముతున్నారా? మీరందరూ నమ్ముతున్నారా? సరే, ఇప్పుడు విషయమేంటి? ఆ విశ్వాసము మీ హృదయంలో దేవుడు కురుమరించాడా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీ చేయి పైకెత్తండి. ఆ విశ్వాసమును దేవుడు మీ హృదయంలో కురుమరించినట్లయితే ఇక్కడున్న వరుసలోని వారు మీరు ఒకరిపైన ఒకరు చేయి పెట్టండి. మీ చేతులు పెట్టండి. త్వరగా ఇప్పుడే పరిశుద్ధాత్మ కదలచుండగానే ఒకరిపైన ఒకరు చేతులు పెట్టండి. ఆ మనిషి పైకి లేచాడు. వరుసలో పరుగులు తీస్తూ ఇతరులకు ప్రార్థిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. దేవునికి స్తుతి చెల్లిద్దాము. ఇక ముందుకు సాగుటకు ఇలాంటి అవసరం లేదు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడన్నది గుర్తించుట. మీరు మీ బాధలు ఏవైనను అది ఏదైనను ఆయన్ను మీరు నమ్మినట్లయితే ఇప్పుడే లేచి నిలబడి నమ్ముడి. సర్వశక్తిమంతుడు దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీ యొక్క శక్తిని పంపి ఈ గుంపు ప్రజలను ఇప్పుడే స్వస్థపరచుము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడి మిమ్మల్ని దీవించును.